കുറാതെ മയ്യു ചൂടകാമേ മൈകൊന്നു കമ്മേ മയ്യ കമ്മനിന കലലി കരികി പോതുന്നായേ മയ്യ నా కంటి పాపలా నడిపించే నీ అంద నాకుండగా నా కంటి పాపలా నడిపించే నీ అంద నాకుండగా నేడు మెరిసి రేపారిపోయే ఈ గుత్తి దీపాలు నాకెందుకు కొండంత నీ కరుణ ఒడి చేర్చి నన్ను లాలిస్తుంటే నేడు నవ్వించి రేపెక్కించే ఈ లాభ నష్టాలు నాకెందుకు అడిగేందుకు నీకంటే భిన్నంగా నేనున్నానా నిత్యం సత్యం నీ ఒక్కడివేగా నేనంతా సున్నీగా ఈ సున్నలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయేవేగా కరగని కమ్మని కలని పావన చరితొకటేగా పుణ్య పురుషులెందరో ఈ పొడని పైన పుట్టినారులే వారందరి కోసం నా గుండెను మొక్కలు చెక్కలు చేయలేను నాకున్నది ఒకటే చిన్ని గుండె ఆ గుండెకు రాజు నీవేలే నాకున్నది ఒకటే చిన్ని గుండె ఆ గుండెకు రాజు నీవేలే నా గుండెను నీకే గుడిగా చేశాను ఆ గుడిలో దీపం నీవేలే నాకున్నది ఒకటే చిన్ని గుండె ఆ గుండెకు రాజు నీవేలే నా గుడిలో దీపం నీవేలే ఎంత పిలిచినా పలుకకున్నావు వినిపించుటలేదా తండ్రి నా పిలుపు కుండే పిలుపు తెలియని నేను గుంతుతో పిలిచానని కినుకానీకు ఎంత పిలిచినా పలుకకున్నావు కుండే నిండుగానే పిలవాలనుకున్నా తలుపు తెరచుట నీవు మరచావేమో అది మారు పలుకక మౌనంగా ఉంది అందుకే ఈ వేదన నా నివేదన ఏ నాటి బంధమో మనను బంధన పెనవేసి ముడివేసిన ఈ సంబంధము విడతీయరాని మధురానుబంధము చేర్చింది నన్ను నీ చరణాల నీడలోన కొలబత్తల కందని నీ ప్రేమను కురిపించుచున్నావు ఈ నుడిపైన ఏమి చేశానని నీకింత కరుణ నాపైన ఏమిచ్చి నీ రుణమునే తీర్చుకోను మోక్ష సింహాసనము ఆత్మ సామ్రాజ్యం
ఆదివారం అంటే వచ్చే ఆదివారం అచ్చిల్లో మీటిండు. వచ్చే ఆదివారం అచ్చిల్లో పోస్ట్ ఆఫీస్ వీధి, దాని కౌంట్లు కళ్యాణ మండపం అంటారు. వీధి పోస్ట్ అచ్చిల్ పోస్ట్ ఆఫీస్ వీధి కళ్యాణ మండపంలోకి మార్చారు. అదే కౌంట్లు కళ్యాణ మండపం అని పిలుస్తారట అచ్చిల్లో దాన్ని. పోస్ట్ ఆఫీస్ వీధి, పోస్ట్ ఆఫీస్ వీధి అచ్చిలి, పోస్ట్ ఆఫీస్ వీధి కౌంట్లు కళ్యాణ మండపం అచ్చిల్లో. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు. తర్వాత రాబోయే వచ్చే ఆదివారం తర్వాత రాబోయే ప్రవచనాలన్నీ వివరాలు మీకు అచ్చిల్లో తెలియపరుస్తాం. మళ్ళీ జిన్నూర్ మీటింగ్ ఎప్పుడో కూడా అచ్చిల్లో మీకు తెలియపరుస్తాం. ప్రియమైన ఆత్మబంధువులారా, ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః ఓం శ్రీ సాయిరాం. ప్రతి మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి. ఆ సుఖం ఎక్కడుందంటే మన స్వరూపంలో ఉందని పెద్దలు చెప్తున్నారు. స్వరూపం అరూపమైన సుఖం అంతా స్వరూపంలోనే ఉంది. మానవుడు ఏ పని చేసినా సుఖం కోసమే చేస్తాడు. ఆ పని వల్ల సుఖం వచ్చినా రాకపోయినా ఒక వ్యక్తి 100కి 100 పాళ్ళు సుఖంలో ఉన్నప్పుడు, 100కి 100 పాళ్ళు శాంతిలో ఉన్నప్పుడు వాడికి భగవంతుడు ఉన్నాడా లేడా అనే తలంపు కూడా రాదు, సంశయం కూడా రాదు. ఎవరైనా ఉన్నాడని చెప్పినా ఏమనిపించదు, లేడని చెప్పినా ఏమనిపించదు. వాడు కావలసింది శాంతి, వాడు కావలసినటువంటి సుఖం. ఆ సుఖ సముద్రంలో వాడు ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడనే తలంపు కూడా వాడికి ఏమో అనిపించదు. కొబ్బరికాయ వ్యాపారం చేసే వాళ్ళని కొబ్బరికాయ వ్యాపారస్తులు, అలాగే ధాన్యం వ్యాపారం చేసేవాళ్ళని ధాన్యం వ్యాపారస్తులు. మనస్సుకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనస్సు మరణం చేస్తుంది. మరణం చేసేది మనస్సు అని అంటే ఆలోచిస్తుంది. మన శరీరం పనిచేస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది. మనస్సుకి మననం చేస్తుంది కాబట్టి అది ఆలోచిస్తుంది కాబట్టి మననం చేసేది మనస్సు. అది ఆలోచిస్తుంది కాబట్టి దాని పని ఆలోచన, మనస్సు పని ఆలోచన కాబట్టి దానికి మనస్సు. అసలు సుఖం అనేది, శాంతి అనేది ఈ శరీరానికి మనస్సుకి అచేతంగా ఉంది. మనకి ఎప్పుడైనా మనస్సులో అశాంతి వస్తే దాని గురించి క్షోభ పడతాం, శరీరానికి అనారోగ్యం వస్తే బాధపడతాం. జీవితం పొడిగిన మన శరీరం క్షేమం అయ్యే వరకు శరీరం గురించి ఆలోచించుకుంటా ఉంటాం, లేకపోతే మన మనస్సు గురించి ఆలోచించుకుంటాం. కానీ అది దాటి వెళ్ళలేకపోతాం. శరీరాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం, మనస్సుని ఓవర్కమ్ చేయలేకపోతాం. వస్తువు ఇక్కడ ఉంది, తనంతటి తానుగా ఉంది, స్వతంత్రంగా ఉంది. అది మాటకి అందదు, మనస్సుకి అందదు. మాటకి అందదు కాబట్టి, మనస్సుకి అందదు కాబట్టి అది లేదనుకోవటానికి వీల్లేదు. నా మనస్సు నాకు కనపట్టలేదు అని మనస్సు లేదని ఎవరు అంటారు? మీ బుద్ధి మీకు కనపడటం లేదు, కానీ మీ బుద్ధి లేదని, మీకు బుద్ధి లేదంటే మీరు ఎవరు ఊరుకోరు. అలాగని మీ బుద్ధి మీ కళ్ళకు కనపడటం లేదు. మీ బుద్ధికి ఏమైనా రూపం ఉండే? రూపం లేదు. కానీ మీకు బుద్ధి ఉన్నట్టు తెలుస్తుందో లేదా? మీకు అందరికీ బుద్ధి ఉన్నట్టు తెలుస్తుంది. అంతేగాని మీ బుద్ధి లేదంటే మీకు కోపం వస్తుంది. అలాగే మీ బుద్ధి మీకు ఎలా తెలుస్తుంది? జ్ఞానికి కూడా తన స్వరూపం, ఆత్మస్వరూపం వాడికి ఎలా అంత స్పష్టం వేగ్గా కదా, అంత స్పష్టంగా, అంత క్లారిటీగా తెలుస్తుంది. మీ మనస్సుకు రూపం లేదు, మీ మనస్సు మీకు తెలుస్తుంది. మీ బుద్ధికి రూపం లేదు, మీ బుద్ధి మీకు తెలుస్తుంది. అలాగే జ్ఞానికి కూడా తన హృదయమైనటువంటి స్వరూపం, తనకు అనుభవం యొక్క వేద్యైనప్పుడు అంత స్పష్టంగా తెలుస్తుంది. మీ బుద్ధిని మీరు ఎలా తెలుసుకుంటున్నారో భగవంతుని కూడా అలా తెలుసుకోవటం. భగవంతుడికి రూపం లేదని, నామం లేదని, భగవంతుడు లేదని అనుకోవద్దు. భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. చిన్న ధనవంతుడు పేదవాడని, చిన్నవాడని పేదవాడని, అధికారం ఉందని అధికారం లేదని అనేది కాదు. మొత్తం అందరి హృదయాల్లో భగవంతుడు నివాసంగా ఉన్నాడు. అయితే మన మనస్సులో పవిత్రత లేదు. ఇక్కడ మనకు భగవద్ అనుభవం కలగకపోవడానికి కారణం ఏంటంటే మనసులో ప్యూరిటీ లేదు, పవిత్రత లేదు. భగవంతుడి గీతలో కృష్ణుడు నిష్కాములకు కానీ, అంటే వేదంలో ఏమని చెప్పాడంటే సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ, కీర్తి వల్ల కానీ, అధికారం వల్ల కానీ ఆత్మజ్ఞానం కలగదు, అమృతానుభవం కలగదు. అమృతానుభవం కలగదు, అది మాత్రం ఒక త్యాగికి మాత్రమే ఆ అనుభవం వస్తుంది. అమృతానుభవం త్యాగి మాత్రమే జ్ఞానం అవ్వగలుగుతాను. అంటే త్యాగం అంటే అక్కడ మనం కానిదాన్ని విడిచిపెట్టగలగాలి. మన కానిదానితోటి మనం ఏదైతే మనం కాదో దానికి సంబంధించి, ఏదైతే మనం అవునో దానికి సంబంధించినటువంటి వివేకం పెంచుకుంటూ రావాలి. అంటే త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. త్యాగం అంటే మన అందరికీ ప్రతి వాడికి దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం అనే బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిని విడిచిపెట్టమే చాలు. ఎవడైతే దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టాడో వాడు మనకు మరణం రాకుండానే మరణాన్ని మనం చంపాలని వాడి జ్ఞానం అవుతాడు. ఏదో రోజున ప్రతి వాడికి మరణం వస్తుంది. మనకి మరణం రాకుండా మరణాన్ని మనం చంపేయాలి. వాడి మాత్రమే పునర్జన్మ లేని స్థితిని పొందుతాడు, వాడికి బ్రాహ్మీ స్థితి కలుగుతుంది, బ్రహ్మానుభవం పొందుతాడు, బ్రహ్మానుభవం పొందుతాడని. మరణం మనకు రాకముందే మరణాన్ని మనం చంపాలి. వాడు మాత్రమే జ్ఞానం అవ్వగలడు. జ్ఞానం అంటే తెలియటం, తెలియటం తెలియకపోవటం అని మనసు సంబంధించిన విషయాలు అన్నింటికి అతీతమైన జ్ఞానం. అంటే ఒక సద్వస్తువు ఉండి ఉన్నది ఒకటే, దాని తాలూకు అనుభవమే జ్ఞానం. అంటే తెలియటం తెలియకపోవటం కాదు, తెలియటం తెలియకపోవటం అనేది మనసుకు సంబంధించిన ప్రక్రియలు అది. అయితే ఎందుకీ మనకి ఈ మనస్సుకి ఉండవలసినటువంటి పవిత్రత, ఆ యోగ్యత, అర్హత లేకపోవటం వల్ల ఇక్కడ వస్తువు మనకు అనుభవంలోకి రావటం లేదు. అంటే గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, అంటే నిష్కాముడికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పాడు. ఏ రకమైన కోరిక లేని వాడే సంతృప్తిగా ఉండగలడు, కోరుకున్నవాడు ఎవడికి సంతృప్తం. గీతలో చెప్పాడు, ఏ రకమైన కోరిక లేని వాడికే సంతృప్తిగా ఉండగలడు, కోరుకున్న వాడికి సంతృప్తి కాదు. కోరికలు ఉన్నవాడికి ఈ జ్ఞానం కలగదు. నిష్కాముడికి ఏ రకమైన కామము లేని వాడికి, ఏ రకమైన కోరిక లేని వాడికి మాత్రమే ఇది లోపల వస్తూ ఇది ఈశ్వరుడు స్వరూపంగా వ్యక్తమవుతాడని భగవద్గీత చెప్పాడు. సత్కర్మ చేయమని చెప్పాడు. మనం ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే, మంచి పని చేస్తే ఇది మనకేమవుతుందంటే దీనివల్ల బుద్ధి శుద్ధి అవుతుంది. ఇది జ్ఞాపకించుకోవాల్సింది. కొంతమంది ఏమంటారు, అది కర్మకి జ్ఞానానికి సంబంధం ఏంటంటారు. కర్మకి జ్ఞానానికి సంబంధం ఏంటంటే, మనం ఎంతో కొంత సత్కర్మ చేస్తుంటే, మనం చేయగలిగిన సత్కర్మ చేస్తుంటే, యజ్ఞదాన తపస్సును విడిచిపెట్టకుండా కనుక ఉంటే, కోరిక లేని కర్మ, కర్తృత్వం లేని కర్మ, అహంకారం లేని కర్మ చేస్తూ ఉంటే మన బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధి అవ్వకుండా ప్రపంచంలో ఎవరికి ఇంతవరకు జ్ఞానం రాలేదు. వాడు ఏ మత లోపల వస్తువుకి ఏ మతంతో, ఏ కులంతో, ఏ ప్రాంతంతో సంబంధం లేదు. కులంతో సంబంధం లేని బోధ ఇది, మతంతో సంబంధం లేని బోధ ఇది. బాధ కాదు, బోధ. మతంతో కానీ, కులంతో కానీ, ఒక ప్రాంతంతో కానీ, లేకపోతే ఒక భౌగోళిక పరిస్థితులకి పరిమితమై చెప్పినటువంటి బోధ కాదు. ఇది పరిమితం కాదు. అంచేది ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, అలా మనస్సు అంటే ఏంటో మనకు అర్థం అవటం లేదు. ఏ భగవాన్ ఇందాక మీరు ఉపదేశాలను చదివారు, మనస్సు అంటే అసలు లేదు. అది దాన్ని వెతికితే లేనట్టు తెలుస్తున్నాను. మనస్సు అనేది లేదు, దాన్ని వెతికితే అది లేదన్న సంగతి మీకు తెలుస్తున్నాను. ఈ మధ్యన వేద పండితులు వచ్చారు మా ఇంటికి. వేద పండితులు వచ్చి అంటే కృషి ఎలా ఉండాలో చెప్పారు. ఆ సాధన వాళ్ళు వేదం కాకరపాటి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళు మీరు రోజు వేదం పారాయణం చేసుకుంటారంటే, పారాయణం చెయ్యాలని ఇష్టం లేకపోయినా పారాయణం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మా వేదం నేర్చుకున్నప్పుడు ఒక పాఠం మాకు చెప్పారు వాళ్ళు, వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు అధ్యయనం చెయ్యాలని, పునశ్చరణ చెయ్యాలని. వచ్చే వరకు నేర్చుకోవాలి సబ్జెక్టు వేదం, వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు అంటే హరిహి ఓం అంటే ప్రాణం పోయే వరకు, వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు పునశ్చరణ చేయాలి. ఏ రోజున పునశ్చరణ చేయకపోతే, ఏ రోజున ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడే మరిపోస్తుంది. ఇంక నేను దేవస్థానాలకు వెళ్ళి వేద పారాయణం ఏం చేయగలం అంటే, వచ్చే వరకు నేర్చుకోవాలి వేదం, పోయే వరకు అంటే హరిహి ఓం శరీరాన్ని, ఏది పోయిన తర్వాత శరీరానికి విలువ ఉండదు అది పోయే వరకు. ఇప్పుడు మన శరీరాన్ని అందరూ గౌరవిస్తున్నారు, ఒకవేళ ఇతరులు గౌరవించకపోయినా ఎవరి శరీరాన్ని వారు గౌరవించుకుంటున్నారు. ఏది పోయిన తర్వాత ఈ శరీరానికి విలువ ఉండదు, ప్రాణం పోయాక ఈ శరీరాన్ని ఎవడో గౌరవించరు, తీసుకెళ్లి ఈ తుక్కుని తీసుకెళ్లి ఒలకట్లో పడేస్తారు. ఏది పోయిన తర్వాత ఈ శరీరానికి విలువ ఉండదు, ప్రాణం పోయాక ఈ శరీరానికి విలువ ఏముండదు. హరిహి హోం, పోయే వరకు పునశ్చరణ చేయవలసిందే, వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు పునశ్చరణ చేయవలసిందే. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మాకు జ్ఞాపకం ఉంటుంది వేదం, లేకపోతే ఉండదు అని ఏదో వేద మంత్రాలు చదివి, గీతలో చెప్పిన శ్లోకాలు అంటారు, వేదంలో చెప్పిన మంత్రం అంటారు, చెప్పి ఈ మాట చెప్పారు. అంటే ఏ రోజు నాది రోజు ప్రాక్టీస్ చేయాలని. అటువంటి ఒక వేదాన్ని ఆ మంత్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇంత ప్రాక్టీస్ అయితే, బ్రాహ్మీ స్థితిని పొందటానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి, అమృతానుభవం పొందటానికి ఎంత సాధన అవసరం. అంటే సత్కర్మ, నువ్వు సత్కర్మ చెయ్యాలి, సత్కర్మ చేసుకుంటూ ఉండాలి. సత్కర్మ చేయటం వల్ల అంటే అసూయ పనికిరాదు, అసహనం పనికిరాదు. అసూయ పనికిరాదు, అసహనం పనికిరాదు. నువ్వు ఓర్పు ఉంటేనే కానీ నువ్వు సత్కర్మ చేయలేవు. అంటే ఓర్పుతో నువ్వు సత్కర్మ చేయగా 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 నీకు బుద్ధి శుద్ధి అవుతుంది.
అంటే ఇందులో భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ఏంటంటే, మనం కోరిక వల్ల ఏది రాదు, నీకు ఏదైతే అర్హత ఉందో, నీకు ఏదైతే యోగ్యత ఉందో అదే వస్తుంది. ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. మనం కోరికంటే వచ్చేస్తుంది ఏమో. కృష్ణుడు భగవద్గీతలో చివరి అధ్యాయంలో మోక్ష సన్యాస యోగం అన్నాడు. దాన్ని కృష్ణుడు 18వ అధ్యాయంలో పేరు ఏంటంటే మోక్ష సన్యాస యోగం. అంటే మోక్షం కావాలని కూడా కోరుకుంటారు.
అంటే అప్పుడు వస్తుంది నీకు మోక్షం. మోక్షం నేను సంపాదించాలి, మోక్షం రావాలని కోరిక కూడా వదిలే, మోక్షాన్ని కూడా సన్యాసం ఇచ్చాయి, అప్పుడు వస్తుంది. అంటే మనం ఏదో ఎదురు చూడటంలో ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం, ఎదురు చూడటంలో ఏది ఏమీ రాదు. అంటే మన మనస్సు, మన బుద్ధి శుద్ధి అయితే, మన ఇంద్రియాలకి ఏకాగ్రత వస్తే, మనస్సుకి ఏకాగ్రత వస్తే, ఈశ్వర అనుగ్రహానికి మనం పాత్రులైతే అప్పుడు ఈశ్వరుడు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. కానీ మనం కోరుకోవటం వల్ల వచ్చేది. ఇప్పుడు మనం మోక్షం పొందటానికి రిజర్వ్ అయ్యామనుకోండి, అన్ని సిద్ధుల్లోకి గొప్ప సిద్ధి మోక్ష సిద్ధి. మోక్ష సిద్ధి కంటే మించిన సిద్ధి లేదు. అందుకంటే మోక్ష సిద్ధి అది లే. మోక్ష సిద్ధి లేకుండా ఇతర సిద్ధులు నువ్వు సంపాదించిన స్వప్నంతో సమానం. అయితే మోక్ష సిద్ధి నాకు మోక్షం కావాలి కావాలంటే నీకు రాదది. మోక్షం నాకు కావాలని కోరిక విడిచిపెట్టేస్తే అప్పుడు నీకు వస్తుంది. అది కూడా దానికి కూడా సన్యాసం. అంటే నీకు యోగ్యత ఉన్నప్పుడు నీ కోరిక అక్కర్లేదు, కోరిక లేకపోయినా వస్తుంది. అర్హత ఉన్నప్పుడు నీ కోరిక అక్కర్లేదు, కోరిక లేకపోయినా వస్తుంది అది. అయితే నువ్వు సత్కర్మ అలాగే చేసుకుంటూ వెళ్ళు, సత్కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దేనికి గాబరా పడకు, దేనికి యాజిటేషన్ దేనికి వద్దు, దేనికి వద్దు. అంటే ప్రతి చిన్న విషయానికి నువ్వు జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రారంభంలో ఏది ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ఆ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ఆ దేహంతో నీకు తాదాత్మ్యం లేనప్పుడు, పరిస్థితులు అనుకున్నప్పుడు నీకు సంతోషం రాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నీకు దుఃఖం రాదు. సబ్జెక్ట్ మీరు క్లోజ్గా ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ మటుకి సబ్జెక్ట్ ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనకి ఏదైనా బాహ్య కారణాల వల్ల మనకి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, సంతోషం వచ్చింది అనుకోండి, లోపల స్వరూపానికి దూరం అయిపోతుంది. ఇంకేది నువ్వు కాని దాంట్లో సంతోషం పెంచుకో. అలాగే మనకి మనకి పరిస్థితులు బాగోలేదు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా మనోదేహం మనకి, దీన్నే బియ్యం అని అంటారు, బాడీ మైండ్ ఇంటలెక్ట్. ఈ మూడు పరిధుల్లోనే మనం ఉంటాం. ఈ మూడుని దాడితేనే, ఓవర్కమ్ చేస్తేనే కానీ మనకు అమృతానుభవం కలగదు. అంటే మరణం లేని స్థితిని పొందలేదు. మరణం రాకముందే మరణాన్ని చంపలేం. ఈ మూడాటిని ఓవర్కమ్ చేస్తేనే కానీ బాడీ మైండ్ ఇంటలెక్ట్ బియ్యం అని ఈ మూడు ఓవర్కమ్ చేయాలి. అయితే వివేకం మంచిదే, తెలివి మంచిదే, ఆ తెలివి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఏ ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో, అవకాశాలను ఒక్కటి కూడా దుర్వినియోగకుండా అన్నీ సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఏదైనా కాలం ఇస్తే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ మధ్యన అరుణాచలం ఎవరు అన్నారు, నాన్నగారు జీవితంలో నేను ఇప్పటి వరకు ఒక గంట కూడా వేస్ట్ చేయలేదు. నా చెడు ఎప్పుడైనా మాట్లాడటానికి వస్తూ ఉంటారు, ఇప్పుడు మాటలు అయిపోయినాయి అనుకోండి వెళ్ళిపోతారు, మాట్లాడేసి వెళ్ళిపోతారు. నా జీవితంలో ఎప్పటి వరకు గంట టైం కూడా నాకు వేస్ట్ చేయలేదు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, అంతవరకు మాట్లాడతారు అంటే గంట కూడా ఆ టైం వేస్ట్ చేయకూడదు. అంటే ధనానికంటే ఎక్కువ విలువ కాలం. ధనం పోతే సంపాదించుకోగలం, కానీ కాలం పోతే సంపాదించుకోలేదు. అంటే గీతలో భగవంతుడు ఏమన్నాడంటే నేను కాలరూపంలో ఉన్నానన్నాడు. మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, ఏ విషయం వచ్చినా కంగారు పడకూడదు. మనకి ఆ దేహ ప్రారంభం నుండి ఆ దేహము మనకి ఏదైనా జయం వచ్చింది అనుకోండి గర్వం వస్తుంది, అపజయం వచ్చింది అనుకోండి డిప్రెషన్ వస్తుంది, కుంగిపోవటం. అది ఆ డిప్రెషన్ వల్ల మళ్ళీ అనారోగ్యం వస్తుంది. ఏదొచ్చినా తంటాయి, జయం వస్తే గర్వం వస్తుంది. ఆ రెండు సమానంగా చూసుకునే బుద్ధి లేదు మనకు లేదు. జయం వస్తే సంతోషం వస్తుంది, అపజయం వస్తే దుఃఖం వస్తుంది, అటైతే గర్వం వస్తుంది, ఇటైతే కుంగిపోతాం. ఈ రెండాటి వల్ల నువ్వు స్వరూపానికి దూరం అయిపోతున్నావు. నీకు తెలియటం లేదు. నీకు పెయిన్ ఎంత ప్రమాదం, ప్రెషర్ కూడా అంతే ప్రమాదం. బాహ్య విషయాల్లో తీసుకుంటే నువ్వు రవీంద్రనాథ్ ట్యాగూర్ మాట చక్కటి మాట చెప్పాడు, మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి కంగారు పడతాం అనుకోండి, ఆ కష్టం వచ్చిందని ఉన్న సుఖాలు పోతాయి. రవీంద్రనాథ్ ట్యాగూర్ అన్నాడు ఒక నవల్లో, రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు విషయం. రాత్రులు సూర్యుడు కనపడ్డాడు, రాత్రులు సూర్యుడు కనపడ్డాడు, నక్షత్రాలు కనపడతాయి. రాత్రులు సూర్యుడు కనపడ్డాడు కానీ నక్షత్రాలు కనపడతాయి. సూర్యుడు కనపడటం లేదండి, సూర్యుడు కనపడటం లేదని కంగారు పడితే ఉన్న నక్షత్రాలు కూడా కనపడవని. మనం ఏదైనా జీవితంలో ఏదైనా సంఘటన, ఏదైనా బ్యాడ్ ఈవెంట్ జరిగితే కంగారు పడిపోయాం అనుకోండి, ఉన్న ప్రెషర్స్ కూడా పోతాయి, అంటే ఉన్న కంఫర్ట్స్ కూడా పోతాయి. ట్యాగూర్ చెప్పింది మరోసారి మీకు చెబుతున్నాను, రాత్రులు సూర్యుడు కనపడ్డా, అయ్యో సూర్యుడు కనపడ్డ, పగలస్తమానం సూర్యుని చూస్తున్నాం కానీ రాత్రులు కనపడ్డా. సూర్యుడు కనపడటం లేదు, సూర్యుడు కనపడటం లేదంటే ఉన్న నక్షత్రాలు కూడా మీకు కనపడటం మానేస్తాయి. అంటే ఒకరి ప్రారంభంతో ఇంకొకరిని పోల్చుకోకూడదు, ఒకరి దేహ ప్రారంభంతో ఇంకో దేహంతో పోల్చుకోకూడదు. ఎవరి దేహానికి సంబంధించిన ప్రారంభం వారిదే, ఒకరి ప్రారంభంతో ఇంకొకరి ప్రారంభం పేల్చుకోవడం దుఃఖం వస్తుంది, అలా పోల్చుకోకూడదు. ఇప్పుడు కొంతమంది చూడండి, చాలా కష్టపడితేనే కానీ 10 రూపాయలు సంపాదించలేదు. కొంతమంది ఏమీ కష్టపడకుండా 10 రూపాయలు సంపాదించేస్తారు. కొంతమంది పొద్దున మా సాయం దాకా కష్టపడినా 10 రూపాయలు వస్తుంది. కొంతమంది ఏమీ కష్టపడకపోయినా 10 రూపాయలు సంపాదించేస్తారు. ఇంకా అదో రకమైన ప్రారంభం, ఇదో రకమైన ప్రారంభం. అంటే ఈ ప్రారంభాలు రకరకాలుగా ఉంటాయి. అంచేత మన ప్రారంభమే మనం చూసుకోవాలి. కానీ వాళ్ళ ప్రారంభం, ఇతర ప్రారంభాలతో మన ప్రారంభం తీసుకెళ్లి పోల్చుకోకూడదు. పోల్చుకోవటం వల్ల మళ్ళీ అజ్ఞానంలో కూరుకుపోతాం, అవిద్యలో కూరుకుపోతాం. అంచేత అహంకారం జ్ఞానేశ్వరుడు చెప్పాడు. జ్ఞానేశ్వరి మహారాజని, జ్ఞానేశ్వరుడు మరాఠ మహారాష్ట్ర భక్తుడు. ఆ జీవ సమాధి పొందాడు. ఆ పూనా దగ్గర ఉంది, పూనాకి 20 మైళ్ళు దూరంలో ఉంటుంది. జీవ ఆనందం ఏదో ఊరు ఉంది, అక్కడ జీవ సమాధి ఉండదు అని ఒక మాట చెప్పాడు. ఈ నేను, మనం నేను గురించి అహంకారం గురించి ఇలా మాట్లాడతాం అనుకుంటాం కదా, అది మీ బిహేవియర్ ప్రాపర్గా లేకుండా ఉంటే విచారణ చేసినా పోదది. మీ బిహేవియర్ ప్రాపర్గా ఉండాలి, మీ మాట నిదానంగా ఉండాలి, మీ ప్రవర్తన నిదానంగా ఉండాలి. మీ బిహేవియర్ ప్రాపర్గా ఉంటే అహంకారం అనేది పోగొట్టుకునేది కాదు, ఊడిపోయేది. మీరు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఒకసారి బిగుసుకుపోతున్నది, అది ఊడిపోయేదే. కానీ మీరు పోగొట్టుకునేది కాదు, అది ఊడిపోవాలి. మీరు మీ బిహేవియర్ని బట్టి, అంటే ఈగో సెన్స్కి ఫుడ్ ఖర్చు, ఫుడ్ సప్లై చేయకూడదు. అహంకారానికి మనం ఫుడ్ సప్లై చేయకూడదు. అది మీ బిహేవియర్, మాటలు మాట్లాడే మాటలో కానీ, చేతలో కానీ, డే టు డే లైఫ్లో, ప్రవర్తనలో కానీ, ఆ ప్రవర్తన మీకు ఈశ్వరుని దయకి, ఈశ్వరుని కృపకి మీ ప్రవర్తన అనుగుణంగా ఉంటే అది ఈగో సెన్, అహం బుద్ధి, అహం మమ, అహం బుద్ధి దానంతే జారిపోతుంది. దానంతరే జారిపోతుంది. కానీ దాన్ని మీరు బలవంతంగా ఓడగొట్టుకోలేరు. మీ ప్రవర్తన బట్టి అది రాలిపోతుంది. మీ ప్రవర్తన ప్రాపర్గా లేదనుకోండి, మీ ప్రవర్తన లోపల ప్రాపర్గా లేదనుకోండి, కొంతమంది లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడు. దానివల్ల వాళ్ళకి వాళ్ళకి ఒకటి తెలియటం లేదు. మనకు వచ్చే నష్టం, మనకు వాళ్ళు తీసుకొచ్చే నష్టం వదిలేండి. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా దేహాభిమానం, దేహ గుడ్డి బలపడుతుంది. ఈ లోపల బయట అనేది మన లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, ఆ లోపల బయట అనేది దేనికి సంబంధించి? దేహానికి సంబంధించింది. వాళ్ళకి దేహాభిమానం పెరుగుతుంది, దేహ బుద్ధి పెరిగిపోతుంది, వాళ్ళకి దేహం ఉండదు, పరం ఉండదు. కానీ ఇంప్యూరిటీ లోపల ఏమైనా ఇంప్యూరిటీ ఉంటుంది, అపవిత్రత ఉంటే అంటే బయటకు పోదని కలాగ స్టోర్ అయిపోయి ఉంటుంది. అంటే లోపల కొంతమంది లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి లౌకికంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ప్రతి విషయం లౌకికంగా మాట్లాడుతూ ఉంటారు. పైగా ఏదో ట్యాక్టివ్ అది ఏదో తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే దేహాభిమానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది. అటువంటి మనుషులకు విచారణ చేస్తే మటుకు అహంకారం పోతున్నాను జ్ఞానేశ్వర మహారాజు అన్నాడు. తర్వాత మీ లీజర్ టైము, మీ తర్వాత మన పనులు ఏదో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సాధ్యం ఉంతవరకు మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. మన పనులు ఏదో మనం జాగ్రత్తగా మనం చేసుకోవాలి. చేసుకుని లీజర్ టైం సత్యాన్వేషణకు ఉపయోగించుకోవాలి, అంటే సాధనకు ఉపయోగించుకోవాలి. లీజర్ టైం ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా మన సత్యాన్వేషణకి లేజర్ టైం అంతా కూడా ఒక మన డ్యూటీ ఏదో మనం చేసుకోవాలి. ఆ లేజర్ టైం అంటే ప్రతి మనిషికి ఎంతకంత లేజర్ టైం ఉంటుంది, దానికి దాని పని మనం ఆ పని మనం చేసుకుంటాం. లేజర్ టైంలో సత్యాన్వేషణకు ఉపయోగించుకోవాలి. ఇంకోటి భగవంతుడి మీద ప్రీతి ఉండాలి. నాకే వస్తుంది, ఏదైతే ప్రేమ ఉందో ఆ వస్తువు నాకు బాగా ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. సార్ స్వామి రామతీర్థని దారి అడిగింది, నేను ఎక్కడ నీకు జ్ఞాపకం వస్తాను? నా శరీరం నాకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తా ఉంటుందని అడగటం ఎటువంటిది? నువ్వు నాకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తా ఉంటావు అని అడగటం రావటం ఏంటండి? నీ శరీరం మీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుందని నువ్వు అడగటం, నన్ను అడిగితే నువ్వు ఎలా ఉందో, ఇప్పుడు నన్ను ఎప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తా అని అడగటం అలాగే ఉంది. అలా కదండి, మరి శాస్త్రం ఒకటి ఉంచండి, మన అనుభవంతో చూద్దాం. మనకి ఎక్కడైతే ఎక్కువ ఇష్టం ఉందో, ఎక్కడైతే ప్రీతి ఉందో, ఎక్కడైతే ప్రేమ ఉందో, మనం బలవంతాన్ని జ్ఞాపకం పెట్టుకోగలం, సహజంగానే జ్ఞాపకం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు జ్ఞాపకం వస్తున్నారో నేను అడిగితే అర్థం ఏంటంటే. అలాగే కనీసం మన ఇంట్లో కంచాలు ఉన్నాయి, బిందులు ఉన్నాయి, మన ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి, మన ఇంట్లో మనుషులు ఉన్నారు, వీళ్ళ మీద ఉన్న, వీళ్ళ మన ఇంట్లో ఉన్న వస్తువుల మీద, మన ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది? ఈ ప్రేమే దేవుడు ఉంటే, దేవుడి మీద ఉంటే దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే ఏమి లేదు. మన ఇంట్లో వాళ్ళ మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది, ఈ ప్రేమే భగవంతుని మీద ఉందనుకోని దానిలో ఓం 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 అంటే అది అది వాడు మన వాడు అని మనం అనుకున్నప్పుడు, ఈ పుస్తకాన్ని నేను మర్చిపోను కదా, ఈ పుస్తకాన్ని నేను మర్చిపోను, నా మంచిని చూశాను నేను మర్చిపోను, అది నాది అనుకున్నప్పుడు, భగవంతుడు కూడా నావాడు అనుకున్నప్పుడు ఇంకా మరిపోనేది రాదు. కానీ భగవంతుని ఏమన్నా మనం పరాయవాడు అనుకుంటున్నాం, మన ఇంట్లో మనిషిని మనం సొంతం అనుకుంటున్నాం. యథార్థం చెప్పాలంటే భగవంతుడు మనవాడు, మన ఇంట్లో మనుషులు పరాయవాళ్ళు, ప్రాణం పోతే ఏమీ లేదు. అది ఏ సంఘటనకైనా దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేయండి, అలా జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. నూతిలోకి వస్తూ భగవాన్ చెప్తారు, నూతిలోకి వస్తూ పడిపోయింది అనుకోండి, మీ ఇప్పుడు ఇందాక ఏదో బంగారు గొలుసు పడిపోయింది, ఇదే నూతిలో పడిపోయింది అనుకోండి అనుకోండి మాట వచ్చి, ఇందాక మనం బంగారు గొలుసు ఉంచుకోండి, అది కూడా నూతిలో పడిపోయింది అనుకోండి, మనకు బంగారు నూతి ఏం చేస్తాం, బాగా లోపలికి మునుగుతాం, నూతిలో మునుగుతాం. పైగా నూతిలో మునిగినప్పుడు ఏం చేస్తాం, మాట్లాడుతాం, వాక్కి బిగిస్తాం, మాట్లాడడం. నీటిలో ఉన్నాడు ఏం మాట్లాడతాడు, నోరు మూసుకుంటాడు, ముక్కు మూసుకుంటాడు, నోరు మూసుకుని ముక్కు మూసుకుని ఆ నూతిలోకి దిగుతాడు. ఆ నుయ్యి ఎంత లోతులో ఉంటే అంత లోతులోకి వెళితే కానీ ఈ బంగారం దొరకదు, ఏం చేద్దాం, అడుగు చెడిపోతుంది. వాడు ఏం చేయాలి, వాక్కు నిరోధిస్తాడు, ప్రాణం నిరోధిస్తాడు, ఈ రెండు నిరోధించి ఎక్కడికి వెళ్తాడు, నూతిలోకి వెళ్తాడు. సకంలోకి వెళ్ళి వెనక్కి వచ్చేస్తే రామం లేదు, అది ఆ నుయ్యి ఎంత లోతులో ఉందో అంతలోతులోకి వెళ్ళాలి. అంతలోకి వెళితేనే కానీ ఆడు పోగొట్టుకునే బంగారం దొరకదు. ఈ హృదయంలోనటువంటి భగవంతుడు కూడా అంతే అన్నాడు రామణ. ఆ నూతిలో పడిపోయిన బంగారాన్ని నువ్వు వాక్కు నిరోధించి, మనస్సు నిరోధించి లోపలికి దిగి ఎలా వెళుతున్నావో, నూతిలోకి బుడబొక్కల మాటలు చెప్తాడా, బుడబొక్కల మాటలు చెప్తాడు, లోపలికి వెళ్ళగలడా, ఏకాగ్రత వెళ్తాడు, వాక్కు నిరోధిస్తాడు, ప్రాణాన్ని నిరోధిస్తాడు, ఆ గురిసి ఎక్కడ ఉందో లోపలికి వెళ్ళి తడుముకుంటాడు, అది పట్టుకుంటాడు, అది బయటకు వస్తాడు. అలాగే నీ హృదయంలో ఉందో ఏది, నీ హృదయంలో వస్తుంది, నువ్వు వాక్కును నిరోధించి, మనస్సును నిరోధించి, ప్రాణాన్ని నిరోధించి అంతలోకి వస్తువు, నువ్వు అంతలోతులో ఉందో అంతలోకి వెళితేనే కానీ బంగారం దొరకదు. అలా నీ హృదయంలో ఆత్మనే ముచ్చి ఉంది, ఆత్మనే బంగారం ఉంది అని చెప్పి అంతలోతులోకి నువ్వు దిగి వెళితే ఆ వస్తువు నీకు లభ్యమవుతుంది. అప్పుడు నీకు మరణం, అప్పుడు నువ్వు మరణం నుంచి విడుదల పొందుతావు. అప్పుడు నీకు జీవితానికి మరణానికి భేదం లేకుండా పోతుంది. అంటే దేహం మరణిస్తుంది, దేహం జన్మించింది, దేహం మరణిస్తుంది, దేహం జన్మించింది, దేహం మరణిస్తుంది. జన్మించిన దానికి మరణం ఉంది, కానీ జన్మ లేని దానికి మరణం లేదు. జన్మించిన దానికి మరణం ఉంది, అది జన్మలేని దానికి మరణం లేదు. భగవాన్ ఒకరు అడిగారు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందని అడిగారు. నువ్వు ప్రాణాయామం చెయ్యి, భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, కర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి, నీ ఇష్టం వచ్చిన గురువును ఆశ్రయించు, ఏది చేసినా నువ్వు అసలు పుట్టలేదన్న సంగతి తెలిస్తేనే కానీ నీకు మోక్షం రాదు అన్నారు. వాడు ఎంత సాధన చేసినా నేను పుట్టాననే భావన ఉంటే అడుగు ఇంకా మోక్షం రాదన్నారు. పుట్టాననుకున్నప్పుడు ఏది రోజు చనిపోతాడు. ఏది పుట్టలేదు, ఆత్మను పుట్టలేదు. వాడు ఏదై ఉన్నాడు, ఆత్మ అయి ఉన్నాడు. అది వాడికి ఆత్మను తెలుసుకున్నప్పుడు వాడు ఎప్పుడు పుట్టలేదన్న సంగతి అనుభవం వస్తుంది. అప్పుడు రా నీకు మోక్షం వచ్చేది, ఈ లోపల నీకు మోక్ష సిద్ధి లేదు అన్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాం మనం, మోక్షంలోనే ఉన్నాం. ఇప్పుడు అందరూ ఎక్కడున్నాం మనం, మోక్షంలోనే ఉన్నాం. మోక్షంలో ఉండి మోక్షంలో లేవనుకుని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతకంటే అజ్ఞానం, ఎంతకంటే అవివేకం మరొకటి లేదన్నారు. ఇది మనస్సు యొక్క గారిటీ. ఇప్పుడు ఎక్కడున్నాం, మోక్షంలోనే ఉన్నాం. మనం అందరం ఎక్కడున్నాం, మోక్షంలో ఉన్నాం. మోక్షంలోనే ఉండి మోక్షంలో లేవనుకుంటున్నాం. మోక్షంలోనే ఉండి ఇదంతా మనస్సు చేస్తాను, ఇది ఎవరు చేస్తున్నారు, ఇదంతా మనస్సు చేస్తాను. మోక్షంలో లేవని చెప్పి మోక్షంలో ఉన్నాం, కానీ మోక్షంలో లేవనే మనకు మనస్సు చెబుతాను. ఆ సెపరేట్నెస్ మనస్సు తీసుకొస్తాను. మోక్షంలో లేవనుకోవటం వల్ల మళ్ళీ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం, మోక్షంలో ఉండి మోక్షంలో లేము అనుకోవటం వల్ల మళ్ళీ మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి, నీకు బుద్ధి లేదని చెప్పడానికి, నీకు వివేకం లేదని చెప్పడానికి, నీకు జ్ఞానం లేదని చెప్పడానికి ఒక్కటే చాలు అన్నాడు ఆయన. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదని చెప్పడానికి ఇది ఒకటే చాలు అన్నాడు. అది ఎప్పుడు సనాతనమైందే, ఎప్పుడూ ఉన్నదే. అది ఉడికే నీకు అది అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు ఉడికే కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడూ ఉన్నదే, నిత్యనూతనం, సనాతనం. అయితే నీకు అవసరం లేని విషయాల్లో కలర్ చేసుకోకండి. మీ పనేదో మీరు శ్రద్ధగా చూసుకోండి, మీకు అవసరం లేని విషయాల్లో కలర్ చేసుకోకండి. అవసరం లేని విషయాల్లో కలర్ చేసుకుంటే అంటే అవిద్య పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. తర్వాత ఇంకోటి, మనకు ఏదైనా ఒక విషయం తెలియకపోతే తెలియదని చెప్పాలి, తెలుసుంటే తెలుసు అని చెప్పాలి. మనకు తెలియనప్పుడు తెలిసి ఉంటే చెబితే మనం నష్టపోతాం, వాడు నష్టపోతాడు. పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్ ఆర్ నో, నో ఆర్ ఎస్. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ప్రమాదం పెద్దవాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రహస్థితి అంటారు. గ్రహస్థితి అంటే మానవుడి జీవితం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవడ జీవితం సమానంగా ఉండదు, వాడికి అప్సోడ్ డౌన్స్ ఉంటాయి. అప్సోడ్ డౌన్స్ లేకుండా ఎవడ జీవితం ఉండదు. ప్రతి వాడి జీవితంలో అప్సోడ్ డౌన్స్ ఉంటాయి. అలాగే దీనికి ఆ మనిషి గ్రహస్థితి అంటాం. ఆ మనిషికి గ్రహస్థితి ఎలా ఉంది అని అంటారు మన పెద్దవాళ్ళు. దాన్ని ఎస్ట్రాలజీ అంటారు. ఎస్ట్రానమీ వేరు, ఎస్ట్రాలజీ వేరు. ఎస్ట్రానమీ అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, దీనికి సంబంధించింది ఎస్ట్రానమీ. ఎస్ట్రాలజీ అంటే ఇప్పుడు జ్యోతిషం, అంటే గ్రహస్థితిని బట్టి ఆ మనిషి జీవితం ఎలాగెళుతుంది,
వాడు ఎంతకాలం జీవిస్తాడు. కరెక్ట్గా కొంతమంది చెప్పారు, అది ఎస్ట్రాలజీ. ఆ ఎస్ట్రాలజీ అనేది మనకి కరెక్ట్గా తెలియపోయిన ఒక శాస్త్రం, అదొక శాస్త్రం. జవహర్లాల్ నెహ్రూ గారు జీవించుండగా అని ఓ సభలో మాట్లాడుతూ, ఈ మానవ జీవితానికి గ్రహస్థితి గ్రహాల యొక్క నడక్కి గ్రహాలు నడుస్తూ ఉంటాయి, గ్రహాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఆ గ్రహాలకి ఈ మానవ జీవితానికి సంబంధం ఏమిటి అన్నాడు. సంబంధం లేదని చెప్పాడు. ఆయనకి ఎస్ట్రాలజీ తెలియదు. తెలియనప్పుడు తెలిసినట్టు ఉండాలి, కానీ తెలిసినట్టు మాట్లాడకూడదు. మనం ఏమనుకుంటామంటే ప్రధానమంత్రి గారు మాట్లాడారు కదా నిజం అనుకుంటాం. నాకు ఇప్పుడు కూడా ఆయన మాట జ్ఞాపకం, ఏదో వచ్చి ఆయన ఏ సబ్జెక్ట్ మేము మాట్లాడో ఆయనకి ఎస్ట్రాలజీ ఏమీ తెలియదు. తెలియనప్పుడు మనం ఆ సబ్జెక్ట్ వదిలేయాలి. మానవ జీవితానికి పైన ఖగోళం అంటే గ్రహముల యొక్క కూడికనండి, అది గ్రహముల యొక్క చలనానికి, ఆ గ్రహముల యొక్క చలనానికి మానవ జీవితానికి సంబంధం ఏముంది, సంబంధం లేదని చెప్పాడు. సంబంధం ఉంది, ఆ సైన్స్ ఆయనకి తెలియదు. అంటే మనకు తెలియని సబ్జెక్ట్ వదిలేయాలి మాట్లాడటం. కొంతమంది ఎంత కరెక్ట్గా చెప్తారంటే, మీరు చనిపోయే డేట్ కూడా గంటలతో చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు సరిగ్గా వాడు బర్త్ టైం కనుక తెలిస్తే కరెక్ట్, కానీ డెత్ టైం కరెక్ట్గా ఒక గంట తేడా లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ విషయం అనేది సైన్స్కు సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఎస్ట్రాలజీ వల్ల మనకేం ఆత్మజ్ఞానం రాదు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తా అంటే, మనకు తెలియని సబ్జెక్ట్ తెలిసినట్టు మాట్లాడకూడదు. తెలియని సబ్జెక్ట్ అలా వదిలేయటం, అంటే విషయం మన జన్మాంతరంలోంచి మన మనస్సుని ఏ తలంపులు పోజేసుకొస్తున్నాం మనం, ఏ తలంపులు ఏ సంస్కారాలు వస్తున్నాయి అంటే, స్వార్థంతో మనం ఏ పని చేసినా, స్వార్థంతో ఏదైనా పని చేస్తాం అనుకోండి, మనం కోరికతో ఏదో పని చేస్తాం అనుకోండి, దానికి ఫలం వస్తుంది. కోరికతో పని చేస్తే దానికి ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, ఆ ఫలాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినప్పుడు వాసన పడుతుంది దానివల్ల. దాన్ని సంస్కారం అంటారు, ఇంగ్లీష్లో టెండెన్సీ అంటారు. ఒక వాసన పడుతుంది దానివల్ల, మళ్ళీ వాసనలోంచి డిజైర్ వస్తుంది, ఆ వాసనలోంచి డిజైర్ వస్తుంది. కోరికలోంచి మనం కోరిక వచ్చాక పని చేస్తాం, కోరిక వచ్చిన తర్వాత పని చేస్తాం. ఆ పని చేయటం వల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయటం వల్ల మనకి అక్కడ సంస్కారం పడుతుంది, వాసన పడుతుంది. వాసన వల్ల మళ్ళీ కోరిక వస్తుంది. ఇది కర్మ సముద్రము, ఇది కర్మ సముద్రం. ఉప్పు సముద్రం కాదు, ఈ కర్మ సముద్రం. ఈ కర్మ సముద్రంలోంచి విడుదల పొందాలంటే ఎవడో ఒక దేవతా పురుషుడు యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క దయ లేకుండా ఎవడో బయటకు రాలి. అంటే ఇప్పుడు ఇంతకీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు తాత్కాలికంగా ధ్యానం చేసినప్పుడు కొంత శాంతిగా ఉండొచ్చు, పూజ చేసినప్పుడు శాంతిగా ఉండొచ్చు, సత్పురుషుల మధ్యలో ఉన్నప్పుడు కొంత శాంతిగా ఉండొచ్చు, కానీ నీకు వాసనాక్షయం వేరుతో సహా నశించే వరకు పెరని శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన ఆనందం నీకు రాదు. లోపల వాసన ఏ వాసన అయినా సరే వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు శాశ్వతమైన సుఖం రాదు. వాసన కొంచెం లోపల ఉందనుకో, ఈ లోపల నువ్వు ధ్యానం చేస్తావనుకో, జపం చేస్తావనుకో, తాత్కాలికంగా నీకు శాంతిగా ఉండొచ్చు, మళ్ళీ నీకు నీ అశాంతి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. వాసనాక్షయం పూర్తిగా వేరుతో సహా అది నశిస్తేనే కానీ నీకు అది వేరుతో సహా పెర్మనెంట్, నీ పీస్, నీ శాంతి, నీ సుఖం అది పెర్మనెంట్ అవ్వదా. అంటే ఇప్పుడు మనం చేసే ప్రక్రియలు, ఇవి జపం చేస్తాం, పూజ చేస్తాం, ఇవన్నీ మెయింటెనెన్స్ డోసులు అంటారు. కొన్ని శరీరానికి కొన్ని రోగాలు తగ్గవు, పెర్మనెంట్గా తగ్గవి. కానీ మనం ఏం చేస్తాం అంటే, ఏ మందులు వాడుతూ ఉంటాం, ఆ మందులు వాడితే ఆ రోగం తగ్గదు, కానీ బాడీ అటు ఇటు మనం తిప్పుకోవచ్చు. కానీ బాడీని అటు ఇటు తిప్పుకొచ్చి మనం సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండొచ్చు, దాన్ని మెయింటెనెన్స్ డోసు అంటారు. అలాగని రోగం పూర్తిగా తగ్గదు. అలాగే నువ్వు మామూలుగా ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, తాత్కాలికంగా నీకు కొంత శాంతి వస్తూ ఉండొచ్చు, కానీ లోపలటువంటి వాసన, ప్రతి వాసన కూడా ఏ ఒక్క వాసన మిగిలిన నీకు పునర్జన్మ వస్తుంది, అన్ని వాసనలు మామూలుగా కాదు, వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు శాశ్వతమైన సుఖం లేదు, మోక్షం లేదు, ఆత్మజ్ఞానం లేదు, బ్రాహ్మీ అమరత్వం లేదు. అంటే అమృతానుభవం నీకు రాదు, వేరుతో సహా నశిస్తేనే కానీ. మన మనస్సులో ఉన్న వాసనే తలంపు రూపంలో వస్తుంది. అది తలంపు రూపంలో రాదనుకోండి, అది మనలో మనకు వాసన ఉన్నట్టు మనకు తెలియదు, దేవుడికి తెలుస్తూ ఉంటుంది. మన మనస్సులో ఉన్న వాసనే మనకు ఏదైనా బాడీలో ఫారిన్ మ్యాటర్ ఉందనుకోండి, పెయిన్ ఇచ్చే వరకు తెలియదు. అలాగే మన మనస్సులో ఏదైనా వాసన, లోపల హృదయంలో వాసన ఉందనుకోండి, మనకు సంబంధించిన ఏదైనా వాసన తలంపు కింద వస్తే ఫలానా వాసన ఉందని మనకు తెలుస్తుంది. అది తలంపు కింద రాకపోతే మనకు అసలు వాసన ఉన్నట్టు కూడా తెలియదు. అంచేది మహారాష్ట్ర పాండురంగడ భక్తుల్లో ఎక్కువ ఏం తెలిస్తే అంటే వాడు ఎక్కువ కష్టాలు పడ్డట్టు కనిపిస్తాయి. ఆ భక్తుల చరిత్ర చదువుతా ఉంటాయి. ఎంచదంటే వాడికి ఎందుకు ఎక్కువ లోపల ఉన్న వాసన దేవుడు కావాలని కల్పిస్తూ ఉంటాడు. అవి తలంపుల రూపంలో వస్తాయి. తలంపు రూపంలో వచ్చాక దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలని భక్తుడు ప్రయత్నం చేస్తాడు. అన్ని మొత్తం ఎలిమినేట్ చేయాలి. వాడి శరీరానికి మరణం రాకముందా టెండెన్సీస్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటేనే కానీ లోపల వస్తువు లోపల ఉన్నప్పటికీ అది వాడికి వ్యక్తం కాదు. మన వస్తువు మన లోపలే ఉంది, ఎక్కడో లేదు. అయితే అది మనకు స్వరూపంగా ప్రతి వాసన కూడా నశిస్తేనే కానీ అది మనకు స్వరూపంగా వ్యక్తం కాదు. ఆ వాసన నశించాలంటే వాసన నట్టు మనకు తెలియాలి. రోగం పలానా రోగం ఉన్నట్టు మనిషి ఆ మనిషికి పలానా రోగం ఉందని తెలిస్తేనే కానీ డాక్టర్ కూడా డయాగ్నోస్ చేయలేదు, సరైన మందు ఇవ్వలేరు. మందు రాసి ఇవ్వటం కంటే డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. అలాగే మన లోపల వాసన ఉన్నప్పటికీ అది తలంపు రూపంలో రావాలి. రాదనుకోండి, ఉన్నా మనకు వాసన తెలియదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవడు ఎవడినైతే అనుగ్రహించాడైనా వాసన ఒకటి 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 తలంపుల కింద పంపిస్తాడు. ఏంటి మనం ఏదో భక్తిగా ఉన్నా ఎన్ని తలంపులు వచ్చేస్తాయంటే మనం అనుకుంటాం. అలా ఉన్నట్టు తెలియటానికి, ఉన్నట్టు తెలిసాక దాన్ని రిమూవ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి అప్పుడు మన స్ట్రెంగ్త్ పంపిస్తూ ఉంటాడు వాడు ఈశ్వరుడు. ముందు ఉన్నట్టు మనకి తెలియపరుస్తాడు. తెలియపరిస్తే పోగొట్టుకోవాలని బుద్ధి కలుగుతుంది. మనంతరం మనం పోగొట్టుకోలేము దాన్ని. ఏం చేద్దాం, మనకున్న ఎనర్జీ శక్తి సరిపోదు, సాధనా బలం సరిపోదు. అప్పుడైనా ఆయన తాలూకు దేశాన్ని పంపించి దాన్ని తొలగిస్తాడు. అప్పుడే అదంతా ఈశ్వరుడు చేసే ప్రక్రియ, ఈశ్వరుడు చేసే ప్రక్రియ. అయితే ఆయన పట్ల మనకున్న భక్తిలో కొరత ఉండకూడదు. సజీవమైన విశ్వాసం ఉండాలి, సజీవమైన విశ్వాసం ఉండాలి. అంచేది నువ్వు ఏదైనా ఒక పని సాధించాలని, నువ్వు ఏదైనా మోక్షం పొందాలనుకున్నప్పుడు, జ్ఞానం పొందాలనుకున్నప్పుడు నువ్వు ఇల్లు విడిచిపెట్టి అక్కడికి పారిపోక్కర్లేదు. నీ చేతిలోని పని విడిచిపెట్టక్కర్లేదు. నువ్వు చేసుకునే పని జాగ్రత్తగా చేసుకోవచ్చు, కానీ సమన్వయం ఉండాలి, సమన్వయం ఉండాలి. అయితే కర్మతో కూడిన జీవితాన్ని సన్నిహించక్కర్లేదు. నీ దేహం, నీ దేహ ప్రారంభంలో ఏ పని అయితే భగవంతుడు నీ కేటాయించాడో దాన్ని హృదయపూర్వకంగా చేయాలి. అది విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవలసినటువంటి పని లేదు. బలవంతాన్ని మనం చేయవలసిన పని బలవంతాన్ని విడిచిపెడతాం అనుకోండి, మనం వచ్చే జన్మలో ఇది వడ్డీతో సహా ఆ పని మనం చేయవలసి ఉంటుంది. అంటే మన డ్యూటీ ఏదో చేతిలో ఉన్న పని చేసేస్తూ ఉండాలి. మన చేతిలో ఉన్న పని జాగ్రత్తగా డ్యూటీ చేయాలి. అంటే డ్యూటీ కర్మని మనం విడిచిపెట్టాలి, కానీ కర్మ మనల్ని విడిచిపెట్టాలి, కానీ దాన్ని మనం విడిచిపెట్టలేదు. కర్మని కర్మ మనల్ని విడిచిపెట్టాలి, కానీ దాన్ని మనం విడిచిపెట్టలేము. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు నీకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ పని కర్మ నిన్నే విడిచిపెట్టేస్తుంది. నీకు మెచ్యూరిటీ రాకుండా దీన్ని విడిచిపెట్టదు. అంచేత నువ్వేం చేయాలంటే కర్మతో కూడిన జీవితాన్ని సన్నిహించక్కర్లేదు. రోజు నీ పని నువ్వు చేసుకుంటూ రోజు ఒక గంట రెండు గంటలు నువ్వు ధ్యానం చేసుకుంటావు అనుకో, నీకు తగినట్టు ఎనర్జీ సప్లై అవుతుంది. ఆత్మను చింతించటం వల్ల అంటే ఇందులో ఒకటి ఉంది, మన మనసులో దోషాలు ఉన్నాయనుకోండి, మన మనసులో దోషాలు ఉన్నాయనుకోండి, మన మనసులో వస్తువు ఎక్కడ ఉంది, వస్తువు ఎక్కడ ఉంది. ఇప్పుడు మనకి భగవాన్ చాలా మంచి మాటలు చెప్తున్నారు, చాలా మంచి మాటలు చెప్తున్నారు, కానీ మనకి వినాలనిపించటం లేదు, వినాలనిపించడం లేదు. విన్నా దాన్ని మననం చేయాలనిపించడం లేదు, దాన్ని జీర్ణం చేసుకోవాలనిపించడం లేదు. దానికి కారణం ఏంటి, ఈ మాట మంచిది కాదని కాదు, మన బుద్ధి మంచిది కాదు. కారణం ఏంటంటే ఈ మాట మంచిది కాదని కాదు, మన బుద్ధి మంచిది కాదు. మన బుద్ధిలో దోషం ఉంది కాబట్టి ఆ వర్డ్ రైట్ వర్డ్ అయినప్పటికీ, ప్రాపర్ వర్డ్ అయినప్పటికీ, జ్ఞానంతో కూడినటువంటి శబ్దమైనప్పటికీ దాని మైండ్ మన బుద్ధి రిజెక్ట్ చేస్తుంది. దాన్ని మాటలో పొరపాటు లేదు, భగవద్గీతలో శబ్దంలో పొరపాటు లేదు, మన బుద్ధి మంచిది కాదు. మరే అనుకుంటామంటే మన బుద్ధి మంచిది కాదని మనం అనుకోం, కృష్ణుడు తప్పు చెప్పాడేమో అనుకుంటాం. మన బుద్ధి మంచిది కాదని అనుకోం, దేవుడు తప్పు చెప్పాడేమో అనుకుంటాం. అయితే నీ బుద్ధి బాగుపడకుండా, నీ బుద్ధి బాగుపడ మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలి. ఎవరు వచ్చి చేస్తారని కనిపెట్టుకుండకూడదు, మనల్ని మనం సంస్కరించుకోవాలి, మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలి. ఎవరు వచ్చి మన బుద్ధిని బాగు చేస్తారని మటుకి మనం కనిపెట్టుకుండకూడదు. మన ఎఫర్ట్ ఏదో మనం చెయ్యాలి, ఏదైనా డివైన్ అప్పుడు మన ఎఫర్ట్ మనం ప్రాపర్గా చేస్తే, అందులో సిన్సియారిటీ కనుక ఉంటే, అందులో డెడికేషన్ కనుక ఉంటే, అందులో డివేషన్ కనుక ఉంటే డివైన్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. అది మనం చేసేది ప్రాపర్గా చెయ్యాలి, మనం చేసేది ప్రాపర్గా చెయ్యాలి. అంటే మనం ఏదైనా పని చేస్తే గొప్పల కోసం, ఆడంబరాల కోసం, ఊరేగింపుల కోసం పని చేయకూడదు. కేవలం భగవంతుని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయాలి. ఇచ్చే ఒక్క ఈశ్వరుని దయ తప్పించి మనం ఉద్ధరించేది ఏమి లేదు సృష్టి. అంటే ఒకటి రెండు గంటలు ధ్యానంలో గడిపితే నువ్వు ఏదో కొంత విషయం, ఒక గంట రెండు గంటలు ఏకాంతంగా ఉండి ధ్యానం చెయ్యి. చేస్తే ఏకాంతం, లేకపోతే సహవాసం, ఉపవాసం, సహవాసం, ఏకాంతవాసం. ఎప్పుడు నువ్వు చేస్తే ఫాస్టింగ్ చేయి నెలకొకసారి. ఫాస్టింగ్ నీకు అంటే లోపల ఇంటెస్టైన్స్ అయ్యి రోజు తీసుకుంటుంది, నీకు అవసరం ఫాస్టింగ్ చేస్తే. ఏకాంతవాసం ఏదో నువ్వు ఒక్కడగా ఉండి ధ్యానం చేయి, జపం చేయి కొంత. అంటే మనం ఏకాంతవాసం ఎందుకు చేయాలంటే పది మందిలో కూర్చున్నప్పుడు మన మనసులో ఏముందో మనకు తెలియదు. ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన మనసులో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. నీ మనసులో ఏముందో నువ్వు తెలియకుండా వాటిని తొలగించుకోలేవు నువ్వు. ఏకాంత వాస్తవం, తర్వాత సఖావాస్తవం. నువ్వు చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండమను. చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండమను. సహవాసాలు, సహవాసం మంచి చేయాలి. చెప్తా ఉంటారు పెద్దలు, గోడ కట్టి వాడు పైకి వెళ్తాడు, నువ్వు తగ్గి వాడు కిందకి వెళ్తాడని. మంచి స్నేహం చేస్తే పైకి వెళ్తాం, చెడు స్నేహం చేస్తే కిందకి వెళ్తాం. దాని అర్థం, దాని అర్థం ఏంటంటే గోడ కట్టివాడు ఎక్కడికి వెళ్తాడు, పైకి వెళ్తూ ఉంటాడు. నువ్వు తగ్గి వాడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు, కిందకి వెళ్తూ ఉంటాడు. నువ్వు మంచి స్నేహ సహవాసం చేస్తే పైకి వెళ్తావు, సహవాసాలు మంచివి కాబట్టి కిందకి వెళతాం. అందుకోసం ఈ సామెత చెప్తారు. ఈ మనస్సును చూశారు, ఈ మనస్సు మన శరీరం చావు జీవుడు కాదు, శరీరమే చనిపోతుంది, శరీరమే చనిపోతుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతాడు, ఆ దాన్ని ప్రాణ ప్రయాణం అంటారు. దాన్ని ఏమంటారు, ప్రాణ ప్రయాణం అంటారు. ఆ జీవుడు ప్రయాణం చేసిన వాడికి ఎన్ని వాసనలు ఉంటాయి, ఎన్ని సంస్కారం ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, లోపల అంటిపెట్టుకుంటాయి. ఆ జీవుడు అలాగే ఉంటాడు, మళ్ళీ ఇంకో కొత్త దేహం వస్తుంది, అదే పునర్జన్మ వాడికి, అదే పునర్జన్మ. అంటే శరీరం, జీవుడికి చావు లేదు అక్కడ, శరీరానికే చావు. ఆ శరీరం వాడు ఉండటానికి పనికి రాదు కాబట్టి ఇంకో కొత్త దేహం ధరిస్తున్నాడు, కానీ ఉన్నది వాడే. అంటే శరీరం ఉండగానే మన జీవలక్షణాలు ఏమున్నాయో, ఇంకోటి జీవలక్షణాలు ఎప్పుడైతే పోనీయో ఆ క్షణంలో నీకు లోపల ఉన్నటువంటి అమృతం, అమృత స్వరూపం, నీకు లోపల ఉన్నటువంటి భగవ, లోపల ఉన్నటువంటి స్వరూపం ఈశ్వర స్వరూపం, లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు, లోపల ఉన్నటువంటి బ్రహ్మము. అంటే ఏ వస్తువు అయితే సద్వస్తువు, ఏ వస్తువు అయితే సత్య వస్తువు, ఏ వస్తువు అయితే బ్రహ్మము, ఏ వస్తువుకైతే చీకటి ఎలా ఉంటుందో, వెలుతురు ఎలా ఉంటుందో, అంటే ఆ వస్తువుకి చావు పుట్టుకలతో సంబంధం లేదు, ఏ వస్తువుకి చావు పుట్టుకలతో సంబంధం లేదు. దేని స్వరూపము సుఖము, దేని స్వరూపము శాంతి, దేని స్వరూపం ఆనందము, దేని స్వరూపం ఉండటము, అది ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. నీ జీవ లక్షణాలు పోగొట్టుకున్నటువంటి మరుక్షణంలో అది నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే నీకు ఎంతకాలం అయితే జీవ లక్షణాలు ఉన్నాయో అంతకాలం నేను ఇంద్రియాలు బయటికి లాగుతాయి, కానీ లోపలకు వెళ్ళినవు. లోపల మన బుద్ధిలో ఎంతకాలం అయితే దోషాలు ఉన్నాయో ఆ దోషాన్ని పట్టుకుంటుంది ఏది, ఇంద్రియం. ఇంద్రియ పట్టుకుని బుద్ధిలో దోషాలు ఉన్నప్పుడు ఇంద్రియాలకు బలం వస్తుంది, ఇంద్రియాల బలం వచ్చి ఆ జీవుని, జీవుల్లో దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలను పురస్కరించుకుని ఇంద్రియాలు ఏం చేస్తాయంటే బయటికి తీసుకొస్తాయి. వాసనలు ఎక్కువ ఉంటే దేహ విచారణ, లోక విచారణ. వాసనలు ఎక్కువ ఉంటే మన మనసు బయటికి వెళ్ళిపోతుంది. వాసన ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మన మనసులో దోషం ఉంటే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ దేహ విచారణ, లోక విచారణ, లేకపోతే ఇతరుల గురించి విచారణ, నీకు అర్థమవుతుంది. అది తగ్గుతున్నాయి అనుకోండి, వాసన పాల్చబడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి, ఆ జీవుని బయటికి ఆకర్షించడం మానేస్తాయి. అప్పుడు ఆత్మ విచారణ ప్రారంభం. వాసన పెరుగుతుంటే బయట విచారణ, వాసన పెరుగుతుంటే బయట విచారణ, వాసన తగ్గుతున్నాయి అనుకోండి లోపల విచారణ, ఆత్మవిచారణ. ఆత్మవిచారణ చేసేవాడికి ఆత్మానుభవం వస్తుంది, కానీ లోక విచారణ చేసేవాడు లోకానికి దగ్గరికి వెళ్తాడు, ఆత్మవిచారణ చేసేవాడు ఆత్మే అవుతాడు. ఏది ఇంగ్లీష్లో సామెత ఉంది, నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే తలుస్తున్నావో అదే అవుతావు. యాజ్ యూ థింక్ సో యు ఆర్. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే అవుతావు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే అవుతావు. నీకు ఎవడి మీద ఏదైనా అసూయ ఉందనుకో, వాడి పాడవుడు నువ్వు పాడవుతావు. నీకు ఏదైనా అసహనం ఉందనుకో, ఆడి పాడవుడు నువ్వు పాడవుతావు. అయితే నీకు బుద్ధిలో మన మనస్సు ఎక్కువ భాష్యానికి వెళ్ళిపోతుంది అనుకోండి, మనకి మన బుద్ధిలో దోషాలు ఎక్కువ ఉన్నట్టు. భాష్యానికి వెళ్లకుండా ఆత్మను ఎక్కువ చింతిస్తాను అనుకోండి, ఆత్మను ఎప్పుడు చింతిస్తున్నట్టే మనం చింతించబడి చింతించదు. ఇంద్రియాల యొక్క ఆకర్షణ జీవుడికి తగ్గాలి. ఎప్పుడైతే జీవుడికి ఇంద్రియాలకు సంబంధించిన ఆకర్షణ తగ్గిందో లోపలికి వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళి ఆత్మవిచారణ ప్రారంభిస్తూ ఉంటాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ మెడిటేటివ్ మూడ్లో ఇవన్నీ తెలుస్తాయి మీకు, ఆ మెడిటేటివ్ మూడ్. ధ్యానం చేయటం కూడా, ధ్యానం చేయమని చెప్తారు మన పెద్దవాళ్ళు పూర్వీకుల నుంచి, ధ్యానం చేయమని చెప్పినా, నిష్కామకర్మ చేయమని చెప్పినా, సత్కర్మ చేయమని చెప్పినా, వాసనాక్షయానికి మనం ఎంతో కొంత సత్కర్మ చేయకపోతే, అదే యజ్ఞదాన తపస్సులు అంటాడు గీతలు, దాన్ని ఎంతో కొంత మనం సత్కర్మ చేయమనుకోండి, మనం అటువంటి అపవిత్రత తగ్గదు. అపవిత్రత తగ్గితేనే కానీ పరిపూర్ణ ఆ లోపల వస్తువు పరమ పవిత్రమైనది, అగ్నిహోత్రంతో సమాన వస్తు. అది నీకు నీలోని అపవిత్రత తగ్గకుండా, నీలోని ఇంప్యూరిటీ తగ్గకుండా, లోపల నా పరమ పవిత్రమైన వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తం కాదు. రామాయణంలో రాముడు వస్తాడు, రావణాసుడు వస్తాడు మారీచుడి దగ్గరికి, నువ్వు రాముణ్ణి మాయి చేయాలి, నువ్వు రాముణ్ణి మాయి చేయాలి, నువ్వు బంగారపు లేడి వేషం అయ్యి, బంగారపు అంటే వాసన యొక్క వ్యాధం ఇది, రావణాసుడే కదా ఎవరికైనా అంతే, నువ్వు బంగారపు లేడిగా వేషం అయ్యి, అప్పుడు రాముడు సీతమ్మ లేడి నాకు కావాలంటే రాముణ్ణి కూడా పరిగెడతాడు, అప్పుడు సీతమ్మ నేను లంకకు పట్టిపోతాను అని ప్లాన్ చెప్తాడు మారీచుడికి. అయితే మారి రాముడు ఎంత బలవంతుడో, రాముడు విష్ణు యొక్క అవతారం అని మారీచుడికి తెలుసు, కానీ వీడికి తెలియదు. మారీచుడు రాక్షసుడే, రాక్షసుల్లో కూడా మంచి రాక్షసులు ఉంటారు. రాక్షసులు అందరూ చంద్రుడు అనుకోకుండా మంచి వాళ్ళు ఉంటారు. ప్రహ్లాదుడు కూడా రాక్షస కుటుంబంలోనే పెట్టాడు. తర్వాత మరి ఎవరు, విభీషణుడు కూడా రావణాసుడు తమ్ముడే, వాడు రాక్షస కుటుంబమే. రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. భక్తులందరిలోకి అగ్రస్థానం ప్రహ్లాదుడికి ఇస్తాడు, వాడు రాక్షసు ఇంట్లోనే పుట్టాడు. తర్వాత విభీషణుడు ఎవరు, రావణాసుడు తమ్ముడు, ఆడు రాక్షసుడే. ఈ మారీచుడు కూడా రాక్షసుడే, కానీ రాముడు బలం తెలుసు. రావణాసుడితో చెప్తాడు అంటే మనకు ఒకసారి మంచి విలువ తెలియదు. రావణాసుడితో చెప్తాడు, నువ్వు ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నావు, నిన్ను చూసి నిన్ను అందరూ గౌరవిస్తున్నారు, నీకు అపరిమితమైన రావణాసుడు యొక్క ఐశ్వర్యం మనం చూస్తే ఎవరికి లేదు. రావణాసుడు తన ఐశ్వర్యం కుబేరుడు కూడా లేదు. అసలు కుబేరుడి దగ్గరే వెంకటేశ్వరం అప్పు తెచ్చుకున్నాడు ఆడి పెళ్లికి. అసలు ఈ పెళ్లి వెంకటేశ్వరం చాలా డబ్బు వేస్తున్నారు కదా, ఇప్పుడు చాలా డబ్బులు ఉండేలా వేస్తున్నారు, కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయి. ఈ డబ్బంతా ఇప్పుడు కూడా కుబేరుడికి అప్పు తీరుస్తున్నాడని, ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లి అయిన అప్పు ఇంకా తీరలేదని ఊరికి అలా చెప్తారు, తీరలేదని అప్పు ఇంకా తీరుస్తున్నాడు. అప్పు తీర్చడానికి వడ్డీలు కట్టడం కొలవటం అంటే వాళ్ళ అమ్మగారు తిరుపతిలో ఉన్నాడు అతను, గోవింద సంపన్న. వీడి అప్పు తీర్చలేక కొలిసి టైర్ అయిపోయాడు పడుకున్నాడు అని ఊరికి అలా చెప్తారు. టైర్ అయిపోయాడు, ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంత డబ్బు ఉన్నా కుబేరుడికి తీరుస్తున్నాడు. ఆ తీర్చివాడేమో డబ్బేమో వెంకటేశ్వర స్వామిదే, కుబేరుడికి డబ్బు ఇచ్చి ఇంత డబ్బు నువ్వు ఇచ్చి ఇంత డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నావు అని చెప్పాడేమో. వీడు ఎవడు ఆ కింద పడుకుంటాడు చూడచ్చు గోవింద రాష్ట్రాలు ఆడు వెంకటేశ్వర స్వామి అన్నగారు అని చెప్తారు. ఆడు కొంచాలతో కొలిచి టైర్ అయిపోయి ఆడు పడుకున్నాడు, కానీ ఇంకా అప్పు తీరలేదు అని. అంటే మీకు ఎందుకు చెప్తానంటే ఆ కుబేరుడి కంటే ధనవంతుడు రావణాసుడు అని చెప్తాడు. మారీచి నీకేంటి బోళం, ధనం ఉంది, అందరూ ఐశ్వర్యం ఉంది, గౌరవిస్తున్నారు, ఆశీతం కూడా నీకెందుకు పెచ్చోడా. ఇప్పుడు ఎంతమంది ఒక్కడే పాడైతే పర్లేదు, లంక అంత లంక ఐశ్వర్యంతో త్వర చూపుతాడు. ఆంజనేయస్వామికి ఆశ్చర్యపోయాడు అక్కడ ఉన్న ఐశ్వర్యం చూసి లంక. ఇప్పుడు మనం దాన్ని సింక్ లేదంటే మనం ముఖం కడుక్కుంటాం, సింక్ అటువంటివి కూడా బంగారంతో కట్టారు అందరి ఇంట్లో. ఇప్పుడు కూడా అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కొన్ని గల్ఫ్ కంట్రీస్లో మనం ముఖం కడుక్కుని ఉమ్మిడేస్తాం సింక్ ఏదో అంటారు చూడండి, బంగారం చోటు కట్టిన ఇప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి. ఇప్పుడు రావణాసుడి టైం మాట వదిలేదు, కొంతమంది ఆ సిటీలోనే హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ నుంచి పాలకులు వెళ్ళాలంటే హెలికాప్టర్లు వెళ్తాం, అది తరగని ఐశ్వర్యం. ఈ అందరికంటే ఐశ్వర్యవంతుడు రావణాసుడు, అందుకు చెప్తున్నావు. ఎందుకు నువ్వు పాడైపోతావు అంటే రాముడు అంటే ఊరికే మానవుడు అనుకుంటున్నాను అని చెప్తాడు. ఇప్పుడు ఈ మాటల కోసం నీకు చెప్పడం లేదు, కాలక్షేపం కోసం ఈ మాటలు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు రావణాసుడు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు. అప్పుడు రావణాసుడు ఈ మారీచిలో ఒకటి అనుకున్నాడంట, నాకు చావు దగ్గరికి వచ్చేసింది, నా గ్రహస్థితిని బట్టి నాకు చావు దగ్గరికి వచ్చి వెళ్ళంటే వీడు చంపుతాడు. బంగారపు లేడి వేషం వేయమంటే వీడు చంపుతాడు, బంగారపు లేడి వేషం వేస్తే వాడు చంపుతాడు. ఎవడంటే రాముడు. ఎవరైనా మన చావు దగ్గరికి వచ్చేసింది, వీడి చేతిలో చచ్చిపోయేబోదు దేవుడి చేతిలో చచ్చిపోవటం మంచిది అనుకోండి. వీడి చేతిలో చనిపోయేబోదు రావణాసుడి చేతిలో బదులు చేతిలో చనిపోయేబోదు దేవుడి వేషం. ఇప్పుడు రామాయణం గొడవలోకి మనం వెళ్ళొద్దు. ఇక్కడ కూడా అనుకుంటాడు, అద్భుతంగా చెప్తాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ మారీచుడితో చెప్పిస్తాడు, మారీచుడి మనసులో అనుకున్నాడు ఈ మాట. బంగారపు లేడి వేషం, ఆ వేషం ధరించే ముందు చీకటికి వెలుతురంటే ఇష్టం ఉండదు, చీకటికి వెలుతురంటే ఇష్టం ఉండదు. మంచికి చీకటికి వెలుతురంటే ఇష్టం ఉండదు, చెడ్డకి మంచి అంటే ఇష్టం ఉండదు, అజ్ఞానానికి జ్ఞానం అంటే ఇష్టం. అంటే మారీచుడి మనసులు అనుకుంటాడు, వాల్మీకి రాస్తాడు రామాయణం అపూర్వ వండర్ఫుల్. అంటే మాయలడి వేషం ధరించే ముందు అనుకుంటాడు ఏమని, చెడ్డకి మంచి అంటే ఇష్టం ఉండదు, అజ్ఞానానికి జ్ఞానం అంటే ఇష్టం ఉండదు, చీకటికి వెలుగు అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు చీకట్లో ఉండే మనుషులకు ఎప్పుడైనా వెలుగు చూపించామనుకోని జద్ది నేను చీకట్లో ఉంటానంటాం, ఏం చేద్దాం అలవాటు పడిపోయారు అని అనుకుని అప్పుడు బంగారు ప్లేడు వేషం ధరిస్తాడని మనం పొందవలసింది ఇక్కడే ఉంది. కబీర్ దాస్ అంటాడు, ఒకడు ఇక్కడ పొందవలసి ఇక్కడ వస్తే ఇక్కడ ఉంది హృదయంలో, హార్ట్ అది హార్ట్స్లో ఇక్కడ ఉంది అంటే ఫిజికల్ హార్ట్లో కాదు స్పిరిచువల్ హార్ట్లోనే వస్తూ ఉంది. ఇక్కడ వస్తువును వదిలేసి ఈ దేహముల కంటే ఇంద్రియముల కంటే మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని ఇక్కడ ఉన్నటువంటి సద్వస్తువుని ఇక్కడ ఉన్నటువంటి ట్రూత్ని ఇక్కడ ఉన్న సత్యవస్తువుని వదిలేసి గుళ్ళు గోపురాలంటా తిరగటం, ఎక్కడో దేవుడు ఉన్నాడు ఎక్కడో దేవుడు ఉన్నాడు అని తిరగటం ఎటువంటిది అంటే మనిషి పరిగెడుతూ తన నేను తాను పట్టుకోవటం ఎటువంటిదో, గుళ్ళు చుట్టూరు తిరిగి దేవుని పట్టుకోవటం అటువంటిదని మనిషి పరిగెట్టాడట. ఒక పరిగెడితే అంటే నువ్వు ఎంత పరిగెడు నీ నేను నువ్వు పరిగెడితే నీ నేను ఎలా పట్టుకోదు, తన నేను తాను పట్టుకోవటం ఎటువంటిదో, గుళ్ళు చుట్టూరు తిరిగి నదిలో స్నానం చేసి దేవుణ్ణి తెలుసుకొచ్చాం అనుకోవటం అటువంటిదే. ఇక్కడున్న వస్తువుని వదిలేసి అంటాడు కబీర్ దాస్. వస్తువు ఇక్కడ ఉంది, ఎక్కడ వెతుకుతావు నువ్వు, బయట ఎక్కడ వెతుకు, నీకు దొరకదు, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుకు. అప్పుడు గురువు ఏం చేస్తాడట, ఆ నీడ నీకు దొరకదరా, ఆ నీడ
నీకు దొరకదు, ఆ నేను నువ్వు ఆ నేను నువ్వు పట్టుకుంటున్నావు అని గురువు ఏం చేస్తాడు, నీ ఆడి చెయ్యి తీసి ఆడు ఆడి హార్ట్ మీద పడతాడు. అప్పుడు ఆ చెయ్యి నీళ్ళ మీద చెయ్యి ఏం చేస్తుంది, ఆ నేను పట్టుకుంటుంది. ఇప్పుడు పట్టుకున్నట్ట ఇప్పుడు పట్టుకున్నాను అంటాడు. ఇప్పుడేమంటాడు, నేడు ఇప్పుడు పట్టుకున్నా. అలాగే నీ హృదయంలో గురువు ఏం చేస్తాడంటే ఆ నీడంతా పరిగెడుతున్నట్టు నీ మనస్సుని నీ హృదయం వస్తుని పట్టి లోపలికి తిప్పి చూపిస్తాడు ఆడే గురువు. అప్పుడు గురువు ఏం చేస్తాడని, అలా కాదురా నా నేడుని పట్టుకున్నాడు నేను చేస్తాను, ముందు నీ చెయ్యి ఎక్కడ పెట్టాను పెట్టాడు. ఇక ఆడి నీడ మీద చెయ్యి కూడా నేను ఇప్పుడు పట్టేసుకున్నాను అన్నట్టు. నీ హృదయంలో వస్తువుని చూసావు, అది నువ్వు పట్టుకుంటే అది నువ్వు ఇక్కడ పట్టుకోవచ్చు. రూపాల్లో ఏమీ లేదు, నామాల్లో ఏమీ లేదు. నువ్వు రూపబుద్ధిని పెంచుకోవద్దు, నామబుద్ధిని పెంచుకోవద్దు. రూపబుద్ధి వల్ల నామబుద్ధిలో చెప్పు వచ్చేది క్షేమం సిగ్గు వస్తుంది. రూపంలో ఏముంది, ఏమి లేదు. నామం ఉంది, నామంలో ఏమి లేదు. ఏదో ఒక రూపం వచ్చింది, దానికి ఒక పేరు పెట్టారు. నువ్వు చచ్చిపోయే వరకు ఆ రూపం చుట్టూరు నామం చుట్టూరు తిరుగుతావంటి. ఏదో శవం వచ్చింది, ఆ శవానికి ఒక పేరు పెట్టారు. ఇంకా ఆ రూపం చుట్టూరు నేను చుట్టూరు తిరుగుతావు. నీకు ఇందులో చివరికి వచ్చినప్పుడు జ్ఞానం రాదు, సిగ్గు వస్తుందని చెప్పాడు. క్షేమం వస్తుంది చివరికి. నీకు ఇంకా లోపలికి వెళ్ళటం మానేసి నీ రూపం చుట్టూరు నీ పేరు. కొంతమంది పేరు వస్తుందంటే పని చేస్తారు, కానీ పేరు రాకపోతే మనకు మంచిది లేవరు. ముందే చెప్తారు ఆ గోడ మీద ఎంత పెద్ద అక్షరాలతో మా పేరు రాస్తారు. తలుక్కుని 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 నిలవాలని ముందు చెప్తారు. వీళ్ళు 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినప్పుడు 50,000 డొనేషన్ ఇస్తారు కదా అనేది, వాళ్ళు ముందే ఏం చెప్తారంటే మా పేరు అక్కడ తలుక్కుని 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 నిలవాలని. అంటే చూసేవాడికి మూర్చి వచ్చేవాడికి, జనాలు పడిపోవాలి ఒక అది ఇప్పుడు పేరు లేకపోతే పేరు పెట్టమంటే ఎవడు తొందర ఇవ్వటాలి. ఈ గోడ మీద గుట్టల మీద కొంతమంది రాళ్ళ మీద కూడా రాయం చేసుకుంటారు పేర్లు. దేవుని గుళ్ళకి మీరు వెళ్ళి కింద రాళ్ళు ఉంటాయి, అలాంటి వారు దానము అని రాయం చేసుకుంటారు. ఆ పేర్లు తొక్కుకుంటూ వెళ్తా ఉంటారు జనం. అంటే నువ్వు ఏదైతే కాదో దానికోసం నువ్వు ఏడుస్తా అంటే నీకు ఆత్మజ్ఞానం వస్తే గొప్పలు రావచ్చు. దానివల్ల నీకేం జ్ఞానం వస్తుంది. చివరి ముందు గొప్పలో తర్వాత చెప్పలేను, ముందు గొప్పలోనే తర్వాత చెప్పలేను. నీకు నువ్వు నువ్వు కానిదాన్ని, నువ్వు కాని రూపాన్ని, నువ్వు కాని రూపాన్ని, నువ్వు ఏదో రూపం వచ్చింది నీకు, దానికి పేరు పెట్టారు. దానికో దాని చుట్టూరు తిరుగుతున్నావు, దాని చుట్టూరు తిరిగి ఇంకా లోపలికి వెళ్తావు, లోపలికి వెళ్ళావు. లోపలికి వెళ్ళకపోతే నీకు ఆత్మ వచ్చింది దొరకదు. నువ్వు చుట్టూరు తిరుగుతాంటే నూతిలో పడిపోయిన వస్తువునే కదా జరుగుతుంది. అది ఇక్కడ భగవాన్ చెప్పింది, నువ్వు నువ్వు చుట్టూరు తిరుగుతుంటే, నువ్వు చుట్టూరు పరిగెడతాంటే నూతిలో నువ్వు వస్తువు ఎలా జరుగుతుంది నీకు. అంటే రూపబుద్ధిని నామబుద్ధిని తగ్గించుకోలేకపోతే, నువ్వు రెడ్యూస్ చేసుకోలేకపోతే నీకు అంతర్దృష్టి కలగదు, అంతర్ముఖత్వం రాదు. రూపదృష్టి వల్లే, నామదృష్టి వల్లే మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, బాహ్య ఆలోచనకి అలవాటు పడింది. నీకు రూపదృష్టి లేనప్పుడు, నామదృష్టి లేనప్పుడు మనసుకు లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేని వాడు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడు? ఎప్పుడైనా జవహర్లాల్ నెహ్రూ ఏదైనా మాట చెప్పాడనుకోండి, అది రాజగోపాలాచారికి నచ్చలేదు అనుకోండి. రాజగోపాలాచారు అనేవాడు, రాజగోపాలాచారి చాలా తెలివైన వాడు. ఆ తెలివితేటలకు హద్దు లేదు అని వాడు. మామూలుగా మనిషి మంచి అయినైనా ఎవరండి, జవహర్లాల్ నెహ్రూ గారికి ఆయనకి పేరు పెచ్చుంది, ఆ పేరు కోసం మధ్య మధ్య ఏడుస్తూ ఉంటాడు అలా చెప్పాడని చెప్పు. జవహర్లాల్ నెహ్రూకి మనకు పెద్ద నాయకుడు, జవహర్లాల్ నెహ్రూతో సమానం రాజగోపాలాచారి. వాడికి పేరు పెచ్చుంది అంటే నెహ్రూ గారు ఏమన్నాడు అంటే, ఐఎమ్ ఏ సోషలిస్ట్, ఐ విల్ డై యాజ్ ఏ సోషలిస్ట్. ఇటువంటి మాట్లాడినవాడు, ఇటువంటి మాటలు ఎందుకన్నాడు అంటే, వాడికి సోషలిజం మీద నిజంగా ప్రేమ లేదు, ప్రజలందరినీ సోషలిస్టులు చేయాలనే ఉద్దేశం కాదు. ఏదో ఆ ప్రజల్లో పలుకుబడి కోసం అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మనిషి మంచివాడే, మనిషి మంచివాడే, మామూలు మంచివాడు కదా. నాకంటే మంచివాడు అవటానికి పేరు పెచ్చుందా, పేరు పెచ్చ కోసం ఏడుస్తూ ఉంటాడు అని చెప్పి. అంటే రాజగోపాలాచార్య చెప్పడండి, ఎంతటి వారైనా కీర్తికి దాసులని, ఎంతటి వారైనా కీర్తికి దాసులని. మా భీమవరంలో మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారిని మీటింగ్లకు ఆహ్వానిస్తూ ఉండాలి. అది ముందు చెప్పాడు, నేను అధ్యక్షుడిగా నన్ను కూర్చోబెట్టాలి, నేను కింద కూర్చోను, స్టేజ్ మీదే నన్ను కూర్చోబెట్టాలి. లిజనర్గా ఉండను, స్పీకర్గా ఉంటాను. నేను శ్రోతలు ఉన్న చోట ఉండను, స్పీకర్స్ ఉన్న చోట కూర్చొని రావాలి. స్టేజ్ మీదకి ఆహ్వానించాలి నన్ను రాగానే. ఇవన్నీ ముందే చెప్పనిపోరు, ఆయన్ని మీటింగ్కి ఆహ్వానిస్తే ముందే చెప్పనిపోయి అమలు జరపాలి అక్కడ. సరే నా పేరు మీకు తెలియదేమో, నా పేరు తప్పుగా పలకడానికి వీలు లేదు. ఎవడొచ్చి ఎవడికి నోటు వచ్చినట్టు వాడు పడుగుతున్నాడు, నా పేరు రాసుకోండి, వీరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామని చెప్పాలి. మీరు ఇన్ని కండిషన్లు పెట్టి, ఇన్ని కండిషన్లు పెడితేనే నేను వస్తాను, లేకపోతే ఇంతే సంగతులు అని చెప్పాడు. ఆయన చెప్పాడు, నాకు గౌరవం అంటే ఇష్టం, నేను అగౌరవం భరించలేను. మీరు నేను మీటింగ్ వస్తానుకోండి, నన్ను స్టేజ్ మీద పిలవరనుకోండి, నాకు అగౌరవంగా ఫీల్ అవుతాను నేను అని ఈ కండిషన్ అన్నింటికి మీరు అంగీకరిస్తే మీటింగ్కి వస్తాను, లేకపోతే రానని మా గురువు గారు స్పష్టంగా చెప్పు. జాన్సన్ చెప్తాడు, వాడు జాన్సన్ కాదు ప్యారడైస్ లాస్ట్ అని ఒక ఇంగ్లీషు వాడు పోయిటరీ రాశాడు, ఓల్డ్ పోయిటరీలో వస్తుంది ఇంగ్లీష్ పోయిటరీలో. ఆయన ఏం చెప్పాడంటే, ముసల్తన శరీరానికి ముసల్తనం వచ్చాక చాలా కోరికలు పోతాయి, శరీరానికి ముసల్తనం వచ్చాక ఆ శరీరం మంచం పట్టాక చాలా కోరికలు పోతాయి, కానీ కీర్తి కాంక్ష పోదని చెప్పాడు వాడు. అది మిల్టన్ చెప్పాడు, మర్చిపోయాడు, మిల్టన్ ప్యారడైస్ రాసిపోయాడు. శరీరం మంచం పట్టాక శరీరానికి సంబంధించిన కోరికలు చాలా పోతాయి, ఇంకా కీర్తికాంక్ష మటుకు అది సత్య వరకు పోదాను. అంటే నువ్వు దేహం చుట్టూరు మనసు చుట్టూరు నువ్వేదో నువ్వేదో గొప్పలు పెంచుకోవాలి అలాంటి నీ మనస్సు ఇంక బాహ్య వ్యాపారం వచ్చేస్తుంది నీకు, నీ మనస్సు బాహ్య మతానికి వచ్చేస్తుంది. అంటే నీ భగవాన్ చెప్పి నీ మనస్సు బాహ్య విచారణ ప్రారంభిస్తుంది. బాహ్య విచారణ ప్రారంభించడం వల్ల నీకు అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. లోపల విచారణ బాహ్య విచారణ మానేసి అంతర్విచారణ కనుక మనస్సు చేస్తంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. నువ్వు చేసేది విచారణ చేస్తున్నావు, నువ్వు బాహ్య విచారణ అంతర్విచారణ నువ్వు చేసి అయితే నీ బుద్ధి సరిగ్గా ఉంటే అసలు మన మొట్టమొదటిలో సంకల్పమే సరిగ్గా ఉంటే మనం సౌహృదయంతో కనుక ఓ పని మొదలుపెట్టే దుర్బుద్ధి కాకుండా సద్బుద్ధితోటి సౌహృదయంతో కనుక ఓ పని కనుక ప్రారంభిస్తే అది ప్రవాహం లాగా సాగిపోతుంది. దుర్బుద్ధితో కాకుండా లేకపోతే దురాలోచనతో కాకుండా సద్బుద్ధితో సౌహృదయంతో కనుక నువ్వు పని ప్రారంభిస్తే ఒకవేళ పని పూర్తవకుండా నీ శరీరం చనిపోతే మిగతా వాళ్ళు కూడా పని పూర్తి చేసేస్తారు. నీ సంకల్ప బలం అంటుంది, సంకల్పానికి కూడా బలం ఉంది. నీ శరీరానికి బలం ఎలా ఉందో నీ సంకల్పానికి కూడా బలం ఉంది. ఆ నోబుల్ థాట్స్ నీ కనుక ఉంటే తప్పనిసరిగా ఒకవేళ పని ప్రారంభించాక నీ శరీరం చనిపోతే ఆ పని ఎవరో ఒకరు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. నీ సంకల్ప బలాన్ని బట్టి అంటే మనం ఇక్కడ కూర్చో ఎక్కడో ఆ గదిలో కూర్చుంటాం అనుకోండి, మనం అందరూ బాగుపడాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి అని లోకం యొక్క క్షేమం మనం హృదయపూర్వకంగా కోరుకుంటాం అనుకోండి అనుకోండి మాట రోజు మన తలంపు యొక్క శక్తి కూడా ఈ ప్రకృతిలో కలిసి ఈ వైబ్రేషన్స్ మన తలంపు యొక్క తాలూకు వైబ్రేషన్స్ కూడా ఈ సృష్టి మీద పనిచేస్తాయి. అంటే ఎప్పుడూ కూడా మనం మంచి మాటలే మాట్లాడాలి, మంచి తలంపులే ఉండాలి, మంచి మాటలే మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి క్షేమం కోరాలి. మనం హృదయపూర్వకంగా ఎదుటి వాళ్ళకి క్షేమం కోరుతాం అనుకుని నిజంగా వాళ్ళకి క్షేమం వస్తుంది మన భావన బలాన్ని బట్టి. కొంతమంది వేళాకోళానికి సరదా కూడా చెడ్డ మాటలు మాట్లాడరు, వేళాకోళానికి మాట్లాడరు, సరదా కూడా మాట్లాడరు. అంటే గౌతమ బుద్ధి నోటం కట్టడానికి మాట్లాడు, జోక్ కోసం అసలు ఒక మాట మాట్లాడదు, చాలా సీరియస్ మేనర్. నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతావు అనుకో, నీ సాధన నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీ సాధన నువ్వు ప్రాపర్గా చేస్తున్నావు అనుకో, నీకు లోచూపు వచ్చిందనుకో, జిజ్ఞాస వచ్చిందనుకో, ముముక్షత్వం వచ్చిందనుకో, ముముక్షత్వం వచ్చిందనుకో, లోపలికి వెళుతున్నావు అనుకో, అంటే ఆత్మ చైతన్య వైపుకి ఆత్మ వైపుకి నీ మనస్సు ప్రయాణం చేస్తానుక ఆత్మాభిముఖంగా నీ ఇంద్రియములు, నీ మనస్సు, నీ శక్తి, నీ యుక్తి అంత ప్రయాణం చేస్తామనుకో. చూడండి, ఒక పని మనం చేసేటప్పుడు మనం చాలా మనకున్న ఏకాగ్రత పని సాధించడానికి ఉపయోగిస్తాం. అలాగే నీ శక్తి యుక్తి మొత్తం అంతా కూడా నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీకు ఉన్నటువంటి వివేకం అంతా కూడా ఆత్మవస్తువును తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు అనుకో, ఆ సత్యం దగ్గరికే నీ వెళ్ళక్కర్లేదు. ఆ సత్యాన్వేషణలోనే నీకు వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల, బాహ్య వస్తుజాలం పట్ల నీకు నీ యొక్క అంటే నీకు ఆ వస్తుజాలం పట్ల, మనుషుల పట్ల నీ దృక్పథం మారిపోతుంది, నీ యాటిట్యూడే మారిపోతుంది. శత్రువుగా కనపడతాడు. నీకు ప్రారంభంలో ఏదో వస్తా ఉంటుంది కదా, దేహ ప్రారంభంలో వస్తా ఉంటుంది కదా, వచ్చినా అది ఏమనిపించదు. నీకు వచ్చినా ఏదైనా ప్లెజర్ వచ్చినా పెయిన్ వచ్చినా ఆ ప్లెజర్ని తీసుకో, పెయిన్ తీసుకో, ఏం చేద్దాం లోపలకు వెళ్ళి. ప్లెజరు పెయిన్ అనేది పైపైన ఉరిక బుడగలు లాంటివి, పైపైన కెరటాలు లాంటివి. మహాసముద్రుడికి ఏదో అదిగో బుడగ, అదిగో కెరటం, అదిగో నురుగు అనుకుంటాను. సముద్రం కెరటాన్ని చూడదు, బుడగనే చూడదు, నురుగుని చూడదు, జ్ఞాని యొక్క పరిస్థితి. అంటే పైన చూసి వాడికి అదిగో నురగ, అదిగో బుడగ, అదిగో కెరటం అనుకున్నాడు. ఎవరు పైన చూసి వాడు సముద్రానికి కెరటం లేదు, బుడగ లేదు, నురుగు లేదు, మహాజ్ఞానికి అంతే. వాడికి శత్రువు లేడు, మిత్రుడు లేడు. బయట నుంచి చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది, ఇది బుడగ బుడగని సముద్రానికి బుడగని కనిపించే కనిపించి సముద్రానికి బుడగ. అందుకే భగవాన్ చెప్పేవారు, నువ్వు లోకాన్ని చూడాలంటే చూడు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడాలి. నేను నువ్వు చూసుకున్న లోకాన్ని చూడు, నేను నువ్వు చూసుకుంటే లోకం నీ స్వరూపంగానే కనిపిస్తుంది. నువ్వు లోకాన్ని చూడు, నేను నువ్వు చూసుకున్న లోకాన్ని చూడు, అప్పుడు లోకం నేను బంధించబడి. నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం నేను బంధిస్తుంది. నిన్ను నువ్వు చూసుకుని లోకం చూస్తే లోకం నేనేవి బంధించదు, ఏం బంధించదు. అంటే నీవు గమనిస్తావు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన మరణానుభవం రాకముందు ఎవడైనా కొట్టాడనుకోండి బళ్ళోనండి, ఒక 10 కొట్టేసాడు తిరిగి బళ్ళే, పిల్లలు ఎవడైనా కొట్టారనుకోండి ఓ 10 కొట్టేశాడు. ఆయనకి ఈత బాగా వచ్చింది. ఏమొచ్చిందండి, ఈత బాగా వచ్చింది. రమణ మహర్షి గారికి ఈత బాగా వచ్చింది. ఒకవేళ ఈయన 10 కొడతాడు, 20 కొట్టేశాడు అనుకోండి, అప్పుడు అన్న రారా నీ సంగతి చూస్తాను, నీటిలోకి రాను. నీటిలో ఎటుండైనా మించేసి చూడట్ నేను. దీనికంటే ఈయన 10 కొడితే ఎంత మరణానుభవం రాకముందు, ఆయన జ్ఞానం అవ్వకముందు ఎవరైనా ఈయనకంటే బలమైనవాడు, ఈయన 10 కొడతాడు, 20 కొట్టేస్తాడు కదండి, అప్పుడు అన్న కూడా నీ సంగతి ఏంటో చూస్తాను, నీటిలోకి రానివాడు. అంటే నీటిలోకి వస్తే అంత బలవంతమైనా మించేస్తాడు అది. ఆయనకి ఈత బాగా వచ్చాను. మరి నాగపూర్లో నన్ను ఒక ఈత బాగా వచ్చినాయని చెప్పా వచ్చానండి చెప్పాను. మహారాష్ట్రకు నేనే ఫస్ట్ వచ్చానండి. మహారాజు పథకాలు చూపించారు. మహారాజు అగ్రికల్చర్ సైన్స్లో ప్రొఫెసర్ ఆయన. మహారాష్ట్రలో నేనే వచ్చానండి, ఈతలో నేనే ఫస్ట్ అని చెప్తారు. అంచేది నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. నువ్వేమో మరి మన డిపార్ట్మెంట్కి గౌరవం తీసుకొస్తున్నావు, నువ్వు టైంకి రాకపోయినా ఏమో అనుకో, బాగా ఈత నేర్చుకోమంటున్నారు అక్కడ. ఒకవేళ టైంకి గంట ఆలస్యంగా వచ్చింది ఏమనుకో, నేను కొంచెం లూజీగా చూస్తూ ఉంటాం, ఈతది బాగా నేర్చుకో, నేను ఇండియా ఫస్ట్ వచ్చేయాలి, వరల్డ్ ఫస్ట్ వచ్చేయాలి అని చెప్తున్నారు. అంటే ఎన్నింటికి వెళ్ళినా పర్వాలేదులేండి అంటున్నాడు. భగవాన్ అంటున్నాడు కొట్టలేడు అనుకోండి భూమి మీద, నీ పని ఏదో చూస్తాను నీటిలోకి రానాడు, నీటిలోకి వస్తే ముంచేస్తాడు అండి. ఇదంతా ఎప్పుడండి ఆయనకి మరణానుభవం రాకముందు, మరణానుభవం రాకముందు, మరణానుభవం వచ్చాక ఏమో అంతా మారిపోయింది. అది ఎప్పుడైతే లోపలికి వెళ్ళావో, ఏ వస్తువు ఉన్న వస్తువుని, ఉన్న వస్తువేది, మనం ఏమనుకుంటున్నామంటే ఉన్నది లేదు అనుకుంటున్నాం, లేనిదాన్ని ఉందనుకుంటున్నాం. నీకు వివేకం లేదని చెప్పడానికి అది ఒకటో గుర్తు అంటారు భగవాన్. నీకు తెలివితేటలు లేవని చెప్పడానికి అది ఒకటో గుర్తు. 10 మాటలు చెప్పక్కర్లేదు, నువ్వు ఉన్నదాన్ని లేదనుకుంటున్నావు, లేనిదాన్నే ఉందనుకుంటున్నావు. ఉన్నది లేదు లేదనుకున్నప్పుడు ఉండి, నువ్వు ఉన్నదాన్ని లేని లేదనుకున్నప్పుడు కూడా ఉండి. కానీ నీ మనస్సు అలా చేస్తాను, నీకు నీ మనస్సు అలా చేస్తుంది. నువ్వు ఏదిగా ఉన్నావో అదిగానే ఉన్నావు, నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉన్నావు. కానీ దానికి ఎంత దూరంగా ఉన్నాను దాన్ని తెలుసుకోవడానికి ఏదో కష్టపడిపోవాలి, ప్రాణాయామం చేయాలి, ఇంకోటి చెయ్యాలి, ఇంకోటి చేయాలనుకున్నాడు నువ్వే, మళ్ళీ దాన్ని పొందాలి అనుకున్నాడు నువ్వే, దాన్ని పొందాక పొందేశాను అనుకున్నాడు నువ్వే. నీ పెద్ద చేష్టలు అయ్యి నీ అజ్ఞానాన్ని గుర్తుంది. దాన్ని దూరంగా ఉన్నాను అనుకున్నాడు నువ్వే, పొందాలి పొందాలని సాధన చేసేసాడు. నీ ఊళ్ళో అంతా చెమట పట్టేసేవా, నదుల్లో మొలగటాలు, సముద్రాల్లో స్నానాలు చేయటాలు, గుడిలో తిరగటాలు, సత్యాన వ్రతాలు, ఆవ్రతాలు, లేకపోతే ఏ అంత కూడా గుళ్ళు కట్టించాలి, బోధించాలి, జ్ఞానం సంపాదించాలనుకోవటం. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అప్పుడు నువ్వు నువ్వు ఆత్మ కాదు. నువ్వు ఇప్పుడు నువ్వు ఆత్మ కాబట్టి ఎవడో నువ్వు శరీరం అనుకున్నప్పుడు ఆత్మవే, నువ్వు మనస్సు అనుకున్నప్పుడు ఆత్మవే, ఆత్మ అనుకున్నప్పుడు కూడా ఆత్మవే, నువ్వు ఆత్మ కాదనుకున్నప్పుడు కూడా ఆత్మవే. ఏదైతే ఆత్మ కాదని, ఏదైతే నువ్వు ఆత్మ కాదనుకుంటున్నావు అని ఆత్మవే, కానీ ఆత్మ కాదని నువ్వు అనుకున్నావు అదే అజ్ఞానం. అజ్ఞానం ఈ పనులన్నీ చేస్తావు, తెలిసేసుకోవాలి. ఏం తెలిసేసుకుంటావు? నీవై ఉన్నావు, పొందేయాలి, పొందేయాలి. ఏ దేని పొందుతావు? ఏ దేని పొందుతావు నువ్వు? పొందేయాలి పొందేయాలని ఏం పొందుతావు? పొందేయాలి పొందేయాలి అనుకున్నావు కూడా నువ్వు ఏదై ఉన్నావు అదే ఉన్నావు. ఊరికే తలంపులు అనుకుంటున్నావు పొందేయాలి పొందేయాలని, అదే నీ అవివేకాన గుర్తుని అజ్ఞానాన గుర్తుని మూర్ఖత్వాన గుర్తు. ఏం తెలియదు, నువ్వు ఏదై ఉన్నావో అదే అది. నువ్వు పొందేయాలి 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 అనుకున్నప్పుడు కూడా అదే ఉన్నావు. ఇప్పుడు దేని పొందుతావు నువ్వు అంటున్నారు భగవాన్? ఇంక చెమట మిగిలింది. ఇంకోటి, గురువు పట్ల ఎప్పుడు అద్వైతం పనికి రాదు. మన ఎవరో మన 20 సెప్టెంబర్ 23 మీటింగ్ అంటున్నారట, రమణమహర్షి చూసి దీనిలో ఏముండాలి. ఎప్పుడు కూడా గురువు దగ్గర అద్వైతం పనికి రాదు. ఈయనలో ఏముంది అంటున్నారు, ఈయనలో ఏమీ లేదని చెప్పినాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? రమణాశ్రమానికి ఎందుకు వెళ్తున్నాడు వాడు? ఈయనలో ఏమీ లేదని చెప్పినాడు, మనం ఈయనకు ఒక్క నమస్కారం పెడితే కూడా 1000 పెడుతున్నాడు. ఈయనలో ఏమీ లేదని చెప్పినాడు, మనం 1 పెడుతున్నాం, ఆయన వెడిపే 1000 పెడుతున్నాడు. అది ఒక రకమైన పిచ్చ. నేను ఆంజనేయ స్వామి చెప్తాడు రాముడితో, నేను దేహం అనుకున్నప్పుడు నీకు నేను దాసున్నాయి, నేను దేహం అనుకున్నప్పుడు నీకు నేను దాసున్నాయి, నేను దేహం అన్నప్పుడు నేను ఆత్మ అనుకున్నప్పుడు నువ్వు నేను 1 అనుకో. ఆ స్థితి వస్తే కదా, నేను దేహం అనుకున్నప్పుడు నీకు నేను దాసున్నాయి, కానీ నాకు ఆత్మానుభవం కలిగినప్పుడు తెలుస్తున్నప్పుడు నువ్వు నేను 1 అంటే గురువు దగ్గర మట్టికి ఆ గురువు గురుభక్తి విడిచిపెట్టకూడదు. మన రాష్ట్రపతి ఉన్నాడు అబ్దుల్ కలాం, ఆయన చిన్నప్పుడు కొంతమంది గురువుల దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆ గురువులు జ్ఞాపకం వస్తే ఏడుస్తాడు అట్లా. పాప వాళ్ళ భిక్ష కదని, వాళ్ళ భిక్ష వల్ల కదని, వాళ్ళ భిక్ష వల్ల కదా, వాళ్ళు శ్రద్ధగా చదువు చెప్పటం వల్ల కదని ఈ స్థితికి వచ్చాన్ని కలం డిగ్రీ పెట్టుకుంటాడు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు. ఆయనకి ఏ టీచర్స్ అయితే చిన్నప్పుడు కష్టపడి చెప్పారు, వాళ్ళు కష్టపడి చెప్పటం వల్ల కదా నేను సైంటిస్ట్ అయ్యాను, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇవ్వటం వల్ల కదా నేను అయ్యాను. ఇప్పుడు కూడా ఈ పదవి చేసేటప్పుడు కూడా కళ్ళని నీళ్ళు పెట్టుకుంటాడు. కృతజ్ఞత అంటే ఎలా ఉంటుందో అలా ఉండాలని చెప్తారు. గ్రాటిట్యూడ్ అనేది అలా ఉండాలి. అంటే గురువు పట్ల అద్వైతం పనికి రాదు. ఏం పొందావు నువ్వు? అదే అయ్యే ఉన్నావు, పొందేయాలి పొందేయాలి పొందేయాలి. ఏ పొందాలని చెప్పేది ఎవరు నీ లోపల? అది పొందేయాలి పొందేయాలి అనుకున్నాడు లోపల ఉన్నాడు, అలా ఎవరు చెప్తున్నాడు పొందాలి పొందాలని? వాడిని తీసు పక్కన పెట్టి నువ్వు అదే ఉన్నావు సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే భగవాన్ చెప్తున్నారు, భగవాన్ చెప్తున్నారు ఇక్కడ, నీ శరీరానికి కానీ నీ శరీరానికి నువ్వు బాగా కట్టుబడిపోయి ఉండిపోతావు అనుకో, శరీరం లేను. ఆ శరీరధ్యాస నీకు 24 ఇంకా గాఢ నిద్రలో తప్పించి మిగతా టైం అంతా కొంతమంది శరీరధ్యాసే ఉంటుంది. ఇంక 24 మంది ఏ మోకాలు నొప్పిగానే అని చెయ్యి నొప్పిగానే అక్కడ నొప్పిగానే తలకపోటుగానే మన చెవులు ఇంక 20 కొంతమంది దగ్గర కూర్చుంటే వాళ్ళు 24 ఇవాళ పొద్దున ఏం చేత నాకు మోషన్ అవ్వలేదు అని చెప్తారు. ఇంకా కొంతమందికి 24 శవం పడవే, లేకపోతే చూస్తున్నాం కదా శవం పడే తప్పితే మనసు కూడా బాగోలేదండి, మా మనసు బాగోలేదు. ఏం బాగోలేదు వాడికి? ఈ మనసు మా మధ్యన ఈ మనసు బాగా బాగాలేదండి, ఈ మధ్యన డెంగెట్టుకున్నామండి అదండి, ఈ మధ్యన ఏదో గొడవ వచ్చేస్తాను మనసు అంతా చేస్తాం. ఇంకా చచ్చేవారు కూడా దేహం కూడా మనసు కూడా, దేహం కూడా మనసు కూడా, ఆ రెండు గడపలు దాటాడు జ్ఞానం వచ్చేది లేదు చచ్చేది లేదు. మీరు ఎవరిలో అయినా చదువుతుండే ఆ రెండు చెప్తారు, ఆ రెండు చెప్తారు. ఆ దేహం కూడా ఒకటి, ఇవాళ పొద్దున్నటికి మోసం అవ్వలేదు అచ్చండి. కానీ రెండో దేశం మనస్సు, ఈ మధ్యన మా మనస్సు ఏం పోవట్లేదు, ఏ బెంగెట్టుకున్నామండి, ఏదో చెప్తున్నాడు, ఎలా ఏదో చెప్తాడు. ఇందుకే భగవాన్ ఏం చెప్తున్నా అంటే, నీ 24 గంటల దేహం గొడవలో నువ్వు ఉంటే 24 గంటల నీ మనస్సు గొడవలో ఉంటున్నావు అనుకో, నువ్వు గాఢ నిద్రలో ఈ రెండు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని. గాఢ నిద్రలో ఉండగా నువ్వు నీ దేహం ఎక్కడికి వెళ్ళిపోయింది, మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది, గాఢ నిద్రలో ఏది లేదో దాని గురించి ఆలోచిస్తున్నాను, ఏదైతే ఉందో దాని గురించి అసలు స్మరణ వదిలేసావు, మరణ వదిలేసావు, అది ఉందనేటువంటి జ్ఞాపకం కూడా పోగొట్టుకున్నావు. ఆ స్మృతే పోయింది నీకు. గాఢనిద్రలో మనకు శరీర గ్యాస్ లేదు, మనం ఏదైనా బెంగ పెట్టుకున్నాం అనుకోండి బెంగ గ్యాస్ లేదు, అయితే మనసుకు సంబంధించిన గ్యాస్ ఉందని మనకి గ్యాస్ లేదు, పోనీ తెలివితేటకు సంబంధించిన గ్యాస్ లేదా ఉందా, ఏది లేదు. అక్కడ మనం ఉన్నాం లేదా, ఉన్నాం. ఆ స్థితిలోకి వెడితే నీకు పగల ఆ స్థితి వస్తే అంత ఆనందమే, ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన సుఖమే, ఎడి చూసిన శాంతి. శరీరం ఉంటే శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటి. శరీరం ఉండటానికి లేకపోవటానికి ఉన్న భేదం జారిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే మనకు అమృతానుభవం వచ్చిందో అప్పుడు శరీరం ఉన్నా లేకపోయినా మనం ఉంటామని అనుభవం మనకు, అది అనుభవేక వైద్యం, అది అనుభవం నాకు వస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అనుభవానికి రావటానికి ఏదైతే అడ్డుగా ఉన్నా దాన్ని ఎలిమినేట్ చేసుకోవటం సాధనం. భగవాన్ అంటే భగవాన్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఎలా వస్తుందంటే, నువ్వు దాన్ని తొలగించుకోవాలంటున్నావు, అయితే ఉన్నాయని అంగీకరించాలన్నమాట, లేని ఉన్నాయని అంగీకరించాలన్నమాట, తొలగించుకోవాలన్నా ఎక్కడికక్కడ అడ్డం వచ్చేస్తున్నారు, ఎక్కడికక్కడ కాళ్ళకి అడ్డపడిపోతున్నారు, లోపల వస్తుంది. దానికి మామూలు శాస్త్రంలో ఏం చెప్తారంటే, దానికి లోపల నీకు అది అనుభవం ఉంది, నీకు అనుభవంలోకి లేదు. ఏదైతే నీకు అనుభవంలోకి రాకుండా ఏ ఆటంకాలు అంటే ఏ బలహీనతలు అయితే, ఏ అలవాట్లు అయితే, ఏ బలహీనతలు అయితే నీకు అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోమని శాస్త్రం చెప్తాంటే, భగవాన్ ఏమంటున్నారంటే, ముందు ఆ బలహీనతలు అలవాట్లు ఉన్నాయని నువ్వే అనుకుంటున్నావు, బాగా బలంగా ఉన్నాయనుకుంటున్నావు, అంత బలంగానే సాధన చేస్తున్నావు, లేని లేనట్టు గ్రహిస్తే ఉన్నది ఏదో ఉన్నట్టు వ్యక్తమవుతుంది. ఆ వివేకం సంపాదించుకో, ఆ లేని ఉన్నాయని చెప్పేవాడు నువ్వే, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు నువ్వే, ఆ జ్ఞానం అయిపోయిన పొందేశాను పొందవలసినది పొందేశానని చెప్పేవాడు నువ్వే రా బుడబొక్కలోడా. సుప్రీం టీచర్ అది తలంపు అంతకంటే ఏమి లేదు, ఉన్నాయి ఉన్నాయని కూడా నీ తలంపే. కొంతమంది మేము మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మంచివాడు కాదు, నిజంగా మంచివాళ్ళు మేము మంచివాళ్ళు ఏమన్నా అనుకోరు అసలు, అది కూడా తలంపే. నిజంగా మంచివాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు అని అనుకోరు, అనుకుంటున్నారంటే అది అహంకారం అహంభావన అజ్ఞానం ఒక తలంపు అంతే. ఇందుకే భగవాన్ చెప్పేది ఏంటంటే, కొంతమందికి 24 గంటల దేహం కూడా ఆ నిద్రట్లో ఎలా అయినా రెండు విడిచిపెట్టే వస్తాయి కాబట్టి అలా పడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా వెలుగొచ్చేవాడికి మనసు కూడా దేహం కూడా మరొకటి కూడా మరొకటి మనసు బయట తిరుగుతూ ఉంటుంది, దానికి లోపల వ్యాపారం ఏమన్నది బాహ్య వ్యాపారం, ఇంకా దీనికి మనసుకి మెలకు వచ్చాక ఇంకా బాహ్య వ్యాపారమే, దానికి లోపల వ్యాపారం ఉండదు. దీనికి అంతటికి కారణం ఒకటే కారణం, మనిషికున్న స్వార్థం. నీకు 24 గంటలు నీ దేహం జ్ఞాపకం వస్తాయంటే, 24 గంటలు నీ మనస్సు జ్ఞాపకం వస్తాయంటే నీ స్వార్థం కాకపోతే ఏంటి? ఇంకో దేహం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎప్పుడైనా తోటి మానవుడి పట్ల దయ చూపించావా? తోటి మానవుడి పట్ల ప్రేమ చూపించావా? ఎవరికైనా ఓ పూట అన్నం పెట్టావా? నువ్వు ఎవరికైనా పూట భోజనం పెట్టావు ఎవరికైనా? ఇంక 24 గంటలు నీ పొట్ట గొడవ, నీ శరీరం గొడవ, ఒకవేళ నువ్వు ఎవడైనా 10 రూపాయలు ఇస్తే అక్కడ పేరు గొడవ, ఇదంతా ఒకటే కారణం, అది కూడా స్వార్థమే ఒకటే కారణం. దీని మానవుడికి 24 గంటలు ఈ లోకం కూడా దేహం కూడా మనసు కూడా, ఈ మధ్యన బాగోలేదని మా మనసు బాగోలేదు ఇలా అనుకుంటే ఇంక అదేది, నీకు తప్పించింది ఏమి లేదా? నీకు మనసు బాగోపోతే నీకు నష్టం ఏంటి? అది నువ్వా? మనసు బాగోలేదు అది నువ్వు కాదు కదా, నువ్వు కాని దాన్ని బాగోపోతే నీకు వచ్చింది ఏమిటి? దీనికి అందరికీ స్వార్థం కారణం, సెల్ఫ్ సెంటర్డ్ మనిషి 100% సెల్ఫ్ సెంటర్డ్ అవటం వల్ల అక్కడ లోపల వస్తువు గోచరించడం లేదు. నేను సెల్ఫ్ సెంటర్ని, నేను సెల్ఫ్ సెంటర్ని అనుకునే వాడే మళ్ళీ తొలగించుకోడు అని, అసలు నేను సెల్ఫ్ సెంటర్ని కాదని అనుభవం వాడికి వస్తే ఏమి లేదు. అంటే అలవాట్లు ఉన్నాయని అనుకున్నాడు వాడే, అలవాట్లకు బలం ఇచ్చేవాడు వాడే, అలవాట్లకి స్ట్రెంగ్త్ ఇచ్చేవాడు వాడే, మళ్ళీ అంతకు రెట్టింపు స్ట్రెంగ్త్ తోటి దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేసేవాడు వాడే. తొలగించేసుకున్నాక పొందాను అనుకున్నాను. ఈ సుబ్బారావు ఎవడవయ్యా అని, వీడెవడని అసలు ఇంక లోపల ఏదో ఉంది, లోపల ఉదయంలో సత్పదార్థం ఉంది, ఒక సత్పదార్థం ఉంది, గాఢ నిద్రలో కూడా నిద్రపోవటం లేదు, మెరుపుగానే ఉంది. పైగా ఇంకోటి చెప్తాను, రాత్రి నాకు బాగా బాగా నిద్ర, నీ శరీరం నీకు శరీరానికి సంబంధించిన స్మృతి లేదు, మనసుకు సంబంధించిన స్మృతి లేదు, నీ అలవాట్లకు సంబంధించిన స్మృతి లేదు, గాఢ నిద్రలో నువ్వు ఉండగా మెరుకు వచ్చాక నాకు బాగా నిద్రపచ్చిందని చెప్తావు. అంటే నువ్వు నిద్రపోతున్నా నిద్రపోకుండా లోపల ఒకడు ఉన్నాడు, వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడు నీవై ఉన్నావు, వాడి నిద్రలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడి నీవై ఉన్నావు. అయితే వాడినే నేను నువ్వు అనుకుంటున్నావు, వాడే నేనే నా సంగతి ఏదో చేస్తే ఏదో నిన్ను తెలుసుకోవడానికే ఏదో చేయటం ఒకటి.
ఏదో తెలుసుకోవాలి ఏదో తెలుసుకున్నా అనుకుంటున్నావు కదా, వాడెవడు ఏదో తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా, లోపల చైతన్యం అనుకోవటం లేదు, దేహం అనుకోదు ఏదో తెలుసుకోవాలి, దేహం జడం, ఈ గోడ ఎటువంటిదో దేహం కూడా ఎటువంటిదే, ఏదో తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలని దేహం అనుకోవటం లేదు, లోపల చైతన్యం ఏదో తెలుసుకోవాలని ఏదో తెలుసు, అంతా తానే, అంతా తానే అయినప్పుడు తెలుసుకోవటం అంటే ఇంకేమీ లేదు, తెలుసుకోవటం అంటే లేదు, తెలియబడకపోవటం అంటే ఏమీ లేదు, ఇది ఏదో తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలని ప్రతిరోజు ఇది గోళ ఆయన తీసి పక్కన పెట్టి అంటున్నాడు భగవాన్. అసలు ఆయన సన్యాసం ఏంటంటే తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు కట్టుకోవడం కాదు, సన్యాసం అంటే తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు కట్టుకోవడం కాదే సన్యాసం అంటే, దేహంతో తాదాత్యం పొందుతున్నటువంటి ఆ తలంపుని విడిచిపెట్టిన సన్యాసం. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, సన్యాసం అంటే కర్తలేని కర్మ చేసిన వాడు కూడా, కర్తలేని కర్మ అహంకారం లేకుండా పని చేసిన వాడు కూడా సన్యాసి, కర్తలేని కర్మ చేసేవాడు కూడా మంచి, కర్తలేని కర్మ చేసేవాడు కూడా పని అంటే. ఇక్కడ కృష్ణుడు ఈ విషయం అద్భుతంగా చెప్పాడు, ఒక పని నువ్వు బాగా చేస్తే సరిపోదు, డాక్టర్ ఒక డాక్టర్ గారిని తీసుకోండి, వాళ్ళు ఆపరేషన్ చాలా బాగా చేశారనుకోండి, వాళ్ళు బాగా చేయటం అది కర్మలో ఉన్న నేర్పు, అది పనిలో ఉన్న నేర్పు. కొంతమంది ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా చెరక్కుండా సర్జరీ చేస్తారు. నేను క్యాట్రాక్ట్ హైదరాబాద్లో క్యాట్రాక్ట్గా అరవింద హాస్పిటల్లో అక్కడ చేయించుకున్నాను కంటి క్యాట్రాక్ట్, దాన్ని పడుకోమన్నారు ఎవరికైతే పడుకోమన్నారు, అది వాళ్ళకి ఏదో ఇంజక్షన్ ఏదో చేస్తారు కంటి దగ్గర ఏదో ఇంజక్షన్ చేస్తారు, అప్పుడు కొంచెం చురుక్కుమంటున్నాను అనుకుంటాను, మామూలుగా కంటికి ముందు చేస్తారు కదా మత్తు చెప్తాను, ఆ ఇంజక్షన్ చేసినప్పుడు కూడా నాకు చురుక్కుమనలేదు, నేనేమనుకుంటున్నాను ఇంజక్షన్ చేస్తారు కదా చురుక్కుమంటున్నాను కదా అప్పుడు ఆపరేషన్ ప్రారంభమైనట్టే నేను అనుకుంటున్నాను, ఏమంటే ఇలా 5 నిమిషాలు పడుకోబెట్టారు, రాజుగారు అయిపోయింది నాన్నగారు అయిపోయింది లేచిపోండి అన్నారు, మరి ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ అయిపోయింది అన్నారు, అదేంటి మరి ఇంజక్షన్ చేయలేదు ఇంజక్షన్ చేయటం అయిపోయింది ఆపరేషన్ అయిపోయింది, డబ్బులు పుచ్చుకోండి అన్నాను, ఏదో మీకు చేసామని పుణ్యం సంపాదించుకునేవాడు అన్నారు, మాకు కూడా పుణ్యం ఉండాలి కదండి, మీకు చేస్తే మాకు పుణ్యం వస్తుంది కదా, మమ్మల్ని కూడా కొంచెం పుణ్యం సంపాదించుకునేవాడు అన్నారు, డబ్బులు కూడా పుచ్చుకోడు, మేము కూడా పుణ్యం సంపాదించుకోవాలి కదా, ఇంకా రోజు సంపాదనే పని మాకు, మేము కూడా కొంచెం పుణ్యం సంపాదించుకోవాలి కదా, అంటే మీకు చేసినందుకు మాకు పుణ్యం వస్తుంది కదా డబ్బులు వద్దులేండి అన్నారు, మేము కూడా కొంత పుణ్యం సంపాదించుకోవాలి కదా అన్నారు, అది ఏమీ తెలియదు ఇంజక్షన్ చేసినట్టు తెలియదు ఏమీ తెలియదు, మనం లేచిపోండి అన్నారు, లేచిపోండి అంటే నేను లేవటం లేదు ఇంకా ఆపరేషన్ అవ్వలేదు అని, ఇంకా మన సాధన కూడా అలాగే ఉంది, మరి ఇంజక్షన్ ఎప్పుడు ఆ ఇంజక్షన్ చేస్తా అంటే అక్కడ కొంచెం బాధ ఇప్పుడు నెట్ పెడుతున్నా అదంతా ఇది కొంతమందికి చూశాను నేను, ఆ ఇంజక్షన్ కోసం నేను కనిపెట్టుకున్నాను బాధపడటాను, మైండ్ ప్రిపేర్ అవుతుంది నాకు, నా మైండ్ బాధపడటానికి ప్రిపేర్ అవుతుంది, ప్రిపేర్ అవుతాను, ఎవరో చెప్పారు ఎవరైనా పాండిచ్చేరిలో ట్రైనింగ్ అయ్యొచ్చు, పాండిచ్చేరిలో అయ్యే హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉందండి, అక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చు, మద్రాసులో కంటే పెద్ద హాస్పిటల్ ఉంది పాండిచ్చేరిలో ఈ కంటికి సంబంధించిన హాస్పిటల్. ఇంకా విషయం చెప్తే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే విషయం, ఆ నేను విడనాడటమే అసలు సన్యాసం, అంటే ఆ దేహాత్మ బుద్ధి, దేహమే ఆత్మనకున్న బుద్ధి, దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే సర్వస్వము అనే ఆ బుద్ధి విడనాడటమే సన్యాసం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్ ఏమన్నారంటే ఆ దేహబుద్ధి, ఆ దేహబుద్ధి అంటే దేహంతో తాదాత్యం పొంది తలంపని విడిచిపెట్టమే సన్యాసం అంటే, ధ్యానస్తుడు ఏమన్నాడు ఏంటండి, నీ ప్రవర్తన బట్టి ఏదో రూపం మన కురుపు పెచ్చి ఊడిపోయినట్టు, నీ బిహేవియర్ ప్రాపర్గా ఉంటే, నీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే, ఇంటెలిజెంట్ ప్రాపర్గా ఉంటే దాని అంతా అది ఊడిపోతుంది అన్నారు. ఆ ధ్యానం గురించి కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే అది చేసేది కాదు వచ్చేదని, ధ్యానం కూడా చేసేది కాదు వచ్చేది, నీ మాట శుద్ధిగా ఉంటే, నీ బుద్ధి శుద్ధిగా ఉంటే, నువ్వు చేసి పని శుద్ధిగా ఉంటే, ఏ పని చేసినా నువ్వు సౌహృదయంతో చేస్తా అంటే, నువ్వు కపటివి కాకపోతే, నువ్వు కపటివి కాకపోతే అది ఎక్కడ ఉంటుంది దాని అంతా నీకు తెలియకుండా ఎప్పుడు ఊడిపోతుంది అన్నాడు జ్ఞానేశ్వరుడు. నీకు తెలియదు నువ్వు సర్జరీ అక్కర్లో దానికి నీకు తెలియకుండా రాలిపోతుంది, నువ్వు హోమియోపతి మందులు సూర్యకాయలు రాలిపోవడానికి మందులు ఇస్తారు, హోమియోపతి మనకు తెలియదు ఎప్పుడు రాలిపోతుంది, మనకు సూర్యకాయలు రాలిపోవడానికి హోమియోపతిలో మందులు ఇస్తారు, అవి ఎప్పుడు రాలిపోతాయి రాలి మనకు అసలు ఏమి పెయిన్ లేకుండా రాలిపోతాయి, అలాగే జ్ఞానేశ్వరుడు ఏమన్నాడంటే నువ్వు మాట మనస్సు చేత నీకు ఏకంగా ఉన్నప్పుడు, ఈ లోపల బయట బుద్ధి నీకు లేనప్పుడు నీకు తెలియకుండా అది రాలిపోతుంది, కేవలం ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ వల్ల అది రాదు, గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. జ్ఞానేశ్వరుడు అన్నాడు నీ మాటలో ప్రేమ లేదు, నీ మాటలో ఎక్కడో జ్ఞానం అంటాడు, నీ మాటలోనే ప్రేమ లేదు, నీ మాటలో దయ లేదు, ఎప్పుడైనా ఎవరితోటైనా దయగా మాట్లాడావా, ఎవరితోటైనా ప్రేమగా మాట్లాడావా, నీకు నేను ఎలా పోతున్నారో పిచ్చోడు, అసలు ఎవడైనా నీ జీవితం ఎవడైనా ప్రేమించావా, ఎవడైనా దయగా చూసావా, ఎవడైనా ఎండలో బాధపడే వాడిని ఎప్పుడు నేను ఏడకు రమ్మని ఎవడని పిలిచావా, నువ్వు నీకేంటరా నీకు అహంకారం ఎలా పోతుంది, ఎప్పుడు నా కరుణ అనేది ఉంది, అసలు నీకు అహంకారం పోవటం నీకు అజ్ఞానం పోవటం ఏంటి, అది నీకు బిహేవియర్ని పోటీ పోవాల్సింది, కానీ బలవంతాన వదిలించుకోవాలంటే వదిలించుకోలేసరికి అది గట్టిపడుతున్నాను, అది దాని అంతా రాలిపోవాలి, కంగారు పడి మన పెచ్చిని కెలికా అనుకోండి, పెచ్చి పోదు కదా మరి చీమ్ పడుతుంది, అది ఇది ఎటువంటిది నీ బిహేవియర్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి ఇప్పుడు అహంబుద్ధి నశించాలి, అహంబుద్ధి నశించాలి. అంటే దేహమే నేననే బుద్ధి నశిస్తాను కానీ నీకు ఆత్మ తానుగా నీకు వ్యక్తం, దేహబుద్ధి నశిస్తాను కానీ నీకు ఆత్మబుద్ధి కలగదని. అంటే అది ఎంత స్పష్టంగా తెలుస్తుందంటే, మీకు కొంతమంది భగవంతుని ఎలా తెలుసుకోవాలండి అంటారు. మరి నీ మనస్సు నీకు ఎలా తెలుస్తుంది, నీ బుద్ధి నీకు ఎలా తెలుస్తుంది, అలాగే నీ బుద్ధి నటు నీకు తెలుస్తుంది, జ్ఞానికి కూడా భగవంతుడి గురించి ఎలా, నీ బుద్ధికి ఏమైనా రూపం ఉందా, నీ మనసుకి ఏమైనా రూపం ఉందా, అది నేను బాధపడుతున్నానంటావు, నీ బాధకి ఏమైనా రూపం ఉందా, మరి నీకు బాధకు రూపం లేదు కదా, బాధ ఎలా తెలుస్తుంది, జ్ఞానికి కూడా దేవుడి గురించి అలాగే తెలుస్తుంది. అయితే జ్ఞానానికి కర్మకి పేచీ లేదు, దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వర్క్ అండ్ విజిటం. అంటే ఇందాక ఏదో చెబుతూ మర్చిపోయాను, ఒక డాక్టర్ గారు అది యోగ కర్మ సుకౌశలం అంటాడు. యోగ కర్మ సుకౌశలం అంటే నువ్వు చేసే పని ద్వారా, నువ్వు చేసే పని నేర్పులో కూడా భగవంతుడు ఐక్యం, భగవంతుడిలో ఐక్యం, నువ్వు చేసే పని ద్వారా ప్రాపర్ యాక్షన్, రైట్ యాక్షన్, రైట్ స్పీచ్, రైట్ బిహేవియర్, రైట్ థింకింగ్, వీటి వల్ల కూడా భగవంతుడు యోగం అంటే ఐక్యం అవటం, యోగం అంటే ఐక్యం అవటం. అలా కూడా నువ్వు భగవంతుడిలో ఐక్యం కావచ్చు యాక్షన్ ద్వారా. యోగ యోగ కర్మ కౌశలం ఏంటి, యోగ యోగ కర్మ సుకౌశలం. మధ్యన అమెరికాలో ఒక యూనివర్సిటీలో మాకు దీని గురించి గంట మాట్లాడాడు, ఒక మూడు యోగ కర్మ సుకౌశలం గురించి. అంటే నువ్వు పని చేస్తున్నావు, ఒకవేళ కాఫీ కాసేవారనుకున్న దానికి ఆ కాఫీ జీవితం పొడిగినాడు జ్ఞాపకం వస్తా ఉంటుంది. నువ్వు భువనేశ్వర్ ఒకసారి టీ తాగాం వండర్ఫుల్గా ఉన్నాం. అంటే మీ చేతిలో ఉన్న పని పర్ఫెక్ట్గా చేస్తారనుకోండి, మీ చేతిలో ఉన్న పని పర్ఫెక్ట్గా చేస్తారనుకోండి, మన నేర్పుగా చేస్తారనుకోండి, శుచిగా చేస్తారనుకోండి, రుచిగా చేస్తారనుకోండి, అది కూడా యోగమే. అది కూడా ఒక నేర్పు ఒకటే యోగం కాదు, మీరు చేస్తున్న పని మీకు అంటుకోకుండా చేయటం కూడా నిజమైన యోగం. ఓ పని బాగా చేయటమే యోగం కాదు. ఇప్పుడు డాక్టర్ గారు బాగా ఆపరేషన్ చేశారనుకోండి, మీరు చాలా గొప్పగా చేశారంటారనుకోండి, దానివల్ల ఆ మాట వల్ల ఆయనకి అహంకారం వచ్చిందనుకోండి, అది యోగం కాదు. ఆ మాట వల్ల ఆయనకి ఎమోషన్ వచ్చిందనుకోండి, లేదా అహంకారం వచ్చిందనుకోండి, యోగం కాదు. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత మీరు బాగా చేశారు అనకముందు వాడు మనస్సు ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో, ఆ మాట అన్న తర్వాత కూడా అంత నిర్వీకారంగా ఉండాలి, అది యోగం అంటే అర్థం. ఒక పని నువ్వు బాగా చేయటమే కాదు, ఆ పని చేసిన తర్వాత నేను ఎవరైనా పొగడతలు చేస్తే నేను చాలా గొప్పగా చేశానంటే నేనేదో గొప్పగా చేయి, నీ అహంకారం గొప్పగా చేస్తుందా, నేనేదో గొప్పగా చేశాను దాని గురించి నువ్వు ఫుడ్ తీసుకోక, ఆ మాట ఎవరు ఆ మాట అన్నారని ఆ మాటను బట్టి ఫుడ్ తీసుకోకుండా, ఆ మాట అనకముందు నీ బ్రెయిన్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే, ఆ అనకముందు ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో అన్న తర్వాత కూడా నీ బ్రెయిన్ అంత బ్యాలెన్స్డ్గా ఉంటేనే యోగ సుకర్మ సుకౌశలం. ఒక పని బాగా చేయటమే కాదు, ఒక పని బాగా చేయటమే కాదు, ఒక పని బాగా చేయటమే కాదు, ఆ పని తాలూకు ఆ పని నువ్వు చేసిన పని నేను బంధించకుండా చూసుకోవాలి, అది నిజమైన యోగం. అంటే నువ్వు చేస్తున్న పని నేను భగవంతుడు ఐక్యం చెయ్యాలి, నేను చేస్తున్న పని ఎవరైనా చాలా గొప్పగా చేశారు అంటే మీరు ప్రెజర్ తీసుకుంటారు అనుకోండి, నీకు లోపల స్వరూపానికి మీకు సెపరేట్నెస్ పెరిగింది. ఏం పెరిగిపోతుంది, సెపరేట్నెస్ పెరిగిపోతుంది. అవి సెపరేట్నెస్ పెరిగి కొద్ది మన మనసుకు బాహ్య వ్యాపారం పెరిగిపోతుంది. అక్కడి నుంచి పద్మశ్రీ ఎవడిస్తాడో కనిపెట్టుకుంటాడు. ఎవరిని పట్టుకుంటే మనం పద్మశ్రీకి రికమెండేషన్ చేయించుకుంటే బాగుంటుంది, అక్కడి నుంచి రికమెండేషన్. నీకు పెర్ఫెక్షన్ లేదు, నీకు స్కిల్ లేదు, నీకెందుకు రే పద్మశ్రీ. పద్మశ్రీ ఇస్తే మటుకు నీకు పెర్ఫెక్షన్ వస్తుందో స్కిల్ వస్తుంది. చాలా మంది ఈ పద్మశ్రీలు 150 మంది రికమెండేషన్ చేసి తెచ్చుకునేవి. రికమెండేషన్ చేసుకుంటే గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు, మనకు భగవంతుడి దగ్గర నుంచి మోక్షం రాదు. మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే రికమెండేషన్ చేయించుకుంటే ఏదో పద్మశ్రీ ఏదో ఇస్తారు, కానీ భగవంతుడి మటుకు మోక్షం ఇవ్వడు. మోక్షం ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఎవడో నాకు తెలియదు, లక్ష గంటలు కూర్చోమని. యోగ కర్మసు కౌశలం అంటే ఒక పని బాగా చేయటమే కాదు, ఆ పని నేను బంధించకుండా ఉండాలి, ఆ పని బంధించకుండా ఉండాలి, అప్పుడు ఇది నిజమైన యోగం. ఆ పని ఎప్పుడైతే నేను బంధించదు, ఏ పని అయితే నేను బంధించదు, అది నేను ఆ పని కూడా నేను బ్రహ్మములు ఐక్యం అవటానికి, బ్రహ్మముతో ఒకటి అవటానికి నీకు సహకరిస్తుంది. అంటే కర్మ ద్వారా కర్మని కర్మ ద్వారా కాకుండా, కర్మని కర్మలా కాకుండా, కర్మని యోగంగా చేస్తే నీకు భగవద్ అనుభవం కలుగుతుంది. ఇప్పుడే ఇక్కడే ఈ లైఫ్లోనే కర్మని కర్మగా చేయకూడదు, కర్మని యోగంగా చేయాలి. కర్మని యోగంగా చేసినప్పుడు నీకేమి బయట నుంచి నేను ఏది ఫుడ్ తీసుకోవాలి నీకు అనిపించదు, బయట నుంచి ఎవరో మనల్ని స్వాసనం చేయాలి, మనకు సన్మానాలు చేయాలని ఆ తలంపే రాదు. ఎప్పుడు కర్మను యోగంగా చేసినప్పుడు, ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, ఎవరైనా మెచ్చుకోవాలని మనం అనుకుంటాం అనుకోండి, కర్మను యోగంగా చేయలేదని అర్థం. కొంచెం ప్రెజర్ తీసుకున్నప్పటికీ అసలు ఇంకోటి ఈగో సెన్స్ చూసే, నేను దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను, దేవుణ్ణి తెలుసుకోవాలని అనుకున్నాడు ఒక ఉన్నాడు కదా, ఒకడు ఉన్నాడు కదా, వాడు అది ఈడే దేవుణ్ణి విడిచిపెట్టి బయటకు వచ్చి చూశాడు. నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలని అనుకున్నాడు, శుభ్రంగా దేవుని విడిచిపెట్టి బయటకు వచ్చేసి మళ్ళీ అది దగ్గరికి వెళ్తానంటాడేంటి, నాకు దేవుడు అక్కర్లేదని బయటకు వచ్చేసినాడు ఈడే. అక్కడి నుంచి ముక్కులో కాదు చూసుకుని నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను.
మనం చెప్పుకోడు ఈడే,
మరి నీ దేవుడు మీద ఉండి ప్రీతి ఉంటే బయటకు ఎందుకు వచ్చావు నువ్వు? అసలు దేవుడు మనవాడనే బుద్ధి ఉందా మనకి? మన ఇంట్లో వాళ్ళందరూ మనవాళ్ళు, మన కంచాలు మనవి, మన చెంబులు మనవి, మన బిడ్డింగ్లు మనవి. దేవుడు మనవాడనే బుద్ధి ఉంది అసలు ఎవరికైనా? అలా మనవాడు మా దేవుడు మనవాడు అని బుద్ధి మనకుంటే మనకు సాధన పేరు మీద బాధ అక్కర్లేదు. దాని సాధన కానీ సాధన అంటారు. దాని ఏమంటారు? సాధన కానీ సాధన. దేవుడు మనవాడనే బుద్ధి ఉంది అనుకోండి, మనకు సాధన చేస్తున్నట్టు తెలియదు, సాధన జరిగిపోతా ఉంది. సాధన కానీ సాధన. దాని ఏమంటారు? సాధన కాదు. ఇప్పుడు మన ఇంట్లో వాడికి, ఇప్పుడు ఎవరికైనా పరాయి వాడికి, ఉదాహరణకు పరాయి వాడికి ఎవరికో ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక గంట ఉన్నాడు హెల్ప్ చేసి వచ్చాం అనుకోండి, ఏదో గొప్పగా చేసేసాం అనుకుంటాం. మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో 10 రోజులు ఉన్నారనుకోండి, రాత్రి పగలు సేవ చేసినా ఏం చేశామని అనుకోం. ఏం చేస్తా, మన బుద్ధి పాడు బుద్ధి. ఎవరికైనా చేస్తే అది పరాయి వాడు అనుకుంటాం. ఇంట్లో వాళ్ళు 10 రోజులు చేసినా ఏమనిపించదు. ఎవరైనా హాస్పిటల్ ఉంటాడు చూసి వస్తే చాలు కష్టపడిపోయామని అనుకుంటాం. దేవుడిని అలా చూస్తున్నావు, నీకు దేవుడు ఎలా తెలుస్తాడు? కానీ నువ్వు దేవుడు పరాయవాడు అనుకుంటున్నావు. నువ్వు దేవుడు పరాయవాడు అనుకుంటే నీ సొంతంగా అవుతాడు దేవుడు. నీ మనసులో ఏమనుకుంటున్నావు దేవుడి గురించి దేవుడు తెలియకుండా ఉన్నాడా? మీ ఇంట్లో వాళ్ళకి మీరు పది రోజులు సేవ చేసినా మీరు టైర్ అవ్వడం ఎంచాడు, మీరు సొంతం అనుకుంటున్నారు కదా. దేవుడు మన సొంతం అనుకుంటే సాధన చేసినా చేయని వాళ్ళతో సమానమే, చేసినా చేయని వాళ్ళతో సమానమే. మీ ఆయనకి అన్నం పెట్టి వచ్చారనుకుని మా ఆయనకి అన్నం పెట్టి వచ్చాను, ఆయనకి అన్నం పెట్టి వచ్చాను అంటారా? అనరు. ఎవరికైనా పరదేశి వాడికి ఎవరికో అన్నం పెట్టి వచ్చారనుకోండి, ఏదో ఒకటికో ఏదో అన్నదానం చేసొచ్చా. దేవుని ఏదో అన్నదానం వాడికి చూస్తున్నావు దేవుణ్ణి. మనకు బుద్ధి, మన ఇంట్లో వాళ్ళు మనవాళ్ళు దేవుడి మటుకి అన్నదానం చేసేవాడు చూస్తాం. మనకు దేవుడు ఎలా తెలుస్తాడు అంటే, మన ఇంట్లో వాళ్ళ మీద ఉన్న గౌరవం కూడా మనకు దేవుడి మీద లేదు. మన ఇంట్లో కంచాలు చెంబులు బిందుల మీద ఉన్న గౌరవం కూడా దేవుడి మీద లేదు. నేను చెప్పాను, మీరు నమ్మొద్దు, మీరు ఇంటికి వెళ్ళి మీ అనుభవంలో చూసుకోండి. అది కానీ మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా తిట్టారనుకోండి, మీ ఆయన్ని ఎవరైనా తిట్టారనుకోండి, మీకు చాలా కోపం వచ్చేస్తుంది కదా. మా ఆయన తిట్టండి. దేవుని తిడితే మీరు ఎవరో పట్టించుకోరు. అంటే మీ వాడు కాదు కదా, మీ ఆయన మీ వాడు, దేవుడు మీ వాడు కాదు అని చెప్పి దేవుడిని ఎన్ని తిట్టుకున్నా మీరు పట్టించుకోరు అక్కర్లేదు. మీకు ఏం చేద్దాం, వాడు కాదని మీకు తెలుసు. వాడు మీకు తెలియబడాలి, వాడు మీకు రివీల్ అవుతాడా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీ కోపాలు వస్తున్నాయి. దేవుడిని ఎన్ని తిట్టినా మీ కోపం రాదు, వికారం కూడా రాదు. ఏం చేద్దంటే, వాడు మీ వాడు కాదని మీ హృదయాంతరాలలో తెలుసు, మీ హార్ట్స్ లో వాడు తెలుసు దేవుడు కాదని. దాన్ని బట్టి మీరు ఎంత దూరంగా నాకు తెలుస్తుంది కదా. మనం మోసం చేయడానికి అంత అమాయకులు మోసపోతారు. దేవుడు అంత అమాయకుడు కాదు. ఒకవేళ దేవుడు మనం మోసగిందామన్నా మన చేత మోసగింపబడాడు. దేవుని మోసగించడానికి మనం చూస్తాం అనుకోండి, వాడు మోసగింపబడాడు. గాడ్ కెనాట్ బి డిస్ట్రీడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్, గాడ్ కెనాట్ బి డిస్ట్రీడ్ బై ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. అసలు మనకి నిజంగా దేవుడు, ఇప్పుడు మనం ఎక్కడో పాలకులో బెర్త్ రిజర్వ్ చేసుకుంటున్నాం, ఎక్కడో హైదరాబాద్ నిద్ర అయిపోతుంది, ప్రయాణం అయిపోతుంది. హైదరాబాద్ వెళ్ళేప్పుడు 2 పనులు అవుతున్నాయి, 1 నిద్ర అయిపోతుంది, 2 ప్రయాణం అయిపోతుంది. భగవంతుని మీద ప్రీతి ఉంటే బెర్త ప్రయాణం అలాంటి, అంటే మనకి సాధన అయిపోతుంది. ఆ సాధన మీద పేరు మీద బాధ ఉండదు. అదేంటి సాధన కానీ సాధన? ఏంటది సాధన కానీ సాధన అంటే, సాధన పూర్తి అయిపోతుంది, సాధన చేస్తున్నామన్న భావన కూడా కలగదు. దానికి టైర్ అవ్వం. నేను కొంతమందిని చూశాను, రోజుకు 12 గంటలు పనిచేస్తారు. 12 గంటల తర్వాత కూడా బాత్రూంలోంచి బయటకు వచ్చిన వాళ్ళ ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఆఫ్టర్ 10 అవర్స్, ఆఫ్టర్ 8 అవర్స్, ఆఫ్టర్ 10 అవర్స్ టైర్ చేసిన ఆ ఫేస్ అంత నిర్మలంగా ఉంటుంది. ఏం చేస్తుంది, కర్తృత్వం లేకుండా పని చేసినప్పుడు బాడీ టైర్ అవ్వదు. 10 గంటలు 12 గంటలు పని చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, 12 గంటలు చేసిన తర్వాత అప్పుడే బాత్రూంలోంచి వచ్చిన మనిషి ఎలా ఉంటాడో, ఎంత ఫ్రెష్గా ఉంటాడో, 10 గంటల తర్వాత కూడా అలాగే ఉంటాడు. నవ్వుతూ ఉంటుంది, స్మైలింగ్ ఫేస్, నిర్మలంగా ఉంటాడు. టైర్ అయిపోయిన ఆ ఫేస్ కూడా మనకు టైర్ అయిపోయినట్టు కనపడదు. అది జ్ఞానానికి కర్మకి విరోధం లేదు, జ్ఞానానికి కర్మకి విరోధం లేదు. అని నువ్వు ధ్యానం ఎలా చేస్తున్నావో, ధ్యానం ఆత్మజ్ఞానానికి ఎలా సహకరిస్తుందో, నువ్వు చేసే పని ప్రాపర్గా చేస్తే అది కూడా జ్ఞాన ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది, అది కూడా ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది. కర్మను కూడా యోగంగా చేస్తే, అయితే నిష్కామ భక్తి ఎలా ఉండాలంటే, భక్తి మార్గంలో కూడా మనకు మోక్షం వస్తుంది. అది ఎలాగంటే, భగవంతుడి మీద భక్తి ఉండాలి, ఆ భక్తికి కారణం కనపడకూడదు. భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, ఆ ప్రేమకి కారణం కనిపించిందే, అది లవ్ కాదు, అది బిజినెస్. భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. భగవంతుని ఎందుకు ప్రేమిస్తామంటే, మీకు కారణం కనపడకూడదు. కారణం కనిపించడం లేదని ప్రేమ ఉండాలి, కారణం కనపడకూడదు. కారణం లేకపోతే అది ప్రేమ, కారణం కనిపిస్తుంటే అది వ్యాపారం. అంటే నిష్కామ భక్తి. ఏం భక్తి అది? నిష్కామ భక్తి అంటే భక్తి ఉండాలి, అక్కడ డిజైర్ ఉండకూడదు. భక్తి ఉండాలి, డిజైర్ ఉండకూడదు. అప్పుడు నువ్వు మోక్షం కావాలని అనుకోక్కర్లేదు, నువ్వు మోక్షం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మోక్షం వచ్చి నిన్ను వరిస్తుంది. అన్ని యోగాలే చెప్పి 18వ చాప్టర్లో లాస్ట్ చాప్టర్లో భగవంతుడు ఏమన్నా అంటే మోక్ష సన్యాసం, అంటే మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేవాడు. అంటే మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేస్తే మనకు మోక్షం రాదనుకోకూడదు, మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేస్తేనే మోక్షం వస్తుందని చెప్పకుండా చెప్పటం. నీకు నీకు యోగ్యత లేదనుకో, నాకు మోక్షం కావాలి మోక్షం కావాలంటే రాదు. నీకు యోగ్యత వచ్చిందనుకో, నీ డిజైర్లెస్ గానే మోక్షం వచ్చేస్తుంది. డిజైర్ డెఫినెట్ గివ్ యూ స్ట్రెంగ్త్. అంచేది నీకు భగవాన్ అంటున్నారు, హృదయంలో ప్రవేశించడానికి అందులో ఎంటర్ అవ్వటానికి, హృదయంలో ఎంటర్ అవ్వటానికి రెండు మార్గాలు ఉన్నాయట. ఒకటి ఏంటంటే పచ్చగడ్డి చూపించి, పచ్చగడ్డి చూపించి దోడిని, పచ్చగడ్డి చూపిస్తుంటే దూడ కూడా, ఆ పచ్చగడ్డి కూడా దూడ వచ్చేస్తుంది. మీరు దూడకు తవు నీళ్లు చూపించండి, దాని కొట్టక్కల తవు నీళ్లు కూడా వచ్చేస్తుంది. ఏమండి దానికి తవు నీళ్లు చూపించడం, పచ్చగడ్డి చూపించడం అనుకుంటుంది, నడవాలనుకుంటే వెనకాల కర్రలు పెట్టి కొట్టాలి, వెనకాల కర్రలు పెట్టి కొట్టాలి. దానికి తవు నీళ్ళు చూపిస్తే ఏమవుతుందండి, వెనకాల కర్ర పెట్టి కొట్టక్కల మీకు కూడా వచ్చేస్తుంది. ఈ భగవంతుడి మీద ప్రియున్న వాళ్ళు చేసే సాధన, ఆ తవు నీళ్లు చూడు, ఆ తవు నీళ్లు చూపిస్తే దూడ వెళ్ళిపోతుంది, మనసు అలా హృదయంలోకి వెళ్ళిపోతుంది, దూడ దెబ్బలు తిందు హృదయంలోకి వెళ్ళిపోతుంది. భగవంతుడి మీద ప్రీతి లేకుండా సాధనలు చేస్తాం అనుకోండి, అదే భగవంతుడు ఉన్నాడే అస్తిత్వం మీదే మనకి చైతన్యం లేదనుకోండి, విశ్వాసం లేదనుకోండి, మనం అందరం విశ్వాసహీనులు అనుకోండి, మనం ఏదో బలవంతం చేస్తూ ఉంటాం కదా సాధనలు అండి, దీన్ని యాంత్రిక సాధనలు అంటారు. ఏమంటారు యాంత్రిక సాధనలు. కొంతమంది అంటున్నారు ఏమైనా చుట్టం వస్తారు, ఏమి ఏం తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారు, మజ్జి తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, చిట్టు తీసుకుంటారు, తవ్వు తీసుకుంటారు, అది తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారు, మజ్జి తీసుకుంటారు, టీ తీసుకుంటారు, కాఫీ వరుస పెట్టాలి, ఏదో ఉండవు, లిస్ట్ చదివేస్తారు, ఎవరికి ఏమి ఇవ్వరు, ఏం చేస్తారు, ఆడి హృదయంలో మనకి ఏది ఇవ్వాలనుకోవటం లేదు. అంటే వాడి మర్యాద చేసినట్టుగా మనకు కనిపించాలి, మనకేమో కంటం ఏమి తెక్కకూడదు, అది ఇవ్వడం చివరికి. మరి దీన్ని ఏమంటారంటే యాంత్రిక జీవితం అంటారు. ఏమంటారంటే దీన్ని మెకానికల్ లైఫ్, దీని యాంత్రిక జీవితం. మనం చేసే సాధనలు కూడా యాంత్రికంగా ఉన్నాయి. ఈ యాంత్రిక సాధన వల్ల నీకు స్వరూపు నీకు అలా ఎరుకులోకి వస్తుంది. మనం చేసే జపం యాంత్రికం, మనం చేసే ధ్యానం యాంత్రికం, మనం చేసే పూజ యాంత్రికం. యాంత్రిక జీవితం వల్ల, యాంత్రిక సాధన వల్ల నీకు వస్తువు ఎలా గోచరిస్తుంది, ఉన్నా గోచరించదు. కొంతమంది దేవుడు ఉన్నాడండి ఉంటే నాకు చూపిస్తారంటారు. రమణ మహర్షి గారు అన్నారు, దేవుడి దాకా వెళ్ళొద్దు, నీకు దుఃఖం ఉందనా, దుఃఖం నాకు చూపించి ఎలా ఉంటుందో చూస్తా అన్నాడు. ఓ పుల్లయ్య దేవుడి దాకా వెళ్ళొద్దు, ఇప్పుడు నేను దుఃఖపడుతున్నాను నువ్వు అంటున్నావు కదా, దుఃఖం నా చేతిలో చూపించన్నాడు. అయితే మన దుఃఖాన్ని చేతిలో పెట్టి గురువుకు చూపించను, అయితే దుఃఖం లేదనే. అయితే నీకు ప్రీతిగా చేస్తే దేవుడు మనవాడు అన్నాడు, అంటే సాఫ్ట్గా స్వీట్గా వెళ్ళిపోతున్నాడు మైనస్. దేవుడు మనవాడు, ఇక్కడ హృదయంలో ఉన్నాడు, పరమేశ్వరి వాడు పరాయి వాడు కదా మనవాడే, వాడిని తెలుసుకోవాలి, వాడిని తెలుసుకోవాలని వాడు కదా, వీడు కూడా మనవాడు కదా వాడి వాడే, వాడు దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని తెలుసుకోవాలి, ఒకడు ఉన్నాడు కదా వీడు కూడా మనవాడు కదా వాడివాడే, వాడివాడినే మన వాడు అనుకుంటున్నాం, వాడివాడినే మనవాడు అనుకుంటున్నాం. నీకు అర్థమైంది, వీడు కూడా వాడివాడే. ఏంటి వాడు అంటే మనకు అది భగ ఈ లోపలన వస్తువు మీద ప్రీతి ఉంటే స్వీట్గా సాఫ్ట్గా ఏమండి లోపల అక్కడ జారిపోతాడు. ఎవడు జీవుడు జారిపోతాడు, జీవుడు ఎప్పుడైతే జారిపోయాడో జీవ లక్షణాలు కూడా పోతాడు. తలకాయ ఉంటే తలకాయ పోటు, కానీ తలకాయ లేనివాడికి తలకాయ పోటు ఏంటి? అలా మోకాళ్ళు ఉంటే మోకాలు నొప్పి, కానీ మోకాళ్ళు లేనివాడు మోకాళ్ళు నొప్పి ఏంటి? శరీరం ఉన్నవాడికి రోగం, కానీ శరీరమే లేనివాడికి రోగం ఏంటి? అసలు జీవుడు ఉంటే జీవ లక్షణాలు, కానీ జీవుడే లేనివాడికి ఇంకా జీవ లక్షణాలు ఏంటి? కానీ వాడికి అసలు తలకాయ లేదనుకోండి, నాకు తలకాయ పోటు అంటే అర్థం ఏంటి? కళ్ళు లేనివాడికి కళ్ళు మంటలు ఏంటి? ఆ జీవుడు ఉంటే జీవ లక్షణాలు, కానీ జీవుడే లేనప్పుడు ఇంకా జీవ లక్షణాలు ఏంటి? అంత స్వీట్గా అంత సాఫ్ట్గా హార్ట్లో ఎంటర్ అవుతాడు ఎవడు జీవుడు. ఎప్పుడైతే జీవుడు ఎంటర్ అయ్యాడో లోపల అక్కడ కరిగిపోతాడు. కరిగిపోయినప్పుడు ఇంక జీవ లక్షణాలు లేవు. జీవుడు ఉంటేనే జీవ లక్షణాలు, జీవుడు లేకపోతే ఇంక జీవ లక్షణాలు లేవు. మనకి ఇష్టాలు ఈ ఉద్రేకాలు, జలసి, ఈ సెపరేట్నెస్ అని జీవ లక్షణాలు, వాడు కరిగిపోతే ఏమి లేవు. దేర్ ఇస్ నో జీవ టు కంట్రోల్, దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్, ఇది హార్ట్ ఇస్ రియలైజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే మనం పొందుదాం అనుకుంటున్నావు, వాడి తాలూకు దయ, వాడి తాలూకు ప్రేమ, వాడి తాలూకు కరుణ, వాడి తాలూకు కంపాషన్, వాడి తాలూకు గ్రేస్ లేకుండా వాడిని పొందలేదు. అది మనకు సామెత ఉంటుంది, కడుపులు లేనప్పుడు కౌగులించుకుంటే వస్తుందని. కడుపులు లేనప్పుడు కౌగులించుకుంటే వస్తుంది, లోపల ఆప్యాయత లేనప్పుడు ఊరికో మనిషిని కౌగులించుకోమంటే, కౌగులించుకుంటే మట్టుకు ఆప్యాయత వస్తుందా? అంచేది నువ్వు ఏ రోజుకి ఆ రోజు ఈ ప్రశ్న వేసుకుంటాను, హూ ఇస్ దిస్ ఐ, హూ యామ్ ఐ, ఇది షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అర్థమవుతుంటే షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఏ రోజు కాదు ప్రశ్న వేసుకుంటాడు, హూ ఇస్ దిస్ ఐ, మనం నేను నేను అంటాం కదా, నేను నేను అంటాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ నేను ఎక్కడి నుంచి వస్తానంటే హృదయంలోకి వస్తాను. ఎక్కడి నుంచి వస్తానండి? హృదయంలో. ఆ హృదయంలోనే లోకం ఉంది, ఆ హృదయంలోనే ఇతర లోకాలు ఉన్నాయి, ఆ హృదయంలోనే దేవుడు ఉన్నాడు, ఆ హృదయంలోనే సృష్టి అంటాం, ఆ హృదయంలోనే మీరున్నారు, నేను ఉన్నాను, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు, ఆ హృదయమే కృష్ణుడు, ఆ హృదయమే ఆ కృష్ణుడు. వాడు కృష్ణుడిగా చెప్పలేదు, హృదయమై చెప్పాడు. అందుకే విశ్వరూపం చూపించాడు పదకొండాది. మనకు విశ్వరూపం, విశ్వరూపం చూపించిన దేవుడు ఒక కృష్ణుడు ఒక్కడు. యుద్ధ భూమిలో ఇంకో గంటకి తలకాయ ఉంటుందో ఉండదో తెలియటువంటి వార్లో యుద్ధ మధ్యంలో విశ్వరూపం చూపించిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే టెన్షన్ మధ్యలో ఒక కృష్ణుడు హృదయమై హృదయమై చెప్పాడు. కృష్ణుడు వసుదేవుడు గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడు అయి చెప్పాడు, హృదయమై చెప్పాడు, కాస్మిక్ బీయింగ్ అయి చెప్పాడు, యూనివర్సల్ అయి చెప్పాడు, ఇండివిజువల్ అయిగా చెప్పలేదు, యూనివర్సల్ అయి కాస్మిక్ అయి కాస్మిక్ అయి చెప్పాడు, వసుదేవుడు గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడు అయి చెప్పాడు, హృదయమై చెప్పాడు. హృదయాన్ని ఎలా పొందాలో ఆ హృదయమే హృదయాన్ని ఎలా పొందాలో చెప్పింది అదే భగవద్గీత. విశ్వరూప దర్శనం చూపించినట్టు దేవుడు లేడు కృష్ణుడు తప్పించి ఇంకో దేవుడు లేడు విశ్వరూప సందర్శనం చూపించిన దేవుడు. ఇది సృష్టి అంతా నాలో ఉంది చూడని చెప్పి చూపించిన దేవుడు ఎవడో లేడు ఆయన తప్పించి. అంటే అది హిందూ గాడ్డని చెప్పటం లేదు, ఎవడుది ఏ ఏ రిలిజన్లోనే అలా ఏ గాడ్డ చూపించలేదు ఎక్సెప్ట్ కృష్ణ. వందే పాండురంగం భజే పాండురంగం భజే కృష్ణం భజే శ్రీనివాసం భజే వెంకటేశం భజే రంగం భజే పాండురంగం భజే శ్రీనివాసం భజే కృష్ణం వందే జగద్గురు. అదేదో ప్రాంతానికి గురువు కాదు, జగద్గురువు ఆది గురువు, బోధ గురువు కాదు, బాధ గురువు కాదు, బోధ గురువు, ఎట్ వరల్డ్ టీచర్. ఒక దేశానికి టీచర్ కాదు, వరల్డ్ టీచర్ అయ్యాడు. అంటే ఏ ఏ ఎనర్జీ అయితే ఈ సృష్టికి ఆధారంగా ఉందో, ఈ సృష్టిని ఏ ఎనర్జీ అయితే రూల్ చేస్తుందో అది తానై చెప్పాడు. అదే భగవద్గీత, అది కృష్ణగీత కాదు భగవద్గీత. విశ్వరూప సందర్శనం చూపించిన దేవుడు ఆయన ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే. ఇంకా కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కదా, పై నుంచి కిందకు వచ్చాడు. నీ ఇష్ట ఇష్టాలను ఓ పక్కన పెట్టు, నీ రాగద్వేషాలను ఓ పక్కన పెట్టు, ఏ పని చేస్తే నా దైకి నువ్వు పాత్రుడు అవుతావు, ఆ పని చెయ్యి. మరి ఆ పని ఎందుకు చేయాలని కథలు చెప్పడు, ఆ పని ఎందుకు చేయాలని కథలు చెప్పడు, ఇంకా డిక్టేట్ చేసుకుపోతే కొన్ని భాగాలు మనకు నచ్చకపోవచ్చు, మనకు బుద్ధి వచ్చాక నచ్చుతుంది. భగవద్గీత చదివేప్పుడు కొన్ని భాగాలు ఈ బాగోలేదని మనకు అనిపించవచ్చు, మనకు బుద్ధి వచ్చాక మనకు నచ్చుతుంది. అయితే ఆ హృదయంలోకి ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత, అందరి భూతాల్లో అందరి హృదయాల్లో ఎవడైతే అంతర్యాముగా ఉన్నాడో వాడే దేవుడు అయి చెప్పాడు, వాడే భగవంతుడు అయి చెప్పాడు. అదే భగవద్గీత, వాడు అంతర్యాముగా ఉన్నాడు. చేతనానికి చైతన్యానికి, చైతన్యం కాని దానికి జడానికి అందరికి అంతర్యాముగా ఉన్నవాడు ఆయన. అంటే అక్కడ ఆయన చెప్పిన మాట కనుక మనం వింటే, ఆయన చెప్పిన మాట ఎందు మనకు గౌరవం ఏర్పడితే, దాని ఎందు మనకి ఇష్టం ఏర్పడితే, ఆయన ఏ హృదయంలో అయితే ఉన్నాడు ఆ హృదయంలోకి మనకు తెలియకుండానే సాఫ్ట్ చాలా స్పీడ్గా చాలా స్వీట్గా మనకు తెలియకుండా పెయిన్ లేకుండానే మనం అందరూ జారిపోతాం, హృదయం హృదయంలో ఎంటర్ అవుతాం. ఇష్టంలో కష్టం ఉండదు, ఇష్టం లేనప్పుడే కష్టం ఉంటుంది, ఇష్టంలో కష్టం ఉండదు. మీరు ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు పట్ల ఇష్టం కుదిరిందో మీకు తెలియకుండా జీవుడు అందులో స్వీట్గా లోపలికి జారిపోతాడు. జారిపోవటమే కాదు అందులో ఐక్యమైపోతాడు, అందులో ఐక్యమైపోవటమే కాదు ఇది ఎప్పుడైతే ఐక్యమైపోయాడు వీడికి జీవుడికి మీకు నాకు ఆధారంగా ఉన్న వస్తువు మనకు తానుగా వ్యక్తమవుతుంది. నీకు తెలుసున్న బ్రహ్మమే నువ్వు, నువ్వు తెలియకపోయిన బ్రహ్మమే నువ్వు. అర్జున బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నించు, అది చిటారు కొమ్మ, అది అల్టిమేట్. అది అయితే నీకు భగవానికి దేహంతో దేహాత్మ దేహంతో తాదాత్యం పొందే బుద్ధిని చూశారా, బుద్ధి దేవుని అనుగ్రహం లేకుండా పోదు. మనం హృదయాకారం చెందే మన హృదయంలో మురిగితేనే కానీ ఆ బుద్ధి పోదు, మనసు హృదయంలో మురిగి కలిగితేనే కానీ ఆ బుద్ధి పోదు మనకి. ఏదైతే ఏ తలంపు అయితే ఏ ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతుందో ఆ తలంపు తన మూలంలోకి వెళ్ళి తన మూలమైనటువంటి హృదయంలోకి వెళ్ళి లేకపోతే భగవంతుడిలోకి వెళ్ళి అది కరిగిపోతేనే కానీ నీకు భగవంతుడి స్వరూపంగా వ్యక్తం కాదు. అది నీకు భగవంతుడి మీద ప్రీతి ఉన్నప్పుడు ఈ మూల తలంపు కూడా చాలా స్వీట్గా అందులో ఎంటర్ అయిపోయి కరిగిపోతుంది, అది మెర్జ్ అయిపోతుంది. అక్కడ కనుక ఆ లవ్ ఉంటే ఈశ్వరుడు పట్ల లవ్ ఉంటే వీ దిశా నాన్నగారు వీ అమ్మాయి నీ లోపల నేను నేను అనేదే వ్యక్తం అవుతుంది. కానీ దేహం నేను అంటలేదు, దేహం నేను అని అంటాం లేదు, ఏదో నీకు నేను నేనే నీ లోపల మనస్సే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఊహి దిశాయి ఊహి అమ్మాయి అని నువ్వు దాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండు. ఎన్ని తలంపులు వచ్చినా నేననే తలంపుకు వస్తుంది. మనకి 90 తలంపులు వస్తాయి అనుకోండి, నేను గౌరవం ఈ దేహగతమైన నేనకి, అగౌరవం దేహగతమైన నేనకి, నీకు అర్థం లాభం దేహగతమైన నేనకి, నష్టం దేహగతమైన నేనకి, కష్టం దేహగతమైన నేనకి. అది కనుక కరిగిపోతే లాభానికి నష్టానికి గౌరవానికి అగౌరవానికి అర్థం లేదు. అవి ఉన్నాయని గుర్తించేవాడు కూడా లేడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా లాభం వచ్చింది అనుకోండి, అనుకోండి మీరు ఏదో చేస్తున్నారు అనుకోండి, మీకు లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు మీ మనసుకి ఏమొస్తుంది పొంగు. ఆయన దేహగతమైన దేహమే నేనని చెప్పేవాడు నడుచుకోండి, వాడు గబుక్కుని పొంగుతాడు. టాటా కూడా నా కాళ్ళ కింద బలాదూరు అంటాడు. పేరు చెప్పండి, నేను చాలా పెద్ద ఫ్యాక్టరీ కట్టాను, నాకున్న ఫ్యాక్టరీ బిడ్డలాక లేదు టాటాక లేదు అన్నాడు, మట్టి కలిసిపోయాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా మీకు లాభం వస్తుంది అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు అనుకోండి, నష్టం వస్తుంది అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు అనుకోండి, కష్టం వస్తుంది అనుకోండి, దానికి గాలం చేసుకోవాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దేహగతమైన నేను లోపలికి ఎంటర్ అవ్వదు, బాహ్యానికి వచ్చేస్తాం. ఈ భగవాన్ చెప్పింది అంటే నువ్వు మొట్టికాయలు మొట్టవలసింది ఈ నెత్తి మీద కాదు, దేహగతమైన నేను మీద మొట్టికాయలు మొట్టమాలి. భగవాన్ అన్నారు అక్షరమణ మాలలో, ఏమి కాళ్ళు కాళ్ళు లేనివాడు కాదు కదా నువ్వు, కాళ్ళు ఉన్నాయంటున్నారు నీకు. అజ్ఞాచలేసి చూడు చూడు, భగవాన్ చెప్తున్నారు నువ్వు కాళ్ళు లేనివాడు కాదు కదా, కాళ్ళు ఉన్నాయి కదా నీకు, నీ కాళ్ళు ఉన్నాయి కదా నీకు, నీ కాళ్ళు నీ పాదాలు అక్కడక్కడ వేసి తిరగటం ఎందుకు నువ్వు. లోపల నా స్వరూపాన్ని విడిచిపెట్టి హృదయంలోంచి నాకు తలంపు వస్తుంది, నేననే తలంపు వస్తుంది, నేను అనే తలంపు వస్తుంది. ఆ తలంపు వచ్చి ఊరుకోవటం లేదు, దేహంతో తాదార్థ్యం పొందుతుంది. ఏ తలంపు వచ్చి గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాకపోయినా రాగానే ఏ తలంపు వచ్చి నా దేహంతో తాదార్థ్యం పొందుతుందో ఆ తలంపు మీద నీ కాళ్ళు పెట్టరాదు, నీ కాళ్ళు అక్కడెక్కడ పెడతామంటాను. నీ కాళ్ళు అక్కడెక్కడ పెట్టే బదులు పెద్ద కాళ్ళు అంటున్నారు, నీ కాళ్ళు అక్కడెక్కడ పెట్టే బదులు నా నెత్తి మీద పెట్టమంటాం లేదు. దేహము లేని తలంపు ఉంది, దేహంతో తాదాత్యం వచ్చి నీ కాళ్ళు రెండు కాళ్ళు చేసి ఆ తలంపు మీద పెడుతూ ఆ తలంపు మీద పెట్టి ఆ తలంపు ఏం చేస్తుందంటే లోపలికి అణిగిపోతుంది. నీ కాళ్ళు నీ పాదాలు ఎప్పుడైతే ఈ తలంపు మీద పడ్డది లోపలికి వెళ్ళి అణిగిపోతుంది, లోపలికి వెళ్ళి అది అణిగిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి అది అణిగిపోతుంది, అది ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు తప్పించి ఇంకెవడో లేడని. ఏం పూర్వ జన్మలు రాబోయే జన్మలు ఆ జన్మలో ఎంత కష్టపడ్డాను, ఈ జన్మలో ఎంత కష్టపడ్డాను సన్నది కూడా అన్ని స్వప్న సమానం అని తెలుసు. ఆ కష్టాలు కూడా డ్రీమ్ స్టప్, ఆ కష్టాలు కూడా అది స్వప్న సమానం అని తెలుస్తున్నది, ఇంకా అదంతా డ్రీమ్ స్టప్ అని తెలుస్తుంది. అంటే కృష్ణుడు గీతలో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. నువ్వు జ్ఞానివో భక్తుడివో లేకపోతే ఇంకోటి నీకు పొట్ట ఒకటి ఉంది, నీకు పొట్ట ఒకటి ఉంది, ఆ పొట్టకు సరిపడి పని చేసుకో, పొట్టకు సరిపడి పని చేసుకో. పని చేసుకుని నువ్వు మిగతా టైం అంతా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ పొట్టకు సరిపడి నువ్వు పని చేసుకోకుండా నువ్వు ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుంది, నీ విచారణ చేసుకుని ఎవరు. నీ పొట్టకు సరిపడి నువ్వు ప్రయత్నం పని చేసుకోకపోతే ఇతరుల మీద కంప్లీట్గా ఇతరుల మీద నువ్వు ఆధారపడిపోతే వాళ్ళు చెప్పినట్టు నేను ఏమంటారు నీకు ఒక రకమైన బానిసత్వం వచ్చేస్తుంది. అది విచారణ చేయటానికి నీకు అవకాశం ఉండదు. అప్పుడు దేవుడు ఉన్నాడు లేదు, దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి పొట్ట ఉంది, దేవుడు లేడని చెప్పేవాడికి పొట్ట ఉంది. ఆ పొట్టకు సరిపడి నువ్వు పని చేసుకో, ఆ పొట్టకి ఇతరుల మీద ఆధారపడక, ఇతరుల మీద ఆధారపడితే నువ్వు బానిస అవుతావు. దేవుడు ఉన్నాడని దేవుడు లేడని చెప్పేవాడు కూడా పొట్ట ఉంది కదా. ముగిస్తుంది టైం ఎంతుందమ్మా, 5 ముగిస్తున్నా, పావుకి ఎక్కువ 5:45. అయితే ముందు ఈ దేహంతో తాదాత్యం పొందే తలంపుని చూశారు, అది ఉంటే అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏది లేదు. అది ఉంటే అన్నీ ఉన్నాయి, అది లేకపోతే మనస్సు అనేది లేదు అసలు తలంపుల మోటది. అందులో బాగా అట్టడుగు నిండే తలంపు దేహంతో తాదాక్ష్యం పొందడం చాలా బాటంలో, అది బాటంలో ఉంటుంది. మిగతా తలంపులన్నీ అందులో సెపరేట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఒక డాక్టర్ గారు సర్జరీ మొదలుపెట్టారనుకోండి, ఆడు ఏ నరం అయితే కట్ చేయాలనుకుంటున్నాడో ఆ నరం దొరకటలేదు అనుకున్నాడు, పక్క డాక్టర్ గారు ఏమన్నారంటే ఏమంటారనుకో ఇంకా కొంచెం లోపలికి వెళ్ళమంట, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళను. అంటే ఇది ఏం చేస్తుందంటే మిగతా తలంపులన్నీ పైన ఉంటాయి, ఇది అడుగున ఉంటుంది, ఏది బాటంలో ఉంటుంది. అన్ని తలంపులు వచ్చి దీన్ని చుట్టుకుని ఉంటాయి. మిగతా తలంపులన్నీ మూల తలంపులోంచి మిగతా తలంపులను సెపరేట్ చేయాలి, ముందు ఎలిమినేట్ చేయాలి, సెపరేట్ చేసి దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకుని దాని మూలంలోకి విత్డ్రా చేయాలి. దాని మూలంలోనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ఒకసారి రమణ మహర్షి గారిని ప్రశ్నించారు. నీకు నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడే దేవుడు కూడా ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మూల తలంపు మూలంలో లేడు. మరి మాకు అప్పుడప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు, వాడి మాట ఏంటని అడిగారు. మరి ఈ భక్తులు తక్కువోళ్ళే, వీళ్ళు దేవుడు చూసొస్తా ఉంటారు. ఈ భక్తులు అన్నారు ఏమన్నా మాకు అప్పుడప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు, మరి వాడి మాట ఏంటంటే భగవాన్ అన్నారు వాడు అబద్ధం అని చెప్పడం నీ మనస్సు ఎంత లేదు, కనిపించేవాడు కూడా అంతేనేది. నీకు రాముడు కనిపించాడనుకో నీ మనస్సు ఎంత లేదు, రాముడు కూడా అంతేనేది. చూచేవాడు ఎంత లేదమో చూడబడేది కూడా అంతేనేది. విమర్శించేవాడు ఎంత లేదమో విమర్శించాడని మనస్సును గాయపడేవాడు కూడా అంతేనేది. ఎవడో విమర్శించాడు నీ మనసు గాయం తగులుతుంది అనుకోండి, వాడు ఎంత లేదు, ఈ గాయపడ్డవాడు కూడా అంతేనేది. చూచేవాడు ఎంత నిజమో చూడబడే దృశ్యం కూడా అంతేనేదం. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నువ్వు మటుకు నిజం. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నువ్వు మటుకు నిజం. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, అది జాగ్రత్త అవస్థలైనా సరే, స్వప్న అవస్థలైనా సరే. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు సంకల్పాలు ఉన్నాయండి, ఏదైనా వెలుతుందండి, వెలుతుందా, దుఃఖం ఉందా, ఏముందా, ఎక్కడున్నాం? గాఢ నిద్రలో మనం మూల తలంపు మూలంలో ఉన్నాం. జాగ్రత్త అవస్థలో కూడా మూల తలంపులో మూలంలోకి వచ్చేసాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటారా? ఏమిటి ఆలోచించండి మీరు, గాఢ నిద్రలో హ్యాపీగా ఉన్నాం మనం, హ్యాపీగా ఉన్నాం కదా గాఢ నిద్రలో. అది నిద్ర రాకపోతే బాధపడతాం మనం, ఏంటంటే నిద్రలో హ్యాపీగా ఉన్నాం కాబట్టి నిద్ర కోరుకుంటాం. గాఢ నిద్రలో ఎవరికైనా సంకల్పాలు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా, సెపరేట్నెస్ ఉంది? పాము వచ్చి మన శరీరమే పాకిపోయి పాకెళ్ళినా మనకేం తెలియదు, భయేస్తుందా, ఏమి లేదు, భయం లేదు, కోరిక లేదు. అది ఫియర్లెస్గా ఉంటాడు గాఢ నిద్రలో ఉన్నాడు, డిజైర్లెస్గా ఉంటాడు. పగలు కూడా మనం అలా ఉండగలుగుతున్నాం అనుకోండి, డే టైంలో కూడా మనం అలా ఉండగలుగుతున్నాం అనుకోండి, ఇంకా మీకు దుఃఖ కారణం ఎక్కడుంది? డే టైంలో కూడా మనం అలా ఉండగలుగుతున్నాం అనుకోండి, దుఃఖ కారణం ఎక్కడుంది? అసలు మీరు ఏదైనా పని చేస్తూ ఉంటారు అనుకోండి, ఒకసారి పని జరుగుతుంది, ఒకసారి జరగదు. కంగారు పడకండి, మీరు పూర్వజన్మలకి ఈ జన్మకి సంబంధం ఉంటుంది, పూర్వజన్మలకి ఈ జన్మకి సంబంధం ఉంటుంది. ఒకసారి తక్కువ ప్రయత్నంతో ఎక్కువ పని అయిపోతుంది, ఒకసారి ఎక్కువ పని చేసిన తక్కువ పని అవుతుంది, ఎక్కువ ప్రయత్నం చేసిన ఇదంతా. ఎందుకు ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నాం, వాడు ఏం పని చేయరు, డ్యూటీ చేయరు, గర్భాంతరం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, కొంచెం డ్యూటీ చేయొద్దు, మాకు కొంచెం చూసి పెడతా ఉన్నాడు, మా ఇల్లు అంటే చూసి పెట్టరు, దేనికి పనికిరారు, డ్యూటీ చేయరు, రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. కానీ వాళ్ళ రోజులు కూడా సుఖంగా వెళ్ళిపోతే అన్ని సుఖాలు అనిపిస్తాయి. బాబా మీరేం పని చేయొద్ది, మా ఇంటి మా ఇల్లు చూసి పెట్టమంటే చూసి, బాధ్యతలు ఉండవు, పని చేయరు మామూలుగా. కానీ సుఖాల మటుకి కష్టపడి పని చేసేవాడు కంటే ఎక్కువ సుఖాలు అనిపిస్తూ ఉంటారు. అదో రకమైన ప్రారంభం, అంటే మనం అలా ఉండమని కాదు, అదో రకమైన ప్రారంభం. ఏ రోజు కాలేజీ పెళ్లి కొడుకాడు, మామూలు వాళ్ళకి జన్మకో పెళ్ళే, ఈ బాప జన్మ ఉన్నాను చెప్పాడు, రోజు పెళ్లి కొడికాడు. మీరు పని చేయొద్దు అయ్యా, మీరు కొంచెం చూసి పెట్టినా చూడ్డాడు, ఆ చూడటం కూడా మళ్ళీ కష్టం అనిపిస్తుంది. కానీ అన్ని సుఖాలు మొత్తం మీద మామూలు కష్టపడి చేసేవాడు తినే సుఖాలు, ఆడు శుభ్రంగా అన్ని సుఖాలు అనిపిస్తుంది. అదో రకమైన ప్రారంభం. ఎంచిన ఆడతోటి మీరు పోల్చుకోకండి. అసలు ఒక మనిషి ప్రారంభం చోటు ఇంకో మనిషిని ఎప్పుడూ పోల్చుకోకూడదు. అలా పోల్చుకుంటే మన మనస్సు బాహ్యానికి వచ్చేస్తుంది. వాళ్ళ మందికి డ్యూటీస్ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. మామూలు మనకంటే ఎక్కువ తినేస్తారు, మనకంటే ముందు తినేస్తారు. పని చేయొద్దు మీరు, మేము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారు పోయి ఇంటికాడ చూస్తాం మనం చూడరు. అదో రకమైన ప్రారంభం. అటువంటి మళ్ళీ కూడా మీకు కనిపిస్తూ ఉంటారు, అదో రకమైన ప్రారంభం. అంటే వాళ్ళతో మనం పోల్చుకోవద్దు, అలాగే బాగుందనుకోకూడదు, మళ్ళీ మన ప్రమాదంలో పడతాం. అది నేను ఇంకా చెప్పి, ఒక మనిషి యొక్క ప్రారంభం ఇంకో మనిషితో పోల్చుకోకూడదు. ఇంటికి భగవాన్ చెప్తున్నారు, ముగిస్తాను, ఏది ఉంటే అంతా ఉండవు, ఏది ఉంటే అంతా ఉండవు, దాన్ని పోగొట్టుకోండి. ఏది లేకపోతే ఏది లేదు, ఏది లేకపోతే ఏది లేదు, దాన్ని పొందండి. ఏది ఉంటే బాగా, ఏది ఉంటే అంతా ఉండవు, అంతా ఉంటే దేవుడు, లోకము, పుణ్యము, పాపము, పునర్జన్మ, పూర్వజన్మ. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, చచ్చిపోవడం పుట్టడం సంసారం. ఇందాక చెప్పిన బాపలు జనం ఉన్నారు చూడండి, వాళ్ళకి 10 నిమిషాలు భోజనం ఆలస్యం ఉన్నవాడు, వీళ్ళంతా గొడవ చేసేస్తారు, వంట ఎంత ఆలస్యమైందండి, వాళ్ళు పని చేయరు. ఏదో కారణం చేత వంట అరగంట ఆలస్యమైంది అనుకోండి, ఈ గది నుంచి ఆ గదిలో తిరిగేస్తుంటారు, పెద్ద పెద్ద కేకలు ఎంత, వంట ఆలస్యమైంది ఏంటని. అది పని ఉంటే కదా, అది పని లేదు కాబట్టి గొడవ ఇల్లంతా. వాళ్ళు పని చేయరు కదండి, ఇంకా గొడవ మొదలు పెడతారు ఆ యాజిటేటర్స్ వాళ్ళు. అరగంట వంట ఆలస్యం అయితే ఇల్లంత అలర చేసేస్తారు, వాళ్ళకి పని పోతూ ఉండదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే అదో రకమైన ప్రారంభం. మనకంటే రోజులు బాగా వెళ్ళిపోతాయి వాళ్ళకి. మనం వలకాట్లకి వెళ్తే 10 మంది వస్తే మనకు వాళ్ళు కూడా 1000 మంది వస్తారు. కాలక్షేపం చేయడం చాలా మంది ఉంటారు వాళ్ళకి. ఏది ఉంటే ఇదే మనసు ఉంటే అంతా ఉంది. భగవాన్ చెప్పేది మనసు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఇది లేదు. మనసు ఉంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడు ఎందుకంటే పని చేసిన మనం ఏదో పని చేస్తాం, పని చేస్తే ఫలం వస్తుంది. ఆ ఫలానికి సంయోగం చేయడానికి, కర్మ చేసేవాడికి ఆ కర్మ ఫలం అనువింపు చేయడానికి ఒక దేవుడు ఉండాలి. అదే కర్తృరాజ్ఞ. దేవుడు కూడా మైండ్ ఎంత నిజమో దేవుడు కూడా అంతేనేదు, మైండ్ ఎంత నిజమో దేవుడు కూడా అయితే దేవుడు కూడా అంతేనేదు. అయితే దేవుడు ఎందుకంటే ఈ పని చేసేవాడు కర్తృత్వం పెట్టుకుని చేస్తాడు. మంచి చేసిన ఎలా చేస్తాడు, చెడ్డ చేసిన ఎలా చేస్తాడు, ఉపకారం చేసిన ఎలా చేస్తాడు, అపకారం చేసిన ఎలా చేస్తాడు. మంచి చేసిన వాడికి మంచి ఫలితం రావాలి, చెడ్డ చేసేవాడికి చెడ్డ ఫలితం రావాలి. మనం ఏది చేస్తే మనకు ఇదే ఎదురొస్తుంది. అయితే మంచి చేసేవాడికి మంచి ఫలితం జాయిన్ చేయడానికి, ఆ మంచి ఫలితం అనుభవింపు చేయడానికి సంధానం చేసేవాడే దేవుడు. దేవుడు అంటే ఏమనుకోకండి, మీ కర్మ మీరు చేసిన కర్మకి ఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు. అదే కర్తృరాజ్ఞ. అంటే ఏది ఉంటే అంతా ఉండవు, అంటే మంచి చెడ్డ, పుణ్యం పాపం, పూర్వజన్మలు పునర్జన్మలు, అది అంతా మనస్సు యొక్క కల్పితం, ఇదంతా మనస్సు యొక్క. ఆ మనోనాశనం అయితే అమనస్క స్థితి అంటారు. దాన్ని ఏమంటారు, అమనస్క స్థితి అంటారు. వాళ్ళు మనం మనలాగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, కానీ ప్రపంచం చేత బంధింపబడరు. మనలాగా వాళ్ళు ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, కానీ ప్రపంచం చేత బంధింపబడరు. వాళ్ళు అమనస్క స్థితి అంటారు. వాళ్ళు ఏమంటారు, అమనస్క స్థితి అంటారు. అంటే వాడికి మనోనాశనం, మనసు ఉన్నవాడికి పూర్వజన్మ, పునర్జన్మ, పుణ్యం, పాపం, స్వర్గలోకం, నరకలోకం. అండి మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికి వెళ్ళి మనస్సు అణిగిపోతే, అక్కడికి వెళితేనే కానీ అది అడగదు. మనస్సు దాని మూలాన్ని చూస్తేనే కానీ అనగదు అది. ఎక్కడైతే ఇది గుర్తుపెట్టుకోండి, మనస్సు యొక్క మూలంలోకి వెళ్ళి దాని మూలంలో అది కరిగిపోయేది అదృష్టమైనప్పుడు, లోపల ఉన్న వస్తువు దీని చాలు, దీనికి ఆధారంగా ఉన్న బ్రహ్మము నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా బ్రహ్మంలో ఉన్నట్టం, ఒక నీకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది అనుకో బ్రహ్మంలో ఉన్నట్టం ఉంటావు. ఇక నీకు ఏదైనా కష్టం ఊరికి అనుకోండి, జ్ఞానికి ఏదైనా కష్టం వస్తుంది అనుకోండి, వాడు బ్రహ్మంలో. వాడికి ఏదైనా సుఖం వస్తుంది అనుకోండి, వాడు బ్రహ్మంలో ఉన్నట్టం ఉంటుంది. వాడి శరీరం మరణించక ఊరికి ఉదాహరణ అనుకోండి, వాడు జీవుడు నరకలోకానికి వెళ్తాడు అనుకోండి, వాడు బ్రహ్మంలో ఉన్నట్టం ఉంటాడు. వాడు స్వర్గలోకంలో ఉంటాడు అనుకోండి, వాడు బ్రహ్మం తప్పించి గోడేది గోచరం. అంటే బ్రహ్మం అంతటా వ్యాపించదు. బ్రహ్మము అంతటా వ్యాపించిన వస్తువుకు కదలక ఉండదు, నదలక ఉండదు. అంతటా వ్యాపించిన వస్తువుని కదలదు, నదలదు. ఆ అంతటా వ్యాపించిన వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు నీకు పుట్టుకు లేదు, చావు లేదు. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడి నుంచి వస్తావు, వెళ్తావు, నీకు చోటు ఉంటే కదా. మీరు ప్రాపర్ సబ్జెక్ట్ ఎప్పుడు విడిచిపెట్టద్దు. మీకు బుడబొక్కలు మాట్లాడద్దు, సబ్జెక్టు ఆలోచన. సబ్జెక్ట్ ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు, సబ్జెక్ట్ విడిచిపెట్టకూడదు. సబ్జెక్టుకు మనం క్లోజ్గా ఉండాలి. సబ్జెక్ట్ ఎప్పుడైతే మనసు అణిగిపోయిందో, మనసు ఎప్పుడైతే అణిగిపోయిందో, లోపల ఉన్న వస్తువు మనసు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ మీకు స్వరూపం వ్యక్తం అవుతుంది. ఇదో చోట అదో చోట కాదు. మనస్సు నీకు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ నీకు బ్రహ్మం స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అదే చోట ఇదో చోట కాదు. నీకు రోగం తగ్గిపోవటం, దాని పాలకు సుఖం తెలియటం ఒకేసారి జరిగిపోతాం. రోగం తగ్గిపోయింది అనుకోండి, ఇవన్నీ మీకు ఆరోగ్యం స్వరూపంగా వ్యక్తం అయిపోతుంది. రోగం తగ్గదనుకోండి, మీకు ఆరోగ్యం స్వరూపంగా వ్యక్తం కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో, అది ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ బ్రహ్మము మీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే మీ బుద్ధి మీకు ఎలా తెలుస్తుందో, మీ మనస్సు మీకు ఎలా తెలుస్తుందో, బ్రహ్మం అలా తెలుస్తుంది. అది అంతర్వ్యాపించండి, అది అంతర్వ్యాపించండి, అంతర్వ్యాపించిన అనుభవం మీకు కూడా వచ్చేస్తుంది. అది మీకు తెలియబడింది కాబట్టి, అది మీకు కూడా తెలియబడింది కాబట్టి అది అప్పుడు మీకు దాని కదలకలేదు, నదలకలేదు. ఈ లోకానికి ఆధారం అది, పరలోకాలకు కూడా ఆధారం అది. అంతటా వ్యాపించిన వస్తువుకి గోయింగ్ ఏముంటుంది, కమింగ్ ఏముంటుంది? అంతటా వ్యాపించిన వస్తువుకు గోయింగ్ లేదు, కమింగ్ లేదు. అది నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి. ఏం హాయ్ అనే మధ్య హాయెస్ట్. అక్కడికి ఏం చేయమని ఈ చిల్లర గొడవల దగ్గర ఆగిపోవద్దు. అక్కడికి ఏం చేయ అంటే బుద్ధుడు చెప్పాడు. వాడు ఇలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, వాడు అలా అన్నాడు, వీడు ఎలా. ఈ గొడవ మనం పడిపోతాం అనుకోండి, గమ్యానికి చేరుకోలేదు. లేకపోతే మా అత్తగారు నేను పెళ్లి కూతురికి వచ్చినప్పుడు చాలా బాధలు పెట్టింది, ఇప్పుడు మా అత్తగారిని ఎందుకు చూడాలి? ఇవన్నీ జ్ఞాపకం వస్తే ఇవన్నీ జ్ఞాపకం. నీ అత్తగారు మంచిదో చెడ్డది నీకు అనవసరం. నీకు అత్తగారు కాబట్టి చూడని, అది కృష్ణుడు చెప్పు. అత్తగారు మంచి చెడ్డ అది కృష్ణ భగవంతుడు చూసుకో. మీ అమ్మ మంచి చెడ్డ నీకెందుకు, మీ అమ్మ కాబట్టి చూడంతే. ఆ మంచి చెడ్డకు నువ్వెవడు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఈశ్వరుడు చూసుకుంటాడు. జడ్జిమెంట్ ఇచ్చేది నువ్వు కదా ఈశ్వరుడు. మీరు బాగా అర్థం చేసుకోండి. వస్తువుకి అంతరా వ్యాపించిన వస్తువు అటు ఇటు కదులుతుందా, వెదురుతుందా? వెదురుతుంది. మన అంతరా వ్యాపించిన వస్తువు మనం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, మనం చచ్చిపోయడానికి చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికైనా ఉంటే ప్లేస్ ఉంటే కదా, మనం లేని చోటు ఉంటే కదా ఎక్కడికైనా వెళ్ళటానికి. అది నిర్వాణం, అది మోక్ష స్థితి, అది అల్టిమేట్ స్థితి. అదేంటది? అల్టిమేట్ స్థితి. అప్పుడు మీకేమవుతుందంటే స్వతంత్రమైన ఆనందం. అంటే బాహ్య వస్తువులతోటి, బాహ్య సంఘటనతోటి, బాహ్యమైన వ్యక్తులతో సంబంధం లేకుండా స్వతంత్రమైన ఆనందం, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్, అది మీకు స్వరూపం కదా. భగవాన్ అన్నారు, ముతక సామెతోడు చెప్పారు భగవాన్. ఆ ముతక సామెత ఏంటంటే, ఎవడైనా ఏనుగు మీద తిరగటం అలవాటు పడ్డాడు అనుకోండి, ఒకటి ఏనుగు మీద తిరగటం అలవాటు పడ్డాడు అనుకోండి, ఎవడో వచ్చి ఏమడో గాడి నోడు చేస్తాం, మీరు గాడి మీద ఊరెగుతారంటే ఏనుగు మీద తిరిగి కూడా ఏమంటాడు? జ్ఞాని దగ్గరికి వచ్చి మీరు స్వర్గానికి వెళ్ళండా వైకుంఠానికి వెళ్ళండా చెప్పి మాట్లాడాలి. అంతటా వాడే ఉన్నప్పుడు గాడికి స్వర్గం ఏంటి, వాడికి ఇంకోటి ఏంటి, వాడికి వైకుంఠం. మహాజ్ఞాని అన్నాడు అనుకోండి, వాడికి స్వర్గం ఏంటి, వాడికి వెళ్ళటం ఏంటి, రావటం ఏంటి, వెళ్ళిన చోట ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అది ఎక్కడికైతే మీరు ఎక్కడికైతే అని పంపుదాం అనుకున్నాడు అక్కడ ఉన్నాడు, వాడు ఇంకా ఎక్కడేం పంపుతారని. వాడు కదలడు నగలడు, ఇవన్నీ బుడబక్కలు మాటలు అనుకోకుండా, అది మీ అనుభవానికి వచ్చింది, అది అనుభవేక వైద్యం. ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. అంటే నేను అక్షర మణమాలలో భగవాన్ ఏమన్నారంటే, కుక్క కూడా వాసన బట్టి వెళ్ళిపోతుంది యజమాని దగ్గరికి, కుక్క కూడా ఆ వాసన బట్టి యజమాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే కుక్క చేసే పని కూడా నేను చేయలేను. ఈ మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుంది, దాని మూలంలో నుంచి. మూలతలంపు ఎక్కడైతే, మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుందంటే దాని మూలంలో నుంచి వస్తుంది. మూలతలంపు కూడా మూలం ఉంది, ఆ మూలంలోంచి ఇది వస్తుంది. ఆ మూలతలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. ఆ మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుందో, వాసన పట్టుకుని ఆ మూలతలంపు మూలంలోకి వెళ్తే నాకు తెలిసేది దేవుడే. ఆడు నిజమైన దేవుడు, ఆడు నిజమైన దేవుడు. నా కళ్ళకు కనిపించే దేవుడు, నా మనస్సుకు కనిపించే దేవుడు. నా కళ్ళు ఎంత నిజమో, నా మనస్సు కూడా, నా మనస్సు ఎంత నిజమో, ఆ దేవుడు కూడా అంతేనే. ఇప్పుడు ఆ దేవుడు నాకు ఏమైనా వరమేవచ్చు, అది నేను అనుభవించవచ్చు. ఆ వరం మనస్సు, అనుభవం కూడా మనస్సు. ఇవన్నీ పారమార్థక సత్యాలు కాదు. ఇదంతా అల్టిమేట్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు. ఇదంతా మైండ్. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి వాడు సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. వాడికి టామ్ టామ్ అక్కర్లేదు, టామ్ టాము అక్కర్లేదు. వాడు మిమ్మల్ని ఆకర్షించుకోవాలని, వాడు మంచివాడే, దేవుడు మంచివాడు కాకుండా. ఇందులోనే చాలామంది మంచివాడు ఉన్నారు, దేవుడు మంచివాడు కాకుండా ఉంటాడు. వాడు మంచివాడే, వాడి మిమ్మల్ని, వాడి 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 స్వరూపం ఇవ్వటానికి, మేము వాడి స్వరూపం మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. దేవుడు కూడా వాడి స్వరూపం మీకు ఇవ్వు, మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. కానీ మీ బుద్ధిలోని దోషాల వల్ల వాడు ఆకర్షణలో పడలేదు. వాడు పాపం, వాడి స్వరూపం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వాలనుకుంటే మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల వాడు ఎలా చేతులు చాపినా ఆ కౌగుల్లోకి మనం వెళ్ళలేకపోతుంది.
వెళ్ళకపోవడానికి కూడా మన బుద్ధిలోని దోషాలకు కారణం. వెళ్ళకపోవడానికి కూడా వాడు ఆకర్షణలో మనం పడలేకపోవడానికి కారణం మన బుద్ధిలోని దోషాల వల్ల వాడు ఆకర్షణలోకి మనం పడలేకపోతున్నాం. ఏం చేతంటే వాడు ఆకర్షణ తక్కువగా ఉంది, విషయాకర్షణ ఎక్కువగా ఉంది మనకి. మన బుద్ధిలోని దోషాల వల్ల ఈ బుద్ధి విషయాల వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. దేవుళ్ళు కూడా ఆకర్షణ ఉంది, దేవుళ్ళు కూడా ఆకర్షణ. బుద్ధిలోని దోషాల వల్ల దేవుడు వైపు ఆకర్షించబడటం లేదు. ఆ దోషాలు తగ్గించుకుని కొలిది ఆ దేవుడి యొక్క ఆకర్షణలో నువ్వు పడతావు. ముగిస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న దేవుడిని పరాయి వాడు అనుకోద్ది, మనవాడు అనుకోండి. రమణ మహర్షి గారి దగ్గర ఎవరైనా వచ్చి కూర్చున్నారు కొత్త వాళ్ళు, ఆ పాత భక్తులు అడిగేవారట, యాండి ఎవరు కొత్తగా కనిపిస్తున్నారంట. భగవాన్ దేవుడు ఎవరైనా కొత్తగా వచ్చి కూర్చున్నవారట, యాండి ఎవరు కొత్తగా కనిపిస్తున్నారా అని వరకు. పాత భక్తులు ఏంటని, ఇది ఎప్పుడు చూడలేదు, ఇది కొత్తగా కనిపిస్తుంది, ఎవరే ఇది కొత్త. ఎవరైతే మన దగ్గరికి ఎందుకు వస్తారు, మనవారు కాబట్టి మన దగ్గరికి వచ్చి వండర్ఫుల్. ఎవరు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారు, ఎవరైతే ఏదో జన్మలో వీళ్ళతోటి వీళ్ళకి ఏదో జన్మలో వీళ్ళకి మనకు అనుభవం ఉంది. ఎవరైతే మన దగ్గరికి ఎవరెవరు అంటున్నారో నువ్వు, ఎవరైతే మన దగ్గరికి ఎందుకు వస్తారు, వీళ్ళందరూ మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. ఎవరు ఎవరు అంటున్నావు, ఏదో జన్మాంతరం అనుభవం ఉంది మన దగ్గరికి వచ్చారు. మన వాళ్ళు కాకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారు, మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. మన వాళ్ళకి కానీ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు, మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. ఆ జన్మాంతరంలో ఏదో అనుబంధం వల్ల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఎవరంటావేంటి, మనవాళ్ళే. దేవుని కూడా మనవాడు కింద చూసి, దేవుని కూడా మన మనవాడే. అంటే మన మన ఇంట్లో వాళ్ళ మీద మనకు ఎంత ప్రీతి ఉంటుందో, అంత ప్రీతి మనం ఎనాలిసిస్ చేసుకుంటే, విశ్లేషణ చేసుకుంటే, మన ఇంట్లో వాళ్ళ మీద మనకు ఎంత ప్రీతి ఉందో అంత ప్రీతి కూడా మనకు దేవుడి మీద లేదు. మీరు ఇంటికి ఆలోచించుకోండి, మీకు మీ ఇంట్లో వాళ్ళ మీద ఎంత ఇష్టం ఉందో దేవుడి మీద మీకు అంత ఇష్టం ఉందా, లేదు. అందుకే అని స్మరించుకోవాలి సార్, ఇష్టం ఎప్పుడే స్మరించు, ఇష్టం లేదు కూడా సత్యం లేదు కాబట్టి ఇష్టం ఉంటే చాలా చూద్దాం, స్మరించుకోవటం ఎందుకు. మీ ఇంట్లో మీరు తలపెట్టుకుంటున్నారా, మీరు తలపెట్టుకోవడం ఎందుకు, అది మీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇంకేం తలపెట్టుకుంటారు మీరు. జ్ఞానేశ్వరి చెప్పిన కూడా చెప్తున్నాను, అది రాలిపోవాలి కానీ అది అది మీరు బలవంతాన్ని ఓడగొట్టుకునేది కాదు. ఈగో సెన్స్, ఈగో సెన్స్ దాన్ని డెకరేట్ చేయకండి. ఈగో సెన్స్ అని డెకరేట్ చేయకండి. అది అది ఈగో టెన్స్, ఈగో సెన్స్ మీరు డెకరేట్ చేయటం మానేస్తే దాని అంతా అది ఊడిపోతుంది. అది మీరు ఓడగొట్టుకునేది కాదు, అది ఊడిపోవాలని మన కురుపు తెచ్చిలాగా. భౌతికమైన భౌతికమైన వస్తువుల మీద మనకి కాంక్ష పెరిగికొలిది, జ్ఞానం సంపాదించాలనే తపన తగ్గుతూ ఉంటుంది. ఈ మధ్యన కొన్ని కొన్ని కొంపలు ఎలా ఉంటాయో ఎవరో చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరో జిన్నుముక్కు తెచ్చి ఇచ్చారు. మనకి జిన్ను ఎవరైనా పంచుతూ ఉంటారు కదా, ఊళ్ళో ఎవరైనా జిన్ను జిన్ను ఎవరైనా ఇంతే దేది ఇంతే పంపుతూ ఉంటారు. ఎవరైనా ఇప్పుడు ఎవరైనా పంపటాలి, ఎవరు జిన్ను వాళ్ళు తినేస్తున్నారేమో, ఇప్పుడు ఎవరైనా పంపుతున్నారు. కొంతమంది ఇంట్లో ఆఫ్ చేయితే ఎలా ఉంటుందో మన ఎవరో చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరో జిన్ను పంపారు, వాళ్ళు ముగ్గురు ఆయనకి అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు, ఆయననే అబ్బాయిలు ఇద్దరు కూర్చున్నారు. కూర్చో యజమానురాలు తీసుకొచ్చి పలానా వారు జిన్ను పంపారని అక్కడ పెట్టారు. అయితే తండ్రి అన్నట్టుండే పెద్ద అబ్బాయిని పిలిచి, ఇరే అబ్బాయి నువ్వు పెద్దోడు నువ్వు తినన్నాడు. నువ్వు పెద్దవాడు ఇంటికి పెద్దోడు నువ్వు తినన్నాడు. అంటే ఆడనాటిని ఆ జిన్ను పుచ్చుకుని అన్నట్టు ఇంటికి నువ్వే చిన్నోడు రాను, తమ్ముడికిచ్చి తమ్ముడు తినమన్నాడు. కొన్ని కొన్ని కొంపలు అంత మర్యాదగా ఉంటాయి. కొన్ని కొన్ని కొంపలు ఎవడు దొరికింది ఆడ తినేస్తూ ఉంటాడు. ఆ యజమానురాలే తినేస్తున్నాయి కొన్ని కొన్ని కొంపలు. అది పంపింది యజమానురాలు దగ్గరికి పంపారు జిన్ను, పంపితే భర్తకి ఇచ్చింది ఆవిడ, మీరు తినండి జిన్ను అని. అంటే వాడు అన్నాడు, పెద్దగడు వచ్చాను నువ్వు తినరా అన్నాడు. ఆ తమ్ముడు అక్కడే ఉన్నాడు, ఆడు పుచ్చుకుని అన్నట్టుంది, నేను పెద్దోడు నాకు ఇస్తున్నారు, చిన్నోడు నిడిచిపెట్టి నేను తింటామని ఆడు చిన్నోడికి ఇచ్చాడు. కొన్ని కొన్ని కొంపలు అలా ఉంటాయి, కొన్ని కొన్ని కొంపలు ఎవడు దొరికింది ఆడు తినేస్తా ఉంటాడు. అంటే ఈ చిన్న ఉదాహరణ, అంటే కొన్ని కొన్ని ఇల్లు ఎలా ఉంటాయని చెప్పడం కోసం ఉరికే ఇది ఉదాహరణ. అంటే కొన్ని కొన్ని ఇంట్లో షేర్ చేసుకునే మనస్తత్వం ఉంటుంది, షేర్ చేసుకునే మనస్తత్వం ఉంటుంది. కొన్ని కొన్ని ఇంట్లో అసలు షేర్ చేసుకోరాను, అది చెప్పడం కోసం చెప్పారు. అలాగే కొంతమందికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ఇతర పంచుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని కొంపల్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇతరులు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓ
శాంతి శాంతి శాంతి. వచ్చే ఆదివారం అత్తిలిలో పోస్ట్ ఆఫీస్ వీధిలో కాముట్ల కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం. అందరికీ అందరూ ఆత్మానతలు.